ஓம் நமோ நாராயணா 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 ஓம் நமோ நாராயணாய ஓம் நமோ வெங்கடேஷாய ஓம் நமோ பகவதே வாசுதேவாய ஓம் நமோ பகவதே ஸ்ரீ ராமகிருஷ்ணாய ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய நாராயண நாராயண நாராயண. உச்சி ஆதிவாரம் விசாகோடு பக்கம் விசாகோடு ரோடு பக்கமே வெங்கடேஷ் சாமி கூடுது. அது ஒரு டாக்டர் கார கட்டించారు. ఆ డాక్టర్ గారు భీమవరంలో ప్రాక్టీస్ చేస్తారు. ఆయన పేరు సాయిబాబు. వారు వచ్చి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఫౌండేషన్, అంటే ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి, అది చదువుకునే విద్యార్థులకి ఏమో వాళ్ళని నెల నిర్ణయించుకున్నారో తెలియదు. ఆయన భార్య కూడా డాక్టర్. వాళ్ళు ఆ ఫౌండేషన్ ఓపెన్ చేస్తున్నారు. అది 3వ తారీఖు మనం నేను వెళ్ళి ఓపెన్ చేస్తాను 3వ తారీఖు. ఆ కార్యక్రమం ఫౌండేషన్ ఓపెనింగ్ అది కార్యక్రమం 1 గంట అయిపోతుంది. తర్వాత సాయిబాబు గారు ఏమన్నారంటే 3 గంటలకు మొదలు పెడితే 3:30కి అయిపోతుంది. 3:30 మొదలు 4 గంటల దాకా వెంకటేశ్వర స్వామి గుళ్ళో 1 గంట సేపు మాట్లాడడం సరిపోతుంది. ఆ రోజు సందర్భం ఏంటంటే ఫౌండేషన్ ఓపెన్, ఫౌండేషన్ ఓపెన్. ఆ సందర్భాలను పురుసుకుని వచ్చే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి విశాఖ రోడ్డు పక్కన ఉంది వెంకటేశ్వర స్వామి గుడి. అందులో వెంకటేశ్వర స్వామి గుడి, సాయిబాబా గుడి కలిసి ఉన్నాయి. అక్కడ మీరందరూ అక్కడ రావచ్చు. అక్కడ కొంచెం పక్కనే ఓపెనింగ్, ఆ ఓపెనింగ్ దగ్గరికి మీరు వచ్చిన రాపోయినా మీటింగ్ రావచ్చు. ఒకవేళ ఓపెనింగ్ మీకు రావాలన్నా ఆ గుడి పక్కనే ఓపెన్, అది సంవత్సరం ఓపెన్. ఆయన పేరు సాయిబాబు గారు, 20 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన భార్య కూడా డాక్టర్. ఆ వెంకటేశ్వర నర్సింగ్ జోలపాలెం రోడ్లో ఉంది, దాన్ని వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ అంటారు. వచ్చి ఆదివారం కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు, 2 గంటలకు కాదు. తర్వాత మళ్ళీ 25 జనవరి కార్యక్రమం, 25 జనవరి కార్యక్రమం. తర్వాత మాకు అరుణాచలం క్యాంపు. వచ్చే ఆదివారం తర్వాత, వచ్చే ఆదివారం విశాఖపట్నం, తర్వాత జిన్నూరు క్యాంపు. జిన్నూరులో మీటింగ్ మళ్ళీ ఈ నెల 25 వచ్చేది. భక్తులైన మీకు అందరికీ సమాచారం తెలియపరచడం. ది ఎస్సెన్స్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్ ఈజ్ పీస్. అన్ని శాస్త్రాలు పిండి ఇస్తే నేను పట్టుకున్నాను. వేదాలు, భగవద్గీత, ఉపనిషత్తులు అన్ని శాస్త్రాలు పట్టుకుని తడిగుడ్డ పిండినట్టు పిండేస్తే దాని సారం ఏంటంటే శాంతిగా ఉండము. దాని సారం ఏంటంటే శాంతిగా ఉండమని. మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మీ శాంతిని ఎట్టి పరిస్థితుల్లోనే పోగొట్టుకోదు, శాంతిగా ఉండవు. అయితే ప్రపంచాన్ని నడిపోడు ఈశ్వరుడు. ప్రపంచాన్ని భూకంపాలు వస్తూ ఉంటాయి, గాలివానలు వస్తూ ఉంటాయి, మన సునామీ వచ్చింది, ఏ టైంలో ఏం వస్తుందో మనకు తెలియదు. ఇవాళ ఆరోగ్యంగా ఉన్నాడు, రేపు చనిపోవచ్చు, ఏ టైంలో వస్తుంది ఏమి తెలియదు. ఇది విశాలమైన ప్రపంచం. దీన్ని నడిపేవాడిని ఏమంటారంటే ఈశ్వరుడు అంటారు. ఆ ఈశ్వరుడు అనే శబ్దం శివుడికి వర్తిస్తుంది, విష్ణు. ఈశ్వరుడు అంటే కేవలం శివుడు అని కాదు, పరిపాలన చేసేవాడు ప్రభు. ఈశ్వరుడు అంటే కేవలం శివుడు విష్ణు అని కాదు, ఈశ్వరుడు అంటే ప్రభు, పరిపాలన చేసేవాడు. సగుణ బ్రహ్మం అంటే అడ్మినిస్ట్రేటర్ చూస్తూ ఉంటాడు, అడ్మినిస్ట్రేషన్ చూస్తా ఉంటాడు. ఈ ప్రపంచానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ పంచిపోతారు. తర్వాత జీవకోటి వాడు, మనుషులు పుట్టినప్పుడే వాడు ప్రార్థన రాసి, వాడు ప్రార్థన రాసే పంపిస్తాడు భూమి మీద. పుట్టాక రాయడు, పుట్టక ముందే వాడు ప్రార్థన రాసేది భూమి మీదకి పంపుతాడు. ఇదే భాగవతంలో శుకుడు శుకమహర్షి చెప్పాడు. ఆవిడ అర్జునుడు మనవడికి అతని పేరు పరీక్షత్తికి చెప్పాడు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ తల మీద రాసింది తప్పించుకోలేవు, తల మీద రాసింది తప్పించుకో. అది దేహానికి సంబంధించిన విషయం, కానీ సాధన మీరు సొంతంగా చేసుకోవచ్చు. సాధన చెప్పి చూడడం మందమును. అంటే దేహానికి సంబంధించిన ప్రారంభం మీరు పట్టించుకోకపోతే మంచి వస్తుంది చెడ్డ వస్తుంది అది గత జన్మల బట్టి వస్తూ ఉంటుంది. దాన్ని వదిలేయాలి. దేహానికి సంబంధించిన ప్రారంభాన్ని వదిలేయాలి. మరి దాన్ని వదిలేస్తే అది ఆ టైం ప్రకారం కోర్సు తీసుకుని అది ఏ రోజున చనిపోవాలి ఆ రోజున చనిపోదు. మనకి బర్త్డేట్ తెలుసు కానీ డెత్ డేట్ తెలియదు. ఆ డెత్ డేట్ కూడా బర్త్ డేట్ రోజున రాసేస్తారు. అది అలా నియమం ప్రకారం. అంటే ఎంత నియమం ప్రకారం జరుగుతుందంటే అంటే మనకి దాని తాలూకు నాలెడ్జ్ లేక మనకు తెలియటారు. ఎంత నియమం ప్రకారం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టించుకుంటాం అనుకోండి. ఒక ఇల్లు ఏదైనా కట్టించుకుంటాం అనుకోండి, ఇల్లు కట్టించుకుంటే దాన్ని డిజైన్ చేస్తారు. ఇంజనీర్ల దగ్గరికి వెళ్ళి ఇల్లు ఎలా కట్టాలి, ఏంటి సింహద్వారం ఎటు ఉండాలి, ఎన్ని డిజైన్ చేసుకుని ఎన్ని గదులు ఉండాలి అని చెప్తే మనం చెప్పిన దాన్ని బట్టి అప్స్టేజ్ ఎలా ఉండాలి అని అతను మనం చెప్పిన దాన్ని బట్టి అది డిజైన్ చేసిస్తాడు. ఎవరు? ఇంజనీర్ డిజైన్ చేసిస్తాడు. ఆ ఇంజనీర్ చేసిన డిజైన్ ఆ తాపీ మేస్త్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎలా కట్టాలి ఎలా కట్టాలని ఆ డిజైన్ తాపీ మేస్త్రికి ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతారు. తాపీ మేస్త్రికి అదే పని కాబట్టి అది జనరల్ గా అలా ఫాలో అవుతారు. ఏదైనా అనుమానం వస్తే మన ఇంజనీర్ని తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. ఆ ఇంజనీర్ ఇచ్చిన డిజైన్ ప్రకారం అలా తాపీ మేస్త్రి కరెక్ట్గా కట్టేస్తాడు. ఇంకా అది ఓ అంగుళం అటు వెళ్దాం అంగుళం ఇటు వెళ్దాం అలా కరెక్ట్గా కట్టేస్తాడు. అలాగే నీ జీవితం భూమి మీదకి వచ్చినప్పుడు, మన జీవితాలు భూమి మీద వచ్చినప్పుడు భగవంతుడు డిజైన్ ఇచ్చి పంపేస్తాడు. భగవంతుడు డిజైన్ చేసేస్తాడు. ఎవరి జీవితం ఎలా ఉండాలి, ఎవరి జీవితం ఎలా ఉండాలి డిజైన్ చేసేస్తాడు. ఆ డిజైన్ చేసే డిజైన్ ప్రకారం, భగవంతుడు చేసిన డిజైన్ ప్రకారం, ఇంజనీర్ చేసిన డిజైన్ తాపీ మేస్త్రి ఎలాగ తప్పరు, అలా భగవంతుడు చేసిన డిజైన్ ప్రకారం ఇల్లు కట్టేస్తాడు. శరీరం వెళ్ళిపోయి తర్వాత చనిపోదు. ఒకరోజు ముందు చనిపోలేం, ఒకరోజు తర్వాత చనిపోలేం. అంటే ఆ డిజైన్ ప్రకారం జీవితం వెళ్ళిపోతాం. ఇందులో అదృష్టం లేదు. మనకు తెలియక అదృష్టం దురదృష్టం అనుకుంటాం. మీకు ఏదైనా దురదృష్ట సంఘటన జరిగితే జీవితం అదృష్టంగా మారచ్చు. ఈ గొప్ప అదృష్టం వచ్చేసిందండి, ఈ అదృష్టం మనం దురదృష్టంగా మారచ్చు. అంటే ఏది మంచిదో మనకు తెలియదు అంటారు. మనకి ఏది మంచిదో మనకంటే పరమేశ్వరుడికి ఎక్కువ తెలుస్తుంది. మనకంటే ఏది మంచిదో అది పరమేశ్వరుడికి ఎక్కువ తెలుస్తాం. అలాగే మానవ జీవితం కూడా ఏమి మార్చడానికి, అంటే శరీరానికి సంబంధించారు. అయితే మనం సాధన చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ప్రయత్నం అనేది ముఖ్యం. సాధన చేసుకోవాలి, ప్రయత్నం చేసుకోవాలి అంటే అక్కడ దేహానికే ప్రారంభం. ఆ దేహంతో జరిగే కార్యక్రమాలు మీరు వదిలేయాలి. అంటే దాన్ని పట్టించుకోకూడదు. ఇంకా మీకు దుఃఖం రాదు. అదే ఆ దేహం దాని కోర్సును బట్టి అది వెళ్ళిపోతా ఉంటుంది. మీకు ఏదైనా అదృష్టం వచ్చిందనుకోండి, దాన్ని పట్టించుకుంటే మీకు గర్వం వచ్చేస్తుంది. దురదృష్టం వచ్చిందనుకోండి, దాన్ని పట్టించుకుంటే దుఃఖం వచ్చేస్తుంది. ఏదైనా తంటే మీకు మంచి జరిగితే గర్వం వస్తుంది, చెడ్డ జరిగితే ఏమవుతుంది, చెడ్డ జరిగితే దుఃఖం వస్తుంది. మరి చెడ్డ జరిగితే డిప్రెషన్, మంచి జరిగితే ఎమోషన్, అది వస్తాయి ఇది వస్తాయి. అది ప్రారంభం ప్రకారం పలుగులు సచిన్ టెండూల్కర్ రామలింగారెడ్డి జైల్లో ఉంటారని ఎవరు అనుకున్నారు? జైల్లో ఉంటారని వాళ్ళు ఊహించలేదు, ప్రజలు ఊహించలేదు. ఆయన ఆంధ్రాకి ధనవంతుడు జైల్లో ఉంటాడని ఎవరు అనుకున్నారు? అది కూడా రామలింగారెడ్డి పుట్టినప్పుడే రాసేసింది. నన్ను పేపర్లో రాశాడు ఆయన. ఇదివరకు ఆయన కంపెనీకి యజమానికి తెలియవాడు పోలీసులు దొంగకం తీసుకెళ్తున్నాడు. ఆయన కంపెనీ ఏమో ఆయన యజమానికి తెలియవాడు. మీకు అర్థమవుతుంది, 10 లక్షల కార్లోనే ఇప్పుడు ఆయన కంపెనీలోనే మళ్ళీ పోలీసులు అది ఎక్కడ ఉంది అడిగి చూపించడానికి ఆయన కంపెనీలకే ఆయన దొంగకం కూడా పోలీసులు కాదు. ఆ పుస్తకం అక్కడ పెట్టారు, ఈ పుస్తకం అక్కడ పెట్టారు. అక్కడికైనా తప్పించుకున్నాడు, నాకేం తెలియదు, నాకేం తెలియదు. తప్పించుకున్నా తప్పించుకోకపోయినా ఆయన ఇంటికైనా ఇవాళ దొరకని దొంగతుంది. ఆయన ఇల్లే పక్కవాడు ఇల్లు కాదు, ఆయన కంటుంది. అది మనం ఏంటని అనుకుంటాం, ఏం కదా ఈశ్వరుడు. అది తెలివి తక్కువ తెలియనివాడని కాదు, అది తెలివి తక్కువ తెలియదని కాదు ప్రారంభం. అది ఏంటంటే ప్రారంభాన్ని బట్టి అలా జరిగిపోతాడు. బ్రహ్మ మహర్షి గారు చెప్పారు అరుణాచలం వచ్చిన కోసం ఆకలి బాధ, ఆశ్రమం పెట్టాక అధ్యక్ష ఎప్పుడో ఒక పూట భోజనం సాయంత్రం మూడింటి తెచ్చేవారు. అప్పుడు దాకా ఆకలి వేసి ఎంతమంది ఆకలి వేసింది. ఇప్పుడు ఆశ్రమం పెట్టాక ఏ కూరలో ఏ కూరలో పాలిచారని చేస్తాంటే అది ఇచ్చి పట్టుకుంటాం. అప్పుడు నేను అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను. అప్పుడే జ్ఞానం ఉంది ఇప్పుడు అలాగే అదే జ్ఞానం ఉంది. అయితే ఏంటంటే దేహం అప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది. అప్పుడేమో ఆకలి బాధ ఇప్పుడు అది ఇచ్చి బాధ. అప్పుడు ఏకాంతంగా పూర్తివలసి వచ్చింది. నన్ను ఎవరో పలకరించేవారు కాదు, నేను ఎవరిని మాట్లాడేవాడి కాదు. ఏకాంతం రోజు జనాలు అప్పుడేమో నేను మౌనంగా ఉండేవాడిని. మౌనంగా ఉండాలని లేదు, నేను నన్ను ఎవరో మాట్లాడించేవాడు కాదు, నేను కూడా ఎవరితో మాట్లాడేవాడిని కాదు. అప్పుడు ప్రారంభాలి ఇప్పుడు ప్రారంభాలి. అంటే దేహానికి కూడా అనేక రకాల ప్రారంభాలు అనేది, అంటే జీవుడు ఆ ప్రారంభం ద్వారా పాఠాలు నేర్చుకోవాలి. ఏం చేయాలంటే దుఃఖపడితే కూర్చోకూడదు. అంటే మనం బడిలో చదువుకున్న దానికంటే, కాలేజీలో చదువుకున్న దానికంటే, పుస్తక జ్ఞానం కంటే మన జీవితే మనకి ఎక్కువ పాఠాలు లేవు. దానికి పెద్దవాళ్ళు వాట్ లైఫ్ హ్యాస్ స్టార్ట్ పెద్దవాళ్ళ చేత రాయిస్తారు. మీ జీవితంలో మీకు నేర్చిన పాఠాలు ఎక్కువ. అలా మీరు ఎవరైనా మీ జీవితం నేర్చిన పాఠాలు మీరు చెప్తే రంగ భాషలు రాస్తారు. అంటే పుస్తకాలు చదివిన పాఠాలు కాదు, మీ జీవితం నేర్చుకుని పాఠాలు. గాంధీ గారి జీవితం ఆయన జీవితం నేర్చుకుని పాఠాలు అక్కడ రాష్ట్రం నేర్చుకోవాలి. గాంధీ గారి కాదు మొత్తం చాలా మంది పెద్దవాళ్ళు ఆ జీవితంలో నేర్చుకున్న పాట, ఆ నేర్చుకుని నేర్చుకున్న పాట. కంచి స్వాములు గారు నేను చిన్నప్పుడు ఎంత అమాయకంగా బతికానని చెప్పాడు. ఆయన ఎంత అమాయకంగా బతికాడంటే ఆయన 11వ సంవత్సరంలో 12వ సంవత్సరంలో బండికి వెళ్ళి వస్తున్నాడు. ఎవడు దంగోడు అన్నంట పూర్వం బ్రాహ్మణులకు మురుగులు ఉండేది. ఇప్పుడు ఏమిటా కానీ పూర్వం బ్రాహ్మణులు మురుగులు పెట్టుకునేవారు, రాజులు కూడా పెట్టుకునేవారేమో మురుగులు. అది ఆడ అన్నంటే బళ్ళకి అప్పుడు దొంగోడు అన్నంటే అబ్బాయి నీకు మురుగు బాగోలేదు, నేను మంచి చేయించిస్తాను, కొత్తగా బాగుండేది అదనంగా బంగారం పడింది, ఇదే బాగా చేసిస్తానంటే అది బాగా చేసిస్తాను పట్టుకెళ్ళమన్నాడు. అంత అమాయకంగా బతికాను. నాకు 12వ సంవత్సరం వచ్చేప్పటికి అది దొంగోడు ఇవ్వాలి ఇవ్వకూడదు లేకపోతే ఇంట్లో అడిగిస్తాను కూడా నాకు తెలియదు. మురిగిచ్చాడు పట్టిపోయాడు ఆడు ఆ దొంగోడాడు రిపేర్ చేయాలని చూసేస్తాడు. అయినా పోనీ ఇంట్లో వాళ్ళు అడిగివ్వాలని కూడా నాకు తెలియలేదు. అంత అమాయకత్వంగా బతికానని చెప్పాడు స్వామి గారు. తర్వాత వేరే విషయం, ఆయన పీఠాధిపతాడు, ఆయన పీఠాధిపతి. తర్వాత వేరే విషయం మళ్ళీ చిన్నప్పుడు అంటే ఆయన జీవితం నేర్పిన పాఠాలు ఇది చెప్పాడు. చిన్నప్పుడు ఇది నేర్చుకున్నారు. గాంధీ గారు ఏమైనా రాశారు అంటే ముఖ్యమైన పాయింట్, ప్రతి మనిషి అబద్ధం చెప్పేవాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా పర్లేదు, నిజం చెప్పేవాడు జాగ్రత్తగా ఉంటారు. అబద్ధం చెప్పేవాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ మాటలు అక్కడ చెప్పుకు వెళ్ళిపోతారు. ఏ గుమ్మలో చెప్పి మాట ఆ గుమ్మలో చెప్పి వెళ్ళిపోతారు. ఇలా రోజు రోజు మాట మారుస్తున్నామని వాళ్ళకి ఏం అనిపించదు. కానీ నిజం చెప్పేవాడు జాగ్రత్త, అబద్ధం అబద్ధం చెప్పేవాడు ఎలా ఉన్నా పర్లేదు, నిజం చెప్పేవాడు మటుకు బహు జాగ్రత్తగా ఉండాలి. అది నేను జీవితంలో నేర్చుకున్న పాఠం అని చెప్పాను. ఇలా ఒక జీవితంలో ఒక పాఠాలు. ఇప్పుడు ఎందుకు మనం ఏం చెప్పుకుంటామంటే, మీరు సాధన చేస్తున్నారు లేదా మీరు అందరూ ధనవంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, శాస్త్రాలు చదువుకున్నారు, మీకు 10 కోట్లు డబ్బు ఉంది, ఎన్నున్నా మీకు శాంతి లేకపోతే ప్రయోజనం ఏంటని అది వేదం అడిగి అది కాదండి. మీకు అన్ని విధాలు భాష్యంగా ఏం లోటు లేదు, ఎప్పుడు చూసినా అశాంతితో కాలిపోతున్నారు. దేనికి ఈ డబ్బు ఏం చేసుకుంటారు, ఈ అధికారం ఏం చేసుకుంటారు, ఈ మేళ్ళు ఏం చేసుకుంటారు, మీరు అశాంతితో కాలిపోతారు. అంచేది ఏమిటంటే మీ దేహ ప్రారంభం పట్టడం దేహం నడుస్తూ ఉంటున్నారు కొంచెం చనిపోతుంది. అయితే అది ఆ దేహ ప్రారంభాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది చనిపోతుంది. ఈ లోపల ఆ ప్రారంభం యొక్క ప్రభావం మీ మీద పడకూడదు చూసుకోవాలి, అది సాధం. మీకు అర్థమవుతుందా? ఆ ప్రారంభం ప్రభావం మంచి ప్రారంభమైనా ప్రమాదం. మంచి ప్రారంభం అయితే మీకు గడ్డం వచ్చేస్తుంది, చెడ్డ ప్రారంభం అయితే కుంగిపోతూ ఉంటారు. దానివల్ల బ్యాలెన్స్ తప్పిపోతారు, దీనివల్ల బ్యాలెన్స్ తప్పిపోతారు. అంటే జాగ్రత్తగా ఏంటంటే దేహాన్ని అలా ప్రారంభానికి వదిలేసి ప్రారంభం యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉంటే ఈ రకమైన ప్రారంభం వచ్చే జన్మలో మీకు ఇవ్వడం ఏం చేత అది మీ మీద పడకుండా మీరు చూసుకున్నారు కదా. వివేకానంద మనం చాలా గొప్పవాడు అని అనుకుంటున్నారు కదా, ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. అతను తండ్రి ఉండగానే లోటు లేదు, అతను తండ్రి ఉండగా భోజనానికి లోటు లేదు, ఏదో సామాన్యంగా వెళ్ళిపోయేది. అతని తండ్రి ప్లేడర్ చేసేవాడు. ఆ తండ్రి చనిపోయాక ఆయనకిద్దరు తమ్ముళ్ళే తమ్ముడిని తల్లి ఉన్నారు. ఈయన పోషించిన ఇంటికి పెద్దోడు, ఇంటికి పెద్దోడు ఆయన పోషించాడు. వాళ్ళకి వెనకాల ఆయన ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేసాడు, ఎవరో తండ్రి నిలవేయలేదు. అంటే వాళ్ళు వీళ్ళు చాలా బాధలు పడ్డారు, వీళ్ళు బాధలు పడ్డారు. దానికి తగ్గట్టు ఆ ఇంట్లో వాళ్ళు ఎవడో ఆ పక్క ఇంట్లో వాళ్ళు దావాలు చేయటం ఏదో కూడా ఆ గోడ సరిగ్గా ఇంకోటి కూడా దానికి తగ్గట్టు దావాలు. అప్పుడు వివేకానందకి స్ట్రగుల్ వచ్చింది. ఏం స్ట్రగుల్ వచ్చిందంటే ఇప్పుడు మనం ఈ రామకృష్ణ పరమహంస గారిని వదిలేసి ఏదో ఉద్యోగం చేసుకుని తల్లిని తమ్ముల్ని పోషించారు. ఈ రామకృష్ణ పరమహంస గారు కూడా వేదాంతం కూడా వదిలేసి మనం ఏదైనా వాళ్ళు పోషించాలి కదా, ఎవరిని తల్లిని తమ్ముడు ఇద్దరిని పోషించాలో మనం అది చెయ్యాలా, లేకపోతే పరమహంస గారిని మోసుకు తిరగాల. ఇది నేను కాలిపోయిన ఎటు నాకు నిర్ణయం అవటం. అంటే ఇది నా డ్యూటీ, ఇంట్లో వాళ్ళకు అన్నం పెట్టాలి, అది పైగా ఇంటికి పెద్ద ఉండను. అదేమో అక్కడేమో అక్కడ దేవుడు నా జీవితాన్ని ఆయనకు అర్పించుకున్నాను అని ఈ మతంలో ఆయనకి ఏం చేయాలో తెలియదు అని నిర్ణయించుకోలేకపోయాడు. ఇంట్లో వాళ్ళని చూడటం లేకపోతే మన రామ పరమహంసను నెత్తి మీద పెట్టి తిరగటం అని అనుకున్నవాడు. పరమహంస ఏమన్నాడు, నా అనంతరం నీ భుజాన్ని వేసి నన్ను తిరుగుతావు, నరేంద్రుడు నీ భుజాన్ని పెట్టుకుని నేను నన్ను వేసుకుని తిరుగుతావు. నువ్వు ఏ దేశమైనా ఎవరింటికి వెళ్ళినా నీ భుజాన్ని ఉంటారు కదా, నేను కూడా వచ్చేస్తాను. ఓ పక్కన గురువు గారు ఇలా అంటున్నారు, నువ్వు నన్ను భుజాన్ని వేసుకుంటావు, నువ్వు భుజాన్ని వేసి నువ్వు పెంకుటింట్లో ఉండమంటే పెంకుటింట్లో ఉంటావు. భుజాన్ని ఉన్నాడు ఏం చేస్తాడు, ఎక్కడ దింపితే అక్కడ ఉంటాడు. తర్వాత మేడలో ఉండమంటే మేడలో ఉంటాను, లేదా ఏదైనా చెట్టు నేను కూర్చోబెట్టి అక్కడ కూర్చోబెడితే అక్కడ ఉంటాను. నువ్వు నన్ను భుజాన్ని వేసి తిప్పినప్పుడు నాకు ఇంకా గొడవ లేదు, నువ్వు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కొడతాను, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ ఉంటాను అంతే. మేడ తాటాకిల్లే నాకు అక్కడ చెట్టు నేడైనా పర్లేదు. అలా ఏం చెబుతున్నాడు, ఎవరో అన్నారు ఇంకో ఆరు నెలలకైనా శరీరం విడిచిపెడతాడు, ఇతను చాలా బాధపడుతున్నాడు అంటే మీ శిష్యుడు నరేంద్ర ఇంటికాడి పరిస్థితి ఏమీ బాగోలేదు, చాలా బాధపడుతున్నాడంటే అప్పుడు రాత్రి 8 ఇది మాట్లాడుతుంది. అప్పుడు నరేంద్ర దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు తెల్లారమంటే తెల్లవారుతున్నా అన్నాడు. ఎవరు, రామకృష్ణుడు అన్నాడు. ఇప్పుడు వెంటనే మనం తెల్లారమంటే తెల్లారిపోతుంది, ఇది అమావాస్య అనుకో, అమావాస్యలో కటికి చీకటి ఉంటుంది. ఇప్పుడు తెల్లవారమంటే తెల్లవారుతున్నా అన్నాడు. అబ్బాయి ఎక్కడ తెల్లవారుతుంది, రేపు పొద్దున్న 6 వెలుగు రాదన్నాడు. రేపు పొద్దున్న 6 వెలుగు వచ్చేది ఇప్పుడు రమ్మంటే ఎక్కడ ఎలా వస్తుంది, రేపు పొద్దున్న 6 వెలుగు వస్తుంది. ఇది పడవలసిన కష్టాలు పడినప్పుడు ఆడు జీవితంలో మహావెలుగును చూస్తాడు. అదే మహావెలుగు ఇప్పుడు వచ్చేయాలంటే ఎలాగ వచ్చేస్తుంది, ఆడు తినవలసిన మొట్టికాయలన్నీ తినాలి, ఆడు తినవలసిన మొట్టికాయలన్నీ తిన్నాక అప్పుడు వెలుగు వస్తున్నాడు. దేహ ప్రారంభం ఆడు, అతను దేహ ప్రారంభం అది, అతను మహావెలుగు వస్తుంది, అతను మహావెలుగు వస్తుంది, ప్రపంచ ప్రఖ్యాతి పొందుతాడు. అయితే ఇప్పుడు రేపు పొద్దున్న 6 తెల్లవారుతుంది, ఇప్పుడు తెల్లవారం అంటే మనం కంగారు పడిపోయిన సూర్యుడు ఎలా ఉదయిస్తాడు. మనం అలా కంగారు పడకూడదు, ఎప్పుడు ఎక్కడ ఏది జరగాలో అది. అంటే వీళ్ళందరూ ఇతని సంబంధాలు కూడా మంచిగా వస్తున్నాయండి అని చెప్తే ఆడి ప్రారంభంలో పెళ్లి లేదండి, ఒకటి ఆడి ప్రారంభంలో పెళ్లి లేదు. ఆడు 40 జన్మదినోత్సవం చూసుకోకుండా చచ్చిపోతాడు. 2 కాయం అన్నాడు. ఎంచేది ప్రారంభంలో పెళ్లి లేదని చెప్పాడంటే ఆడికి పెళ్ళం పుట్టలేదు. ఎవరికే వివేకానందకి భార్య పుట్టకుండా ఎవరిని చేసుకుంటాడు. ఇంతవరకు వివేకానందకి అది భార్య పుట్టలేదు, భార్య పుట్టకుండా ఎవరిని చేసుకుంటాడు అది సమస్య లేదు. ఒకవేళ సంబంధాలు వచ్చినా ఏదో కారణాలు చెడిపోతా ఉంటాయి, ఆ సమస్య ఏం లేదు. ఇప్పుడు ఆడు 40 జన్మదినోత్సవం చూసుకోకుండా సరిపోతాడు. ఈ లోపల అతను చేయవలసిన పని అంతా, ఒక 1000 బతికిన వాడు ఎంత పని చేస్తాడు అంత పని చేసి వెళ్ళిపోతాడు. 39 6-4 చనిపోయాడు. ఈ 40 లోపల ఒక 1000 బతికోడు ఎన్ని పనులు చేస్తాడు, అన్ని మంచి పనులు చేసి వాడు వెళ్ళిపోతాడు. అన్ని పనులు వాడికి అన్నీ కావాలి, శాంతి కావాలి, తత్వం కావాలి, మనుషులు ప్రేమించాలి, భక్తి పేరు చెప్పి సమాధానం విడిచిపెట్టి పారిపోడు. ఓ పక్కన సమాధి స్థితి కోరుకుంటున్నాడు, ఓ చేతితోడు సమాధి, ఓ చేతితోడు లోకసేవ. అటు 2 చేతులు పనిచేస్తే అర్జునుడు 2 చేతులతో యుద్ధం చేయగలడు. అలా ఏదో ఒక సైడ్ ఉంటాడు, 2 సైడ్లు చేస్తా ఉంటాడు. అది ప్రారంభం, వాడి ప్రారంభంలో ఉంది, వాడి ప్రారంభంలో ఉంది. అంచేత వాడు పద్ధతి ప్రకారం వాడు జీవిస్తాడు, వాడి పద్ధతి ప్రకారం వాడు జీవిస్తాడు. అయితే ఎప్పుడు ఈ చీకటి ఉండదు అని చివరికి రామకృష్ణ పరమహంస గారు శరీరం విడిచిపెట్టిన నెలలాడికి ఆడి పెద్ద తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. ఎవరికి? వివేకానంద పెద్ద తమ్ముడు. ఆడు ఏదో చదువుకున్నాడు, లెక్చరర్ పోస్ట్ వచ్చింది. అప్పుడు ఇంకా లెక్చరర్ పోస్ట్ వచ్చి వీడి మీద ఆధారపడటం వదిలేశారు. ఎవరి మీద? వివేకానంద మీద ఆధారపడటం వదిలేశారు కుటుంబం. ఏదో మనకి సరిపోతుంది కదా, ఏదో పట్టు వెళ్ళిపోతుంది, బట్ట ఉంది, నీడ ఉంది అని వివేకానంద మీద వదిలేశారు. అంటే వాడు మనల్ని పోషించాలనే మనస్సు వాళ్ళకి పోయింది. ఈయన చెప్పాడు, అంటే మానవ జీవితం ఎలా ఉంటుందంటే, రామకృష్ణ పరమహంస గారు ఉండగా మమ్మల్ని వచ్చి చూసేవాళ్ళు అందరూ, మా గురువు గారు చనిపోయాక మమ్మల్ని పలకరించేవాడు కలకత్తా పట్టణంలో ఒక్కడు లేడం లేడు. నా కుటుంబం కూడా వదిలేయండి, ఆడేదో వాళ్ళు పోషించుకుంటున్నారు, మమ్మల్ని పోషించేవాడు ఎవడో కనపెట్టలేదు. ఎవడో మహేందర్ ముగ్గురు ఉన్నారు, వాడు విశ్వాస పాత్రం. వాళ్ళు మటుకి మాకేదో తిండి పెట్టారు, తిండి పెట్టారు. కొంతమంది ఏమి, కొంతమంది బాగా భేద భక్తులు ఉండేవారు మాకు. వాళ్ళు డబ్బంటే భేదతనం కాదు, హృదయం మటుకి బంగారమేం, హృదయంలో ధనం ఉంది. బాహ్యంగా వాళ్ళు ఇచ్చి ఏం చేసేవారంటే, వాళ్ళు పనికిరాని వస్తువులు గట్టిగా ఉన్నాయి తెచ్చి పెట్టేవారు. అంటే వాళ్ళ ఇంటికాడ అయ్యే ఉన్నాయి. అది ఆడే భేద వాళ్ళు, ఆడేం తెచ్చిస్తారు, వాళ్ళకి ఆడే తెచ్చేవారండి. వాళ్ళు తెచ్చిచ్చి ఎలా ఉన్నాడు స్వామి చెప్పారు. అవి కొరికితే అంట, అది కొరికబడి కాదంట, పెద్దలంట రక్తం వచ్చింది. వాళ్ళే భేద వాళ్ళు ఆడు తెచ్చేసారు నాకు. ఇలా కొంతకాలం గడిచింది. తర్వాత మేము ఏదో గడి కట్టాం, మేము ఆ దేశాలు అంటే ఈ దేశాలు అంటే మమ్మల్ని ప్రపంచం గౌరవించడం ప్రారంభించింది. ఈ రకమైన కష్టాలను చూసి, ఓ పూట పోదినంటే పూట పోయింది నాకు ఈ రకమైన కష్టాలను చూసే నేను ఈ స్థితికి వచ్చాం. ఎప్పుడు ఈ స్థితిలో ఉన్నామని అనుకోవద్దని చెప్పాడు. ఎవరు? స్వామి. అంటే దేహ ప్రారంభం. అదేంటది? అది దేహ ప్రారంభం. అది దేహ ప్రారంభం అలా ఉంటుంది. అంచేది భగవంతుడు ఎవ్రీథింగ్. ఇది రామకృష్ణుడు చాలాసార్లు చెప్పాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే భగవంతుడి సంకల్పం. మీకు భగవంతుడి సంకల్పం ఇక్కడ వచ్చి యోగం లేదనుకోండి, మీరు ఇంటికాడ బయలుదేరేటప్పుడు ఏదో చుట్టాలు వస్తారు, కాదు బంధువులు వస్తారు. అంటే బంధువులు వచ్చారు టైం కనుక్కుంటారు. అది కాదు, మీరు ఇక్కడ వచ్చి ప్రారంభం మీకు లేదు, ప్రతి గంట అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. ప్రతి చిన్న విషయం కూడా భగవంతుడికి తెలియకుండా అడ్మినిస్ట్రేషన్ లో జరగటానికి వీలు. ప్రతి చిన్న విషయం కూడా భగవంతుడికి తెలియకుండా జరగటానికి వీలు. ప్రతిదాని సంకల్పాల ప్రకారం నడుస్తుంది. అయితే ఆ సంకల్పం మీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం దాటి మీకు ఇష్టం లేదనుకోండి అశాంతి వచ్చేస్తుంది. ఇష్టపడ్డారనుకోండి శాంతి. ఇదే అర్థం. ఇప్పుడు మీకు భగవంతుడి సంకల్పాన్ని ఇష్టపడుతున్నారనుకోండి శాంతి. మీకు ఇష్టపట్టలేదనుకోండి, ఇష్టపడకపోయినా ఆయన సంకల్పం కలుగు. ఇష్టపడకపోతే అశాంతి, ఇష్టపడితే అది శాంతి. అది మీరు చూసుకోవాల్సింది మీ సాధనా బలం. అదేం చేయదు మీ సాధనా బలం. ధనం ఏంటి, దారిద్ర్యం ఏంటి, అధికారం ఏంటి, అధికారం లేకపోవటం ఏంటి, ఇవన్నీ ప్రతి చిన్న విషయం కూడా ఈశ్వరుడు యొక్క సంకల్పాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఇదే ఇక్కడ భగవాన్ చెబుతున్నారు. అయితే నువ్వు నిజంగా శరణ అన్నావు అంటే భగవంతుని ఇచ్చక బద్దలే ఉండాలి. నేను శరణాగతి చెందానంటే నాకు శాంతి దొరకలేదు. అంటే ఎవరినంటే నువ్వు పొందిన శరణాగతి అబద్దం అని చెబుతున్నాడు. నాకు రోగం పూర్తిగా తగ్గిపోయిందండి, కాళ్ళు ఆగుతున్నాయంటే ఏంటండి, లేదా పొట్టం ఎక్కువ వస్తానంటే అర్థం ఏంటండి దానికి? అది కాదు. నీ శరణాగతి నిజమైతే, నీ శరణాగతి కనుక నిజమైతే నీకు అలా అశాంతి రాదు. అంటే అనుకునేది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అనుకునేది మన సంకల్పం. ఎదుటి వాళ్ళకి ఏదో మనం శాంతిగా ఉండమని చెప్పి మన టైంకి వచ్చాడు మనం అశాంతిగా ఉండకు. ఇప్పుడు ఎదుటి వాళ్ళందరూ మీరు శాంతిగా ఉండడం, శాంతిగా ఉండమని చెప్తే మన 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 విషయం దగ్గరికి వచ్చాడు మనం అశాంతిగా ఉంటే శిష్యుల్ని భక్తుల్ని అగవడపరచు, భక్తుల ముఖాన్ని పేడ రాయటం. భక్తులు ముఖాన్ని పేడ రాస్తే ఎలా ఉంటుందో, లేదా మసి రాస్తే ఎలా ఉంటుందో, అన్ని పరిస్థితులు అన్ని విషయాలు సర్వకాల సర్వరాష్ట్రంలో మీరు శాంతిగా ఉండాలని నేను చెబుతూ మళ్ళీ మా సంఘటన వచ్చినప్పుడు మేము అశాంతిగా ఉంటే మిమ్మల్ని అగవపరచలేదు, మిమ్మల్ని అగవపరచలేదు. అవన్నీ స్వప్నమే. ఏ మంచి జరిగినా అయితే నమ్మకం ఉండాలి. మనకు నమ్మకం ఉంటే మనస్సు చెదరదు. మనకు నమ్మకం ఉంటే మనసు ఏదైనా స్వప్న, మంచి అయినా స్వప్న, చెడ్డనే స్వప్న, ఈవెన్ దిస్ ఇస్ పాసిబుల్. ప్రతిదీ వెళ్ళిపోతుంది, మన శరీరం వెళ్ళిపోతుంది, అలాగే ప్రతిదీ వెళ్ళిపోతా ఉంటుంది జీవితంలో. జీవితంలో సంఘటనలన్నీ ప్రతిదీ వెళ్ళిపోతా ఉంటున్నాం. అది నేనంటాం, భగవంతుడు కొండలో నీళ్లు పెట్టి, రామకృష్ణుడు అనేవాడు కొండలో నీళ్లు పెట్టాడు, కొండలో నీళ్లు పెట్టినట్టు మన శరీరంలో నేను పెట్టాడు. కొండలో నీళ్లు పొట్టాడు, మన శరీరంలో ఏం పెట్టాడు? ఉడిక ఎముకలు మాంసం తయారు చేసి వదిలేదు. కళ్ళు ముక్కు చేతులు ఆ శరీరంలో నేనైనా తలం పెట్టాడు. ఏంటి ఆ నేనైనా తలం పెట్టాడు? ఆ నేనైనా తలం ఎవడు పెట్టాడు? ఈశ్వరుడు పెట్టాడు. ఇప్పుడు ఈశ్వరుడు పెట్టాడు నేనైనా తలం ఎవరు పెట్టినాడు? ఎవడు? ఆయన ఈశ్వరుడు పెట్టాడు. ఆయన అనుగ్రహం వల్ల తీయాలి. కానీ మనం ఎన్ని పులి మొక్కలు వేసినది బయటకు పోతాడు. మరి ఎన్ని పిల్లి మొక్కలు వేసినా అది బయటికి పోదన్నాడు. ఇలా కొడితే అలా వస్తుంది, అలా కొడితే ఇలా వస్తుంది, నేనైనా తలం పోదు. అది ఆయన అడుగు, ఎవడైతే ఏ ఈశ్వరుడైతే అక్కడ నేనైనా తలం మా శరీరంలో పెట్టాడు వాడే తప్పించాలి. కానీ ఆ నేనైనా తలంపున్నంతసేపు జన్మలు రాకమాడు. ఇప్పుడు మనకు తలంపులు వస్తున్నాయి కదా, ఆ తలంపులు ఎంతకాలం అయితే ఉన్నా అంతకాలం ప్రతి వాడికి జన్మ వచ్చాడు. మనం ఏదో తలంపులు వస్తాయి కదా. మనకు భగవంతుని భగవంతుని మీద నూటికి నూరు రూపాయలు భారం వేసినప్పుడు ఒక తలంపుడు, తలంపుడు వస్తున్నాయి జన్మలు వచ్చేది. నేను చనిపోతున్నాను అనుకున్నది ఏంటి? తలంపు, దాన్ని బట్టి జన్మ వచ్చేస్తుంది. అన్ని తలంపులే. దీనికి సంతోషం ఏంటి? తలంపు. దుఃఖం ఏంటి? తలంపులు. ఏదొచ్చినా తలంపు కదా. ఆ తలంపులు మీకు ఎంతకాలం వస్తున్నాయో అంతకాలం పునర్జన్మం తప్పించుకో. తలంపులు జన్మస్థితికి రావాలి. అదేంటది? మీకు సంతోషం కూడా తలంపే. తలంపు సంతోషం, తలంపు దుఃఖం, తలంపు తలంపు మరణం, తలంపు పుట్టుక, అన్ని తలంపులు. ఇప్పుడున్న అంతర్యామగా నారాయణుడు తప్పించి మొత్తం అన్ని తలంపులు, అన్ని తలంపులు. అంటే అది నేను ఎవడు పెట్టాడు? నీకు కొండలో నీళ్లు పెట్టినట్టు నీ శరీరంలో లోపల ఆయన నేను పెట్టాడు. ఆ నేను, ఆ నేనులోంచి ఆ నేను ఆయన చెయ్యాలి. ఆయన చెయ్యాలంటే, ఆయన చెయ్యాలంటే ఆయన చేస్తున్నాను. మన అంగీకరించాం. మనకు ఇష్టం లేకపోయినా ఆయన ఇష్టమే మన ఇష్టం, ఆయన సంకల్పమే మన సంకల్పం. మనం అంగీకరించాలి. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు మాకు ఇలా చేశాడు, దేవుడు తిట్టేస్తారు. దేవుడు మాకు ఇలా చేశాడంటే ఆయన పాప దేవుడు తిట్టేసిన ఏమంటాయన. దేవుడు మనం చలమని తిట్టేసిన ఆయన ఏమంటాడు? ఆయన ఏమండవు. అది దేవుడు చేశాడు. దేవుడు ఏం చేయటం కాదు, నీ జన్మ, నీ పూర్వజన్మలో ఉన్న ఆ పూర్వజన్మలో ఉన్న ప్రారంభాన్ని బట్టి ఇలా దీన్ని అమలు జరుపుతాడు. అంతేకాని దేవుడికి నీ మీద ఇష్టం లేదు, అది ఇష్టం లేదు. దేవుడికి నీ మీద ఇష్టం లేదు, అది ఇష్టం లేదు. ఈ గొడవ కాదు మనం పట్టించుకోవాలి. ఆ నేనులోంచి బయటపడాలి. ఆ నేనులోంచి బయటపడాలంటే ఇది వదిలేయండి, దేహాన్ని ప్రారంభానికి వదిలేయండి. ఆ నేనులోంచి బయటపడాలంటే కాదు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం సంపాదించాలి. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం సంపాదించాలి. ఈశ్వరుడు యొక్క జై సంపాదించాలి. ఆయన జైలు, ఆయన జై లేకుండా నేను బయటికి తీయడు. ఆయన తీసినప్పుడు చేస్తాడు, కానీ తెర లేకపోతే ఎవరు అది దాన్ని కత్తిరించలేము. ఆ నేననే తెరనే మనం కత్తిరించలేము. ఆ నేను ఆయన తీయాలి. ఎవడు బయట ఎవడు తీయాలి? ఈశ్వరుడు ఎవడైతే నేనే తలంపు పెట్టాడో ఆ తలంపు నుంచి ఆయనే విడుదల చేయాలి. అని చెప్పా భక్తి ఇవన్నీ ఎందుకంటే ఆ నేనులోంచి బయటపడతాను. దేహగతమైన నేనులోంచి ఈ దేహము నేననుకుంటున్నాం కదా, దేహము నేనైన తలంపులోంచి మనం బయటపడటానికి భక్తి కర్మ జ్ఞానం. ఇదిగో నమస్కారం పెడతాం, గుళ్ళ గిళ్ళ ఏం చేస్తాము, ఇదో నమస్కారం పెడతాం. నమస్కారం ఎందుకు పెడతామంటే ఆ నేను ఎప్పుడు చేస్తాడంటే మీరు భగవంతుడిని నూటికి నూరిపాళ్ళు భక్తి ఉండాలి, కోరిక ఉండకూడదు. ఆ కోరికుంటే కోరిక నెరవేరుతున్నా నేను బయటికి తీ, నేను బయటికి తీ. కోరికలుంటే కోరికలు నెరవే మాయే, కోరికలు కూడా మాయే. నీ నెరవేర్చడం మాయే, నెరవేరకపోవడం మాయే. అది కాదు, నీకేమి భగవంతుడి మీద ప్రేమ ఉండాలి. మనుషులు ప్రేమలు ఎలా ఉంటాయంటే వీళ్ళు స్వార్థానికి ఆడు ఉపయోగపడుతుంటారు, ఆడ స్వార్థానికి ఈలు ఉపయోగపడుతుంటారు. ఆ స్వార్థానికి ఉపయోగపడకపోతే వదిలేస్తారు. ప్రేమలది భక్తి. వదనం భగవంతుని మీద ప్రేమ అంటే మన కోరికలు ఒక కోరిక నెరవేర్చు అనుకోండి, ఎవరండి? భగవంతుడి. మన అనుకున్న పనులు ఒక్క పని అవ్వదు అనుకోండి, అయినా ఆయన ప్రేమ మీద ప్రభావం అంత భక్తి. ఈశ్వరుని ప్రేమ అప్పుడైన అనుగ్రహానికి పాత్రడు, అప్పుడు అడుగు వింటేస్తాడు. అంటే మనకి అది మనకేం ఉపకారం చేయటం దానికోండి, ఎవరండి? ఈశ్వరుడు. అప్పుడు కూడా కించిత్తు కూడా ఆయన మీద ప్రేమ, ఆయన మీద ప్రేమ తక్కువడు, భక్తి తక్కువడు. అప్పుడు ఆయన జరిగి మనం పాత్ర. అంటే మన అందరం చేయవలసింది ఏంటంటే మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, భక్తి ద్వారా కానీ, పూజ ద్వారా కానీ ఆయన అనుగ్రహాన్ని సంపాదించాలి. అదే జీవిత లక్ష్యం. అంతకంటే ఇంకో లక్ష్యం కాదు, అందుకంటే ఇంకో పని లేదు మనకి. అదేం లేదు అంటే మీరు మాట్లాడుతుంటే మీరు మాట మాట్లాడే మాట ఈశ్వరుడు దయ మీకు చూపించాలి. అంటే నమస్కారం పెడతాం. నమస్కారం ఎందుకు? మన ఎవరికైనా నమస్కారం పెడతాం. నమస్కారం వాళ్ళ పట్ల గౌరవం చూపిస్తాం. నమస్కారం వాళ్ళ పట్ల గౌరవం కొలిది దేవుడికే కదా, పెద్దలకు కూడా పెడతాం. అంటే మనం ఇలా పెద్దలు పెడతాం అంటే మనం వాళ్ళకి నమస్కారం పెడుతున్నాం అంటే మనం వినయం నేర్చుకుంటున్నాం. ఏంటది వినయం నేర్చుకుంటాం? అది ఆ నమస్కారం పెట్టేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు దయ మనకు పాత్రలు అవుతాం. ఎవరి దయకి? మీకు తెలియదు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే నమస్కారం పెడితే దేవుడి దగ్గరికి నమస్కారం, అందులో వచ్చే లాభాలు మీకు తెలియదు. మీరు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, గుళ్ళకి వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టాలి దేవుడు. అయితే అందులో వచ్చే లాభాలు మీకు చెప్పి చాలా లాభాలు, దీనికి ఖర్చు లేదు. దీనివల్ల ఇలా నమస్కరించడం వల్ల ఖర్చేముంది, ఖర్చేం లేదు, కానీ ఎప్పుడైతే లాభాలు పొందుతాడు. దానివల్ల మీరు మీ వినయం చూస్తాడు, నమ్రత చూస్తాడు. కానీ ఇతరులు పెద్దలకు నమస్కరించడం వల్ల మీకేమవుతుందంటే రిటర్న్స్ లో నమ్రత వస్తుంది, వినయం వస్తుంది. అంతకుముందు మీకు గర్వం ఉంటే తగ్గిపోతుంది. చాలా లాభాలు ఉన్నాయి, ఖర్చు లేని పనులు. ఒక రూపాయి ఖర్చు నమస్కారం పెట్టడానికి ఒక రూపాయి ఖర్చు అండి. అలాగే పూజ చేస్తాం అనుకోండి, ఈ పూజ చేయడం కూడా ఎందుకంటే భగవంతుడి దగ్గర మనం అనుకుండటం, భగవంతుడి దగ్గర అనుకుండటం. ఇవన్నీ మనోనిగ్రహానికి, ఇంద్రియ నిగ్రహానికి సహాయం చేస్తాయి. పూజ ఎందుకంటే మనోనిగ్రహానికి సహాయపడుతుంది. అంటే భక్తి అంటే ఏంటంటే ఆయన పట్ల ఆయన వాక్చామ్యం, ఆయన వాక్చామ్యం నా మాటలన్నీ శక్తివంతములైనవి. యేసు అంటాడు బైబిల్లో, నా మాటలన్నీ శక్తివంతములైన బాంబులు, ఆటం బాంబుల కంటే, ఐదు బాంబుల కంటే శక్తివంతమైన వీళ్ళు. ఏమండి నా మాటలు ఎంత శక్తివంతమైనంటే ప్రపంచం అంతా ఈదిగిపోతాయి నా సందేశాన్ని వ్యాప్తి చేయడం. నా మాటలు ఎంత శక్తివంతమైతే, ఆటం బాంబు వేశారనుకోండి, పెద్ద బాంబులు వేశారనుకోండి, ఈ డైనమైట్స్ వేశారనుకోండి, పెద్ద పెద్ద కొండల పెద్ద, అదే నా మాటలు అత్యంత శక్తివంతమైన. ఏమంటున్నాడండి అది? అందులో వేగం ఉంది, కాంతి ఉంది. ఈశా అంటాడు ఈ మాటలు, ఈ మాటలు ప్రపంచం అంతా దూలుచుకుని వెళతాయి. ఏంటంటే ప్రపంచం అంతా దాటి శక్తి వల్ల ఈ ప్రయాణం చేస్తాయి. సముద్రాలు దాటి వెళతాయి, నదులు దాటి వెళతాయి, దేశాలు దాటి వెళతాయి, ఖండాలు దాటి వెళతాయి. వాటిల్లోని శక్తి వల్ల ఈ ప్రయాణం చేస్తాయి. కానీ దానికి ఇంకోటి గాలి కొట్టక్కర్లేదు. నా మాటలు శక్తివంతమైనవి, అవి పవిత్రమైనవి, అవి పవిత్రమైనవి, దానికి ఇతరులకు సపోర్ట్ అక్కర్లేదు. వాటంతరే ప్రయాణం చేస్తాయి. ఈ దేశ ఖండ ఖండాలకు, ఇతర ఖండాలకి సముద్రాలను దాటుతాయి, నదులను దాటుతాయి, మనుషులు హృదయం దగ్గర చొచ్చుకుపోతాయి. ఇంచేత వాటిలోని శక్తి అటువంటిది, వాటిలోని పవిత్రత అటువంటిది. యేసు బాగా వెరీ పవర్ఫుల్ వర్డ్స్. అంటే బాంబుల కంటే వేగంగా పడుతుంది. ఒకసారి ఒక వాక్యం నీ హృదయంలో పడింది అంటే నీ హృదయం అంతా తొలిచేస్తుంది, నీ హృదయం అంతా దొరిచేస్తుంది. అది నీ హృదయంలో ఏదైనా అపవిత్రత ఉంటే, అశాంతి ఉంటే, దుఃఖం ఉంటే బయటకు గెంటేస్తుంది, బయటకు గెంటేస్తుంది. నేను పవిత్రం చేస్తాయి, ప్రపంచం అంతా గెంటికి పోతాయి. ఇతరులు గెంటెక్కర్లేదు, వాటి శక్తి వల్ల ఈ స్థలాంతరితానికి గెంటికి పోతాయి. ఏమండి భక్తికి, ఆ భక్తి నుంచి వచ్చే మాటకి, ఆ వివేకం నుంచి వచ్చే మాటకి, ఆ పవిత్రం వచ్చిన మాటకి అంత శక్తి ఉంది. ఆయనకేం చదువు సంధ్య లేదు ఎవరికి, పైగా శిష్యులు పండితులు కాదు ధనవంతులు. పండితులు ధనవంతులు చారణిచ్చోడు కాదు దగ్గర. వీళ్ళకి పైకి అలా కనిపిస్తారు కానీ ధనవంతులు పండితులు చాలా గర్వం ఉంటుంది. ధనవంతుడు పైకి ఉడికే సమాధి గౌరవం కోసం మనకు మర్యాదగా కనిపిస్తారు కదా. ఈ పాండిత్యం ఒకటి ధనం ఒకటి, వెంటనే ధనవంతులు ఇచ్చిపోయి వాళ్ళ లోపల లేని విశేషం కూడా ఏదో ఉందనుకుంటారు. ఇందులో ఉంది ఆ రెండు, పాండిత్యం ఉంది ధనంలో ఉంది. అది యేసుక్రీస్తు ఈ బాప జనం ఎవరు రానిచ్చేవాడు కదా. తర్వాత ఇదేంటంటే కర్మ ఉంది, కర్మ ఉంది. మనం మాటలు కూడా స్తోత్రం చేస్తాం, దేవుని అదంతా భక్తిలోకి వస్తుంది. స్తోత్రం కర్మ ఉంది. అంటే కర్మ అంటే ఏంటంటే మనం భగవంతుడికి సంతోషం కలగజేసే కర్మ చేయాలి. తెలసానికి కర్మ మంచి పనులు కూడా గొప్ప కోసం చేస్తారు. చాలా మంది మంచి పనులు కూడా పేరు కోసం చేస్తారు. మంచి పనులు కూడా గోళ్ల మీద పేరు రాయించుకోవడానికి ఏదో చేస్తారు. మంచి పని మంచి పని మంచి పని మంచి కోసం ఎవడో చేయడు. మంచి పని మంచి కోసం చేయాలి, చేసి మర్చిపోవాలి. అలా ఎవడో చేయడు. నాకేదో గౌరవం వస్తుందా లేదా, ఇది ఎలా వస్తుందా లేదా, అలా ఏదో చూసుకుంటారు. క్యాలిక్యులేటర్ లెక్కలేసుకుంటారు. మనం దేవుడి మనం ఈ ప్రార్థన చేస్తున్నాం, ఈ పూజ చేస్తున్నాం, లేదా దేవుడు మనకి తిరిగి ఇస్తాడు, ఇలా లెక్కలేసుకుంటే వ్యాపారం కానీ భక్తి కాదు. దాన్ని వ్యాపారం అంటారు కానీ భక్తి అంటారు దాన్ని. ఇది బిజినెస్, దేవుడితో బిజినెస్. సరే కర్మ అంటే ఏమిటంటే మనం చేసే పనులు ఎలా నిర్మలంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఉద్రేకంగా చేయకూడదు, నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. నిరాడ ఆడంబరం ఉండకూడదు, పనిలో సహజంగా ఉండాలి. అది ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తున్నారు అనుకోండి, ఉదాహరణ కనుక్కున్నారు, వాళ్ళు వాళ్ళు మీ శరీరం అనుకోవాలి. వాళ్ళు ఏమనుకోవాలి? మీ శరీరం అనుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా కష్టం వచ్చిందనుకో, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కష్టం వచ్చిందనుకో, నీకు రాలేదు మరి నాకు వచ్చింది ఎందుకనుకుంటున్నారు? అందుకని మీ ఇంట్లో వాళ్ళకి ఏదో కష్టం వచ్చింది నీకు రాలేదు, అది నాకు వచ్చిందని ఎందుకనుకుంటున్నారు? చచ్చిపోయినప్పుడు ఎవరి దారిని వెళ్ళిపోతారు కదా, ఎందుకనుకున్నా ఆడుకోవడం నేను అనుకోవడం. ఆ ఇంట్లో వాళ్ళు కూడా నేనను, అదే పెద్ద మాయ, అది పెద్ద మాయ. మీరు ఆడికి ఏదైనా వస్తే డ్యూటీ చేయాలి కానీ ఆడు నేను ఆడు మీరు వెళ్ళగలుగుతారు. కొన్ని మీరు చనిపోయినప్పుడు ఆడు కూడా వస్తారా? కానీ మీరు చనిపోయినప్పుడు ఇక్కడ కూడా వస్తారు. అయితే వాళ్ళు ఎప్పుడు నేను అనుకోకూడదు, మీరు డ్యూటీ చేయాలి. ఇప్పుడు మీ చెల్లెలు మీ పిల్లలు చదువులు చెప్పించవచ్చు, మీ మనవాళ్ళకి ఏదైనా మీ ద్వారా ఏదైనా సహాయం ఉంటే సహాయం చేయించాం. ఆ డ్యూటీ మీరు చేయాలి కానీ వాళ్ళే నేను అనుకుంటే ఇంకా బంధం నుంచి మీరు బయటకు రాలి. అది బయటకు రాలి ఎంత సాధన చేసినా బయట వాళ్ళే మీరు అనుకోవటం. అందుకని మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేయవలసిన డ్యూటీ చేయండి, వాళ్ళకి చదువు చెప్పించండి. మీరు డబ్బుంటో ఎప్పుడు ఖర్చు పెట్టిన వాళ్ళు నేను లేకపోతే అందుకని వాళ్ళే నేను అనుకుంటే మటుకి ఇంకా మీరు బంధం నుంచి 1000 జన్మలు వచ్చి ఇంకా బంధం నుంచి మీరు బయటకు రాలి. వాళ్ళు వాళ్ళే మీరు మీరే లోపల నారాయణుడు ఒక్కటే, లోపల అంతర్యాములు అలా రవాణి. లోపల దేహం వేరు, మనస్సు వేరు, తర్వాత పరిసరాలు వేరు, పరిస్థితులు వేరు. కానీ అందరిలో ఉండడంలో ఉన్నవాడు ఒక నారాయణుడే, ఆ నారాయణుడే. అదే నీ ఏం చూసినా నారాయణుని బట్టి ఆ నారాయణుడే శరీరం ధరించాడు. నారాయణుడే ఆ శరీరాన్ని ధరించాడు. నరుడికి బోధించేవాడు నారాయణుడు. నారాయణుడు తప్పించి నరుడికి బోధించలేడు. ఎవడైనా బోధించేవాడు ఉంటే నారాయణ అంశం ఉంటేనే వాడు బోధించగలడు. కానీ అది బోధించలేదు, నరుడు బోధించలేడు. నారాయణ అంశం ఉండాలి నారాయణుడు. కానీ కృష్ణుడు నారాయణుడు, అర్జునుడు నరుడు. కృష్ణుడు ఎవరు? నారాయణుడు. అర్జునుడు అంటే వాడు నరనారాయణుడు అంటారు. వాళ్ళు ఏమంటారు? నరనారాయణుడు అంటారు. అంటే మీకు తర్వాత ఈ కర్మయోగం అంటే ఏంటంటే అక్కడ మీరు అవసరాన్ని బట్టి చేయాలి. ఏంటది అవసరాన్ని బట్టి చేయాలి? అది గంగానది పక్కనే నువ్వు తగినట్టు ఉండకూడదు. అవసరాన్ని బట్టి చేయాలి. అది అక్కడ మీకు అక్కడ స్నేహాల విరోధాలు, స్నేహాలు దేహాలు, విరోధాలు దేహానికి. మీరు అర్థం అవుతుందా? చుట్టాలు దేహాలకి, అన్ని లేదా దేహానికి. విరోధులు ఎవరు? చుట్టాలు ఎవరు? ఇంట్లో సభ్యులు ఎవరు? మనం చుట్టాలు అన్ని దేహానికి సంబంధించినవి. దేహాన్ని మైనస్ చేస్తే ఎవరు ఏది లేదు. ఆ మనిషిని బంధించే దేహం నేనైనా తెలంటారు. అంచేత ఈ దేహం ఈ జ్ఞాన మార్గము, కర్మ మార్గము, భక్తి మార్గము, ఈ మార్గాలన్నీ కలుపుకుని సమానం చేసుకుని నేను బయటికి అంటాను. లేదా వాడికి నా నేను బయటికి వెళ్ళదు అనేది వాడు తెచ్చాడు నేనేమంటాను. దీన్ని లోపలి తీసుకోవడం అనేసి అర్థమాలు ప్రతివాడికి నేనే ఉంది. ఆ నేను ఎవడు హక్క ఉన్నవాడు, ఆ నేను మీరు హక్క అన్నవాడు. ఆ నేను గాయం తగ్గ, ఆ నేను గాయం తగ్గితే చాలా బాధపడిపోతారు. ఆ నేనుకి గాయం తగిలితే చాలా బాధపడిపోతారు. అంటే ఇంకా కర్మ మార్గం, అంటే కర్మ మార్గం అంటే మీరు చేసే కర్మలు కర్మలు కాదు, భగవాన్ రాగద్వేషాలతో చేసే కర్మ కర్మ కాదు, అది మందంలోకి వచ్చేది. ఇష్టాయిష్టాలు అంటే అవసరాన్ని బట్టి, అక్కడ అవసరం కోసమే అది విరోధుల స్నేహితులు అనేటువంటి భేదం చూసుకోకుండా, ఏ పార్టీ అని ఏ భేదం, ఏ భేదం చూసుకోకుండా మీకు రాజకీయాలు ఎక్కి ప్రతి ఉండాలి ఏ పార్టీ అంటారు. మనం ఒక హెడ్మాస్టర్ చెప్పారు నాకు, ఒక మ్యాంజిల్ గారు నాకు ఎమ్మెల్యే గారికి ఇది ఫండ్ కొన్ని ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది కదా, ఇలా మీరు దానికి ఓల్డ్ ఏజ్ హోమ్ ఇస్తారని మీరు అదే దానికి ఏదైనా మీ ఎమ్మెల్యే ఫౌండేషన్ ఇస్తారని వచ్చి చూసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్ బాగా నడుస్తామని చెప్పారు. అన్నారంటే అది బాగా నడుస్తామని నాకు తెలిసివే కానీ అన్నారు. కానీ అంటే మా పార్టీ వాళ్ళు కాదు, మా పార్టీ వాళ్ళకి ఇస్తే మా మాట ఏంటి పొద్దున్నాడు అందరూ గుర్తించారు. ఇప్పుడు మా పార్టీ వాళ్ళు కాదని మాకు తెలుసు, మా పూర్వకులే తెలియదు జనం తెలుసు, మమ్మల్ని వదిలేసి ఆడిగిస్తాను జనమందరూ ఎగిలిస్తే అయిపోతారు కానీ అని ఊరుకున్నాడు. అప్పుడు నేను అర్థం చేసుకుని పెట్టించాను. చెప్పింది కానీ నువ్వు చెప్పక్కర్లేదు బాగా నడుస్తావు నాకు తెలుసు, పండు కూర్చొని అడిగింది కూడా కానీ అడుగుతాను కానీ అన్నాడు. కానీ అంటే మా పార్టీ వాళ్ళు కాదు, రేపు వద్దు నాకు ఇచ్చి ఈ పార్టీ వాళ్ళు ఉంది ఆ పార్టీ వాళ్ళు ఇచ్చుంటే రేపు వద్దు ఎవరో నాకు ఓటు వేయదు కూడా. అర్థం చేసుకుని వచ్చేసి అన్నాడు కానీ అన్నాడు. అన్ని బాగా నువ్వు చెప్పింది యదార్థమే అసలు కానీ కానీ మంచి నేనేం చేయలేదు. మరి ఇది నెక్స్ట్ పార్టీ వాళ్ళని చెప్పకుండా చెప్పడం అంటే దాన్ని ఏమంటారు, చెప్పకుండా చెప్పడం అది రాజకీయం, అది కాదు, అది అధికారం కాదు. అది అది అంటే అధికారం, అదంటే ఇది రాకపోతే అక్కడ అవసరం ఉంటే చేయటం రాదు వదిలేదు. అదేనా గౌరవం కోసం కీర్తి కోసం ఇది చేయకూడదు, భగవంతుడు దయ సంపాదించడానికి కర్మ పెట్టుకోవాలి. అప్పుడు అలా చేస్తాడు నేను ఆయన తీసేస్తాను, నువ్వు ఓడగొట్టుకోలేదు. ఆ నేను అంత లోతులో ఉంటుంది, అది చాలా పెద్ద లోతులో ఉంటుంది. బాలం కాలు చెప్పి ఎంత లోతులో ఉంటుంది, ఎంత ఇచ్చుంటే అంత లోతులో లోపల నేను ఆ నేనని తలంపు మీరు అనుకున్నది తేలిక కాదు. కదా జ్ఞాన మార్గం వివేకం, జ్ఞాన మార్గం ఇది సత్యము, అసత్యం ఇది నిత్యము అని విభజన చేసుకుంటాడు. ఇది ఆ పని మనం చేసేటప్పుడు ఇది ఉపయోగపడే పని, ఉపయోగపడిన పని, ఇది సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా ఉపయోగపడదా, ఇదంతా వేస్ట్యము అని ఆ వివేకాన్ని ఉపయోగించుకోవాలి. ఆ వివేకం అంటే మనకు భగవంతుడు ఇచ్చిన వివేకం జాగ్రత్త ఉపయోగించుకోవాలి. చాలా మంది కాళ్ళు మీద ఉపయోగిస్తారు, చేతులు ఉపయోగిస్తా ఉంటారు, లేదా డబ్బు ఉంటే 10 రూపాయలు తెలియజేయటం అవి ఉపయోగించు. తెలియజేయటం ఎందుకు ఉపయోగించుకోవాలంటే మన నిద్రకు మొద్దుతనం అసలు సృష్టిలో ఉంది. ఇప్పుడు మీరు పాలకులు లేదని వస్తువు తెచ్చిపెట్టమంటే మీరు తెచ్చిపెడతారు. ఈ గదిలో కూర్చోండి కలిసేపు నేను చెప్పిన విషయం ఆలోచించిందంటే మీకు బుర్ర పడింది. ఇంకా పని లేదంటే దాని ముద్దుతనాన్ని కలవదు. మన బుర్రలో మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి తెచ్చామో ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏం చేసి మనం చేసే పని ఏంటి, మనం ఎవరికి చేస్తున్నాం జాగ్రత్త, మన సాధన కూడా విడిచిపెట్టేసి మనం సాధన ఎవరికి దేనికోసం ఇదంతా చేస్తున్నాం, మన టైం మనం ఎంత వేస్ట్ చేసుకుంటాం, మన డ్యూటీ చేస్తే ఇంత టైం మనం ఎంత వేస్ట్ చేసుకుంటాం, ఆ వివేకంతో ఇవన్నీ ఆలోచిస్తాం. అంటే వివేకానంద ఒక 6 నెలలు స్టబ్లు పడ్డాడు. ఏంటంటే రామకృష్ణుని వదిలేసి తల్లిని తమ్ముడిని పోషించడం, నేను ఉద్యోగం చేస్తాను, లేకపోతే వీళ్ళు ముగ్గురిని వదిలేసి రామకృష్ణుని బుధాన ఇచ్చారు. 6 నెలలు నాకేం సమస్య పరిష్కారం లేదు. ఇప్పుడు గురువుగారిని వదిలేస్తారు కానీ వీళ్ళు పోషించడం, పోషించాలంటే ఇది చాకరీ చేసుకోవాలి. మీరు అర్థమవుతుందా? తర్వాత వీడు మరి గురువు గారు మాటి అది గొప్పతనం. మొత్తం ఈ ప్రపంచాలను ఈ ముగ్గురు కోసం అదే ప్రపంచం కోసం ఈ ముగ్గురు కృష్ణుడు స్వామి అంటే ఈ ముగ్గురు కోసం మొత్తం లోకాన్ని వదిలేసా లేదా లోకం కోసం ఈ ముగ్గురిని వదిలేసాడు అని మొదలు పడ్డాను. ఆయనలో ఆయనే తర్వాత మొదలు పడ్డాను. తర్వాత ముగ్గురు కోసం లోకాన్ని బలి చేయించాడు. ముగ్గురు కోసం లోకాన్ని నేను ఉపయోగపడటం మానేసేది అనుకునే తర్వాత వీళ్ళు ముగ్గురికి అంటే ఇంటికల్ చూపించినా అతని వల్ల వీళ్ళకి పండు లేదు. వాడికి తర్వాత ఏదో తమ్ముడికి నచ్చిన ఉద్యోగం వచ్చి ఏదో కాలక్షేపం అయిపోయింది. తర్వాత వేరే ఇది చాలా స్ట్రగుల్ పడ్డాను. లోకం కోసం వీళ్ళు ముగ్గురిని వదిలేయటం లేదా వీళ్ళు ముగ్గురి కోసం లోకాన్ని లోకండి గురువు సంతరించాను. చివరికి నేను ఒక ముగ్గురు కోసం లోకమైన పోటాల మధ్యన నిర్ధారణకి వచ్చాక ఇది జంప చేశాక ఆ తర్వాత మా తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. ఎందుకు కుటుంబాలు పోషించుకున్నారు నాకు సంబంధం వాళ్ళు జాతి వాళ్ళ రోజు కూడా ఏదో కొన్నాళ్ళు ఇబ్బంది పడ్డాను. సంవత్సరం 2 సంవత్సరాలు ఓ రోజు తిని ఓ రోజు తినక అలా ఉన్నారే. తర్వాత వాడికి ఏదో చాకరీ దొరికింది. కలకత్తాలో ఏమంటారంటే ఉద్యోగం అంటారు, చాకరీ అంటారు. నీకు ఉద్యోగం వచ్చిందని ఎవరు అంటారు, నీకేమైనా చాకరీ దొరికింది అంటారు. చాకరీ దొరికిందంటే ఉద్యోగం వచ్చిందా దాని అర్థం. అది అక్కడ మనం అలాగే అంటే ఒక పెద్ద చిన్న అందుకే ఏమని చెప్తారంటే నువ్వు దేశానికి గ్రామానికి ఉపయోగపడుతున్నావు అనుకున్నప్పుడు అవసరం నీ సేవ దేశానికి అవసరమైతే ఊరిని వదిలేదు. నీకు ఆ ఫాలో అవుతున్నారు కదా. నీ గ్రామానికి ఎంతో కొంత ఉపయోగపడుతున్నావు, నీ గ్రామానికి ఉపయోగపడుతున్నావు, దేశానికి నీ సేవ అవసరమైతే ఊరిని వెళ్ళి దేశానికి చూడాలి. అయితే ఇదంటే విశాలం పెరుగుతుంది. అక్కడ ఏం పెరుగుతుంది, విశాలం పెరుగుతుంది. అలాగే ప్రపంచ సౌఖ్యం కోసం, ప్రపంచ సుఖం కోసం దేశాన్ని వెళ్తాడు అని చెబుతూ ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే నువ్వు బ్రాహ్మణిచ్చి పొందటానికి, నీ స్వరూపం తెలుసుకోవడానికి, నువ్వెవరో నీకు ఎరుకులోకి రావడానికి, నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించడానికి ప్రపంచాన్ని వెళ్ళదు. వాన్ గాడ్ అండ్ గాడ్ అలోన్ కిక్ దిస్ వరల్డ్, కిక్ దిస్ వరల్డ్, కిక్ దిస్ వరల్డ్. వాన్ గాడ్ అండ్ గాడ్ అలోన్ కిక్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని అనుసరించి ఆ బ్రాహ్మణిచ్చి పొందటానికి అంతా లేదు. అంటే అది దానికి మించిన స్థితి లేదు, దానికి మించిన సుఖం లేదు. తర్వాత నీకు ఆ బ్రాహ్మణ స్థితి పొందాక ఈ ఉదయంలోంచి సుఖం వస్తుంది. తర్వాత మీరు ఇంకోటి ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఇతరులకు సహాయం చేయొచ్చు, ఇతరులకి సహాయం చేయొచ్చు, సమాజానికి సహాయం చేయొచ్చు, ఇంకో రకంగా సహాయం చేయొచ్చు, నలుగురు మంచి మాటలు చెప్పొచ్చు, అన్ని మంచివి. కానీ అన్నింటికంటే కూడా మీరు బ్రాహ్మణ స్థితి పొందితే అంటే భగవంతు యొక్క స్వరూపాన్ని కనుక మీరు పొందితే మీ ద్వారా ప్రపంచానికి అందే జ్ఞానము, మీ ద్వారా ప్రపంచానికి అందే శాంతి, మీ ద్వారా ప్రపంచానికి వచ్చే సుఖం దేనివల్ల ఎన్ని పార్టీల వల్ల రాదని చెప్పాడు శాస్త్రం. ఇదే రామకృష్ణుడు ఎవరైనా పిలిస్తే ఎందుకు రాని ఇంటికి అయితే వాళ్ళు ఇంకా కూర్చోండి టేబుల్ చూపిస్తున్నారు అక్కడ కూర్చోండి. చైరు చైరు కాదు ఇది బళ్ళంటి లేదు చూపించారు అక్కడ కూర్చోండి. అక్కడ న్యూస్ పేపర్లు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి కదా వార్తాపత్రిక, అది ఇంటి నేను కూర్చోండి, అది ఇంటి నేను కూర్చోండి. అదేమండి అలా అవన్నీ అబద్ధాలు, ఆ పేపర్లు అన్ని అబద్ధాలు, రాగద్వేషాలు. ఒకరినొకరు తిట్టుకోవడం తప్పించి అంది ఏముండదు. అయ్యా ఇష్టాలు అయిష్టాలతో తిట్టుకోవటం, స్వార్థాలను ఇష్టం పెట్టుకోవటం, ఆ పేపర్లు గాలి దాన్ని తగలడం ఉన్నాడు వాడు రామకృష్ణుడు. అసలు మీరు అక్కడ కూర్చోమంటారు, పేపర్లు ఉంటుండే కూర్చోమన్నాడు రామకృష్ణుడు. అందులో రైతు ఒకరినొకరు తిట్టుకోవటం రాగద్వేషాలు, ఏదో ఒకడు ఒక పేపర్లు వేసుకుంటాడు అది రంబాడు. ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే పేపర్ రైతులకు ఏదో పదవులు ఇచ్చేస్తారు, పదవులు ఖాళీలు లేకపోతే ఆ పాత్ర లక్షలు ఇచ్చేస్తారు. మాకు అనుకూలంగా రాదు ఆ పేపర్లు ఏంటే, మీరు పేపర్లు అక్కడ ఉండగా నేను కూర్చోనని చెప్పారు. అందులో ఏముంది, నేర్చుకోవడానికి ఏం లేదు. పేపర్ చూస్తే ఒక వాక్యం మనకు ఉపయోగపడి ఇబ్బంది లేదు, ఎలాగ పేపర్లు రోజు చదివి మనకు రజోగుణం వచ్చేస్తుంది. పేపర్లు రోజు చదవడం సత్వగుణం పోయి రజోగుణం వచ్చేస్తున్నాడు. ఇంకా ఆయన పద్ధతి ఉంది. ఎవరి పద్ధతి? రామకృష్ణుడి పద్ధతి. అయ్యా అందరూ అలా లేరు. ఎన్నో కొంతమంది ఉరికి చదువు పక్కన పెట్టేస్తూ ఉన్నారు. రామకృష్ణుడు అంత రిజిడ్ గా ఉండడు, అంత రిజిడ్ గా ఉండడు. ఈ భగవంతుడు లేడని వాళ్ళు ఎక్కువ వచ్చి ఆయన మాట్లాడితే వచ్చి నలుగురు ఏదో వచ్చి దేవుడు లేడని ఏదో వేయించుకోలేడని చెప్పి వెళితే అది ఎదిపోయిన తర్వాత ఆ పక్కన గంగానదిలోంచి అలా బింది నాలుగు బింది నీళ్లు తెప్పించి గది కడిగించేసు. మైలు వెళ్ళిపోయిన తర్వాత కడుక్కుంటారు చూడండి ఇల్లు. అలాగే వెళ్ళిపోయిన తర్వాత మొత్తం గది అంతా కడిగించేసి నీళ్లు చెప్తాం లేదంటే మనకు అలా అనుకుని ఊరిపోవడం కాదు, మొత్తం గది అంతా కడిగించేస్తారు. ఆయన 16 మంది జట్టు ఉన్నారు రామకృష్ణుడు. ఏమయ్యా ఈ 16 మందికి పెళ్లి లేవాడు? ఏమయ్య వీళ్ళు ఏనుగులు, వీళ్ళు నీ గురికి తిరల కింద కనిపిస్తున్నారు. వీళ్ళు ఏనుగులు, ఒకళ్ళు అనంతరం ఏనుగులు చేసే పని 16 మంది. నాకు పుత్రులు లేవనుకుంటున్నారా? వీళ్ళందరూ నా మానసిక పుత్రులు అని రామకృష్ణుడి బిడ్డలు లేరు, బిడ్డలు లేరు అనుకోకండి. మీరు వీళ్ళందరూ నా మనస్సులో నుంచి వచ్చిన వాళ్ళు, మానసిక పుత్రులు, మైండ్ బోరం చూడరు. మీకు ఇంకే కుర్రోళ్ళ కింద కనిపిస్తున్నారు. మీకు ఒకడు ఒక ఏనుగు 10 100 ఏనుగులు చేసే పని ఒకడు చేస్తారు. ఎవరు పడుతున్నారు? ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు నెరవేర్చేస్తారు. భగవంతుడి సంకల్పం రామకృష్ణుడు చెప్పింది ఏంటంటే ఎవరికింగ్ అంటే నువ్వు భక్తిని జ్ఞానాన్ని కర్మని సమానం చేసుకో. దేనికోసం సమానం చేసుకుని పని చేయాలి? దేవుడు ఇక్కడ పెట్టి నేనే వీటి ద్వారా దేవుడు అనుగ్రహం సంపాదించి నేను బయటకు చూడలేదు. ఆ దేహంలో నేనే తెలం పొందాలని పని, ఇంకా నీకు పునర్జన్మ రాక. దేహంలో దేహము నేనే తలంపులనప్పుడు ఇతర తలంపులు ఆగవు, మనకి ఇతర తలంపులు ఆగవు. ఈ మెయిన్ తలంపు ఇదే కదా, దీంట్లో నువ్వు బయటకు రావాలి. ఇందులో నీ బయటకు రావాలంటే ఈశ్వరుని దయ లేకుండా నువ్వు ఎంత సాధన చేసినా రావు. ఎవడైతే తలంపు నీలో పొచ్చాడో వాడే మళ్ళీ బయట చెయ్యాలి. కానీ నీ కుప్పు గంతులు సరిపోదు, నువ్వు కుప్పు గంతులు ఇస్తే సరిపోదు. అయ్యా మనిషి నేను కోసం బతుకుతా ఉంటాడు, నేను గ్లోరిఫై చేసుకోవడానికి బతుకుతా ఉంటాడు. నేను అలంకరించడానికి ప్రతి మనిషి బతుకుతాడు. ఆ నేను గ్లోరిఫై చేసుకోవడానికి దాని ప్రతి వాడు చచ్చిపోవడానికి ఉన్న పని ఏం లేదు. దాన్ని అలంకరించుకుంటూ చచ్చిపోతాడు. అంటే మన రాబోయే జనంలో 1 కోటి జనములు పెరగటం. ఏదైతే మనం పోగొట్టుకోవాలో ప్రతి వాడు చేసి దాని అలంకరించి దాన్ని ముస్తాబు చేస్తూ ఉంటాడు, గొలుసులు చేయిస్తూ ఉంటాడు. దానికి ఏ దొంగనే ముస్తాబు చేసి చచ్చిపోతాడు. ఎందుకంటే మన జన్మలు రాబోయే జన్మలు పెరగటాడు. నేను తలంపునప్పుడు ఇతర తలంపుడు వస్తూ ఉంటుంది. ఇతర తలంపుడు నీకు ఎంతకాలం వస్తూ ఉంటాయి, అంతకాలం ఎవడు నీకు జన్మ రాబు చేయలేడు. అంటే ఈ నేనే తలంపులో నీ విడుదల పొందటానికి ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు కౌలును పోషించేవాడు. ఒకసారి చరణ రామకృష్ణుడు అని అదే కవి అక్కడ హనుమండ్రి అంతే ముందు పెద్ద కవులు ఉండేవారు. కృష్ణ కవులను పోషించేవాడు. ఏ రామకృష్ణ మోక్షానికి ఎవడడు? మోక్షానికి ఎవడే అడుగుడు ఎవడం? మోక్షానికి వెళ్తానికి అడుగుడు ఎవడంటే మోక్షానికి ఎవడెళ్తాడు? నేను పోయినవాడు పోతాడన్నాడు. నేను పోతే పోతాడన్నా ఎవరంటే తెనాడు రామకృష్ణ. అటు కవి కబడి చమత్కారంగా చెప్పాడు. మనం నేనంటాం కదా, ఆడు పోతే మొక్కడానికి పోతాడు. నేను పోతే పోతాడు రామకృష్ణుడు చెప్పిన సమాధానం. మనం ఏదైతే దేహగతమైన దేహానికి అంటిపెట్టుకున్న నేను, ఆ దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను అని దేహంతో తాదాత్మ్యం పొంది నేను ఎప్పుడైతే పోయాడో ఆడు మోక్షానికి వెళ్తాడు. అది ఉన్నంత కాలడు మోక్షానికి వెళ్ళాడు. నేను పోతే పోతాడు, నేను పోకపోతే వాడు వెళ్ళాడు మోక్షానికి. ఆడు నిర్వాణ స్థితిని పొందలేడు. తర్వాత ఇంకోటి, మీరు ఇప్పుడు చాలా గొప్ప ఏమో ఏదనుకుంటున్నారు. కొంతమంది అధికారం గొప్పదనకొచ్చు, కొంతమంది ధనం గొప్పదనకొచ్చు, రకరకాలుగా అనుకుంటారు కదా. నీ లోపల సుఖం ఏది? హృదయంలోని శాంతి, హృదయంలోని ఆనందం, వరదాన సుఖం బాగా పొంగి మీకు సహస్రాన్ని ముంచేస్తున్నప్పుడు, అంటే మీ స్వరూపం మీకు అందినప్పుడు, మీ స్వరూపం మీకు అందినప్పుడు దానికి మించింది అసలు ఈ లోకంలో కన్నా పరలోకంలో లేదని తెలుస్తుంది. నారాయణ లోపల ఉన్నాడు. నారాయణుడు మనకు ఎక్కడున్నాడు, అంతర్యామలో ఉన్నాడు. మనకి అంతర్యామం, మనం నిద్ర జీవుడు నిద్రపోతాడు కానీ నిద్రపోడు. మీరు నిద్రను కూడా చూస్తూ ఉంటాడు. ఎవరు వాడు? నారాయణుడు. అంటే వాడు ఆడు వాడు వాడి దగ్గరికి మనం చేరుకోవాలి. అంటే ఆ నారాయణుడి స్వరూపమే మోక్షం. ఆయన దగ్గరికి మనం చేరుకోవాలి. ఆయన దగ్గరికి చేరుకోవాలంటే ఆయన దయ లేకుండా, ఆయన అనుగ్రహం లేకుండా, అంటే మనం జీవించే విధానం ఎలా ఉండాలంటే ఆయన దయ సంపాదించాలి. ఇంకో పని లేదు చేరుకో. నీకు ఏదైనా చెడ్డ జరిగింది అనుకోండి కంగారు పడిపోకండి. ఒకవేళ మంచికి దారి చేయదు. నీకు ఏదైనా మంచి జరిగింది అనుకోండి పొంగిపోకండి. మళ్ళీ నువ్వు చెడ్డకు దారి చేయదు. ఏ సంఘటన ఏది, ఏ సంఘటన ఎందుకు జరుగుతుందో మనం చెప్పడం జీవకోసం. మనం మాయలో ఉన్నాం. ఏ సంఘటన ఎందుకు జరుగుతుందో మనం చెప్పడం. ఎవరు నీకు బాగా మంచి జరగవచ్చు, ఈ మంచి చెడ్డకు దారి చేయొచ్చు. ఎవరు నీకు ఏదైనా చెడ్డ జరగవచ్చు, ఈ చెడ్డ ఇంకో మంచికి దారి చేయొచ్చు. ఆ సంఘటన పరిణామం ఎలా ఉంటుందో ఈశ్వరుడు తెలుసు కదా మనకు తెలియదు. అంటే మనకి అశాంతి ఎందుకు వస్తుందంటే శరణాగతి, ఈశ్వర సంకల్పాన్ని అంగీకరించలేకపోతుంది. ఈశ్వర సంకల్పాన్ని అంగీకరించలేకపోతుంది. అంగీకరించడానికి ఏమి జీవలక్షణాలు అంటే వస్తాయి. జీవలక్షణాలు అంటే ఈ జీవలక్షణాలు చూస్తే విడిచిపెట్టలేకపోతుంది. ఈశ్వర సంకల్పాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాం అంటే ఈ జీవలక్షణాలు మనకు అడ్డొచ్చేస్తాడు. ఈ జీవలక్షణాలను ఎంచుకొచ్చిన కానీ సంకల్పాన్ని మనం సాధన చేయడానికి ఉంది. ఆ జీవలక్షణాలు పోగొట్టుకుంటాం. శాస్త్రంలో ఏం చెప్పాడంటే 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు అమ్మాయిని పెంచుతారు. మీ అమ్మాయిని చదువు చెప్పిస్తారు, బట్టలు కొంటారు, బంగారాలు చేస్తారు, ఏదో చేస్తారు. అది ఏ చదువు కావాలంటే డొనేషన్లు కడతారు. మామూలుగా సీట్లు రాకపోతే డొనేషన్లు కడతారు. మంచి మంచి బట్టలు కొంటారు. మెడ్రాస్ వెళ్ళిపోతున్నారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు, బట్టలు కొంటానికి అన్ని చేస్తున్నారు. సరే ఆ పెళ్లి అయిపోతుంది కదా. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తారు. అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు అయ్యో ఇంతకాలం పెంచి అమ్మాయిని ఇంకో అబ్బాయికి అప్పు చెప్పేస్తున్నాను, నీకు ఎంత కొంత తక్కువ. ఎంతమంది దుఃఖం వస్తుంది. లేదా అమ్మాయిని మనం చూడటానికి రాదనుకోండి, అప్పుడు దుఃఖం వస్తాం. అప్పుడు దుఃఖం వస్తాను. అది పెంచిన ప్రేమ కదండి, అప్పుడు దుఃఖం వస్తుంది. ఈ మధ్యలో కానీ ఏం ఏదో నువ్వు ఎక్కువ రావటాలు అమ్మాయిని చూడటానికి నీ గురించి దండెట్టుకున్నానని ఒక తల్లి అంద ఎక్కువ వచ్చింది. ఒక ఐదుకిచ్చి నాకు ఎందుకు పెళ్లి చేసావని అడిగింది అమ్మాయి. ఒక ఐదుకిచ్చి నాకు పెళ్లి చేశావు, రోజు ఎక్కడ వచ్చి నీ దగ్గర కూర్చుంటానా, పెళ్లి చేశాక ఇది బాధలు తప్ప ఏడు తల్లికి కూతురికి ఎడబాడతారు. అసలు ఇడిచిపెట్టేస్తే మనం భర్త దగ్గరికి వెళ్ళిపోతాం, లేకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అవి ఇడిచిపెట్టేప్పుడు ఏడిపొచ్చేస్తాం. మీకు అర్థం అవుతుంది. అమ్మాయిని పుట్టి అమ్మాయిని అత్తవారింటికి పంపేప్పుడు తల్లి ఎలా ఏడుస్తుందో ఈ జీవలక్షణాలు ఇడిచిపెట్టి మనం జీవలక్షణానికి మనం లేవి వెళ్ళిపోతున్నాయి ఒకటి కనపడటం. ఆ స్థితికి వచ్చేవాడికి గిరగ్రహ తొగులు కొట్టుకుంటారు. శాస్త్రం ఎంత అందంగా చెప్పాడో చూడండి. శాస్త్రంలో ఇప్పుడు ఆ భర్త ఇంటికి పంపుతాను మర్యాదే సంతోషంగా పంపడం. జనక మహారాజు లాంటి వాడికి కలం నీళ్ళు వచ్చాయని చెప్తారు. సీతకు పెళ్ళయ్యాక అయోధ్య పంపేటప్పుడు జనక మహారాజు లాంటి వాడికి కలం నీళ్ళు వచ్చాయని చెప్తారు. మహాజ్ఞానం ఒక జనక మహారాజు పేరు తప్పించి భగవద్గీతలో ఎవడి పేరు చెప్పలేదు కృష్ణుడు. వాడికి కూడా కలం నీళ్ళు వచ్చింది. అలాగే మన జీవలక్షణాలన్నీ పోతరా అనుకోండి, ఒక్కొక్కటి అలవాటు పడున్నాం కదండి. ఒక్కో లక్షణాలు ఒక మొత్తం అన్ని లక్షణాలు పోయేటప్పుడు ఎందుకు పోతున్నాయి? ఈశ్వరుడు ఐక్యం అవడానికి. అమ్మాయి ఎందుకు వెళ్ళిపోతుంది? భర్త దగ్గర ఉంటానికి. ఇవన్నీ మనకు తెలుసు. అలాగే ఈశ్వరుడు ఈశ్వరుడు మనం ఐక్యం అవడానికి వెళ్ళిపోతున్నాయి. జీవలక్షణాలు తెలుసున్నప్పటికీ ఎంతో కొంత బాధ, ఎంతో కొంత దుఃఖం. ఆ సెపరేషన్ వస్తుందని చెప్పాడు. మనకు తెలుస్తాను కదా. అదే మన అనుభవంలో కూడా శాస్త్రం మాట్లాడలేండి, మనకు అనుభవంలో కూడా తెలుస్తాను కదా. ఈ మధ్యన ప్రాక్టికల్ నేను చూశాను. ఏ మనం తలుచుగా వస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి అంటే మరి ఒక ఐదు ఇచ్చి ఎందుకు పెళ్లి చేసేవాళ్ళు. నాకు పెళ్లి చేసావు, ఎల్లవరకైనా పెళ్లి లేకపోతే నీ దగ్గరే పడుందను. జీవుడు కూడా అలా బాధపడతాడు. ఆ జీవుడు బయటకు వెళ్ళేటప్పుడు మనం కూడా అలా బాధపడతాడు. జీవుడు బయటకు వెళ్ళిపోతే చైతన్యం వస్తున్నాం, చైతన్యం సరిగిపోతున్నాం, బ్రహ్మాండ బ్రాహ్మణ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం తెలిసిన కూడా ఆ అలవాటు మీద దుఃఖం వస్తుంది. మీరు ఫాలో అవుతున్నారు కదా, అలవాటు మీద దుఃఖం వస్తుంది. ఈ అమ్మాయి మంచి కోసం అయినా ఆ మంచి కోసం వెళుతున్నాడు తెలిసే తెలుసు తెలుసు కదా, తెలిసినా కానీ దుఃఖం వస్తుంది. ఆ సెపరేషన్ వల్ల ఎంతో కొంత దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నాం అంటే నీకు పరిస్థితి ఇంకో విధంగా మారవచ్చు. నువ్వు ఏ విషయంలో కంగారు పడదు. ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ టు స్టాప్ వరీ. ఏ విషయంలో నువ్వు వరీ పడక, కంగారు పడక, ఏ విషయంలో కూడా నువ్వు వరీ పడక, ఏ విషయంలో కూడా నువ్వు కంగారు పడకు. అంచేత ఒక నీకు ఎక్కువసార్లు దుఃఖం వస్తావనుకో, అర్జునుడి దుఃఖం ఏం చేసింది, భగవంతుడి వైపుకి చెప్పేసింది. అర్జునుడి దుఃఖం ఏం చేసింది, భగవంతుడి వైపుకి చెప్పేసింది. తులసీదాసు గారి భార్య తులసీదాస్ గారిని అవమానిస్తే ఏడుచు కూర్చోలేదు, వెళ్ళిపోయాడు. రామభక్తుడు అయిపోయాడు. తులసీదాస్ గారి భార్య తులసీదాస్ గారిని అవమానిస్తే అది ఏడుస్తూ కూర్చోలేదు. అది దుఃఖం రామభక్తుని చేసింది. రామభక్తుని చేసింది. ఒకవేళ మీకు ఏదైనా దుఃఖం వచ్చింది అనుకోండి, మీరు అక్కడిదాకా మీరు బాగా ప్రేమగా చూస్తూ ఉంటారని మీ ఇంట్లో ఉండి వాళ్ళు సడన్గా ఎదురు తిరిగారనుకోండి, మీకు ఏమొస్తుంది, ఎప్పుడైతే బాధ వచ్చారు. అది కూడా నేను చెప్పిన మాట వీళ్ళు వింటలేదు, నా మాట ఎంత గౌరవం లేదు అని మీ కుటుంబాలను కలగాలలో పెట్టి మీ కుటుంబంలో అందరినీ గిల్లి వాళ్ళ చేత మిమ్మల్ని తిప్పించాడు. అప్పుడు బలవంతాన్ని మీ ముఖాన్ని భగవంతుడు వైపు తిప్పుకుంటాడు. ఒకసారి చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరూ శత్రువులు అయిపోతారు. మీ ఇంట్లో వాళ్ళ మీ ఎప్పుడు స్నేహంగా ఉన్నవాళ్ళు కూడా తిట్టేస్తారు, మిమ్మల్ని స్నేహంగా ఉన్నవాళ్ళు కూడా తిట్టేస్తారు. ఇవన్నీ అడి గిల్లుతున్నాడు అంతర్యామం ఉన్నాడు కదా. నిన్న ఆయన ఒళ్ళోకి నారాయణుడు ఆయన ఒళ్ళోకి తీసుకోవాలనుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఆయన స్వరూపం మీకు ఇవ్వాలని అనుకున్నప్పుడు మీ స్నేహితుడు మీ మనస్సు ఎవరి మీద అయితే ఆధారపడదు, ఏ పరిస్థితుల మీద ఆధారపడదు. నెమ్మదిగా అక్కడ ఓడగొట్టి ఓడగొడితే ఊపిరి చల్లకుండా మీరు కొట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన లాక్కుంటాడు, స్వరూపిస్తాడు వాడు దేవుడు. అంటే శాస్త్రాన్ని నమ్మి ఉండలేదు. అంటే వాళ్ళు బలవంతాన్ని ఓడగొడతాడు. వీళ్ళు బలవంతాన్ని వీళ్ళ ఆధారాలు ఓడగొడుతున్నా కానీ మన వైపు రారంటే బలవంతాన్ని ఓడగొట్టి వాడు లాక్కుంటాడు వాడు దేవుడు. ఒకసారి చూడండి, మీకు బాగా ఇష్టలు కూడా మిమ్మల్ని చెడతారు. మీరు ఎవరికైతే ఉపకారం చేశారో వాళ్ళే మీకు అపకారం చేస్తూ ఉంటారు. ఇది రకరకాల ఇన్సూరెన్స్ కదా. అంటే ఏది జరిగినా కానీ నీకు వైరాగ్యం తీసుకురావడానికి వస్తున్నాడు. ఇప్పుడు కొన్ని పనులు భగవంతుడు మీకు వైరాగ్యం కలగజేయడం కోసం, మమకారం తగ్గటం కోసం. నీకేంటి మమకారం తగ్గటం కాదు. అప్పుడు ఆ వివేకానంద తల్లి గురించి తమ్ముడి గురించి ఆలోచించినప్పుడు వీళ్ళ మీద మమకారం ఉంది, మనకి వీళ్ళ మీద మమకారం ఉంది. ఈ మమకారం ప్రపంచం అందరి మీద ఉంటే ఎంత గొప్పగా ఉండాలనుకుంటాడు. ఇంట్లో వాళ్ళ మీద మమకారం ఉంది నాకు తెలుస్తాను కదా. ఈ మమకారం ఎవడు ఇద్దరికి ముగ్గురికి ఎవడు ఇద్దరి ముగ్గురికి పరిమితం అవ్వడం, మొత్తం మానవ కోటి మీద ఈ మమకారం ఉంటే ఎంత వండర్ఫుల్గా ఉంటుంది అనుకున్నాడు. ఎంత స్ట్రగుల్ పడ్డాక అది బయటకు వచ్చాడు. మీరు మీ ఇంట్లో ఒకళ్ళ మీద ఇద్దరి మీద మమకారం ఉంటుంది, ఇంకా ప్రపంచం మీద ఎవరి మీద మీకు మమకారం ఉంది. అంటే మమకారం పెట్టుకోమని కాదు, ఉంటే పునః మమకారం ప్రపంచం అంతా ఉంటారు. ఆ ప్రపంచం అంతా మీకు మమకారం ఉంటే ఆ మమకారం మీకు జ్ఞానాన్ని తీసుకొస్తుంది కానీ మరి అజ్ఞానాన్ని తీసుకురాదు. నాది బంధిస్తుంది, నాది బంధిస్తుంది. నేను నాది రెండు తలంపులే. నాది ఏం చేస్తుంది, బంధిది నా ఇల్లు. ఇంకా కాశీలో ఇంటి కూడా తలుపులు వేసాము లేదు, ఇంకోటి వేసాము లేదు, అది సరిగ్గా ఉండదు, అది ఉండదు. లేకపోతే మరి పిలకలు వర్షం కురుస్తున్నాము, పిలకలు తెలిసిపోతున్నాము, లేదా గేది పాలిస్తూ ఉండలేదు. నీకు అర్థం, మళ్ళీ మీ పక్కింటి వాళ్ళు గొడవ ఉండదు, మీ గొడవ మీ పక్కింటి వాళ్ళు గొడవ ఉండదండి. అది నమ్మకారం ఏంటి, అది పోతే చిత్తశుద్ధి వస్తున్నాడు చేస్తాను. ఏది నమ్మకారం నీకు ఉండగా చెప్తే నువ్వు మంచి పనులు చేసినా రాదు. నమ్మకారం ఉండగా మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. మీరు మమకారం విడిచిపెట్టారని కూడా చిత్తశుద్ధి వస్తుంది. మమకారం విడిచిపెడితే చిత్తశుద్ధి వస్తుంది కానీ జ్ఞానం రాదు. చిత్తశుద్ధి వస్తుంది. ఈ నేను విడిచిపెడితే, అహంకారం విడిచిపెడితే జ్ఞానం వస్తుంది. ఈ రెండు పాయింట్లు విడిచిపెట్టుకో. మమకారం విడిచిపెట్టేసినంత మాత్రం నీకు జ్ఞానం వచ్చిన ఎత్తిపై పడిపోదు. మమకారం విడిచిపెడితే ఏమొస్తుంది? చిత్తశుద్ధి వస్తుంది. అంటే చిత్తం నిర్మలం అవుతుంది మమకారం విడిచిపెడితే. అహంకారం విడిచిపెడితే ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. అది విడిచిపెడితే చిత్తశుద్ధి, ఇది విడిచిపెడితే జ్ఞానం. ఈ రెండింటికి తేడా అక్కడ ఉంది. అంటే నువ్వేం కంగారు పడకు. నీకు ఎక్కడ ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అక్కడ అది చేస్తూ ఉంటాడు అని బాగా తెలుసు ఆయనకి. ఆయన సర్వజ్ఞుడు, అంత సర్వాంతర్యామి సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు. ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే పరిపాలకుడు. ఈశ్వరుడు అంటే కేవలం శివుడు విష్ణువు అనుకుంటాం వాళ్ళు కాదు. శివుడు అంటే, ఈశ్వరుడు అంటే పరిపాలకుడు. కానీ విష్ణువుని అనవచ్చు ఈశ్వరుడు అని. శివుడు అంటే ఈశ్వరుడు అని ఈ దేవతల్లో కాదు, వాడు సృష్టిని పరిపాలించేవాడు. వాడు ఈ పంచిపోతారు ఎలా ఉండాలి, జీవకోటి ఎలా ఉండాలి, ఎవరిని ఏ మార్గంగా నడిపించాలి, నీకు అర్థమవుతుంది, ఎవడ ప్రారంభం ఏంటి అని కరెక్ట్గా నడిపేవాడు. కానీ అవి చాలా చిన్న విషయాలు కూడా పట్టించుకుని నడిపోవాడు వాడు ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు అంటే ప్రభు, ఈశ్వరుడు అంటే యజమాను, ఈశ్వరుడు అంటే మనం భర్త, మనకందరికీ భర్త. వాడు వాడు ఆజ్ఞ లేకుండా ఏది జరగటానికి లేదు. వాడు ఆజ్ఞ లేకుండా ఏమీ జరగటం లేదు. వాడు ఆజ్ఞ అంతిచ్చి చెబుతారు కదా, శివుడు ఆజ్ఞ లేకపోతే చేయం కూడా కదలదా. ఇవన్నీ సామెతలు. ఏంటది, శివుడు ఆజ్ఞ లేకుండా క్షేమైనా కలదని మనకు ఆజ్ఞలు. ఏం భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు కంగారు పడ్డాం, మీరు కంగారు పడుతున్నారని ఆయన కంగారు పడ్డు. మీరు కంగారు పడుతున్నారని మీ జీవకోటికి ఆ జీవుడికి ఏ కర్మ ఎప్పుడు అనుసంధానం చేయాలని చూసుకుంటాడు. అది ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు చూడండి, ఒకసారి మనకి చిరాకుగా ఉంటుంది, మనకు ఒకసారి అశాంతిగా ఉంటుంది, ఒకసారి విపరీతమైన వచ్చి శాంతి మీద మీద పడిపోతారు. మీరు ఇప్పుడు ఇంటికాడ చూస్తా ఉన్నాం. ఒకసారి మీరు అశాంతిగా ఉంటే ఏంటి అశాంతిగా ఉందనుకుంటారు, శాంతి రాదు. మీరు మామూలు మామూలు ప్రశాంతంగా ఎప్పుడన్నా కూర్చుంటే అప్పుడు ధ్యానం కూడా చేయరు మీరు. ఎప్పుడైతేనే శాంతి, ఎప్పుడైతేనే కాంతి, ఎప్పుడైతేనే ఆనందం వచ్చి మీ శిరస్సు మీద వర్షం కురిసినట్టు కురిశారు. మీకు అర్థం, అది గురి వైపు అనుగ్రహం. ఇప్పుడు గురువు వచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తానని చెప్పడం, గురువు వచ్చి ఆ టచ్ ఇలా చూడండి, నా వంక చూడండి, ఈ చెయ్యి ఈ చెయ్యిని ఎలా ముట్టుకుందో ఆ గురువు దగ్గర నుంచి వచ్చే శాంతి, గురువు దగ్గర నుంచి అనుగ్రహం మీ హృదయాన్ని తాకుతూ ఉంటారు. మీకు తెలుస్తూ ఉంటాం, పక్క వాళ్ళు మీ పక్కన కూర్చున్న వాళ్ళకి తెలియకపోయినా మీకు తెలుస్తూ ఉంటారు, ఆ స్పర్శ మీకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత నిజమైన గురువు ఏం చేస్తాడంటే, మీకు ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు, మిమ్మల్ని ఏదైనా అనుగ్రహించాలనుకున్నప్పుడు పక్కవాడు కూడా తెలియనివాడు ఏం చేయ, గురువుకి ఇతరులు లేరు, మీ పక్కన కూర్చున్న వాడు కూడా తెలియాలని అనుకోడు వాడు. ఆయనకి ఇతరులు లేరు, ఎవరికి, భగవంతుడికి ఇతరులు లేరు, అంటే ఆత్మకి ఇతరులు లేరు, చైతన్యానికి ఇతరులు, అహంకారానికి ఇతరులు ఉన్నారు, మనసుకి ఇతరులు ఉన్నారు, కానీ చైతన్యానికి ఇతరులు లేరు. అంతా తానే. ఇప్పుడు పిల్లలు చూడండి, మీరు పిల్లలు బాడీ చేసుకున్నారనుకోండి, పిల్లలు బాడీ చేసుకుంటే రెండు దెబ్బలు కొట్టి మనం స్నానం చేయించి కొత్త బట్టలు వేస్తారు. అలా మనల్ని కూడా జీవకోటిని కూడా అంత అవసరమైతే వాళ్ళు గరువులు వేస్తాడు, వాళ్ళు గరువులు వేసి వదిలేయడు, మళ్ళీ మనం తీసుకుంటాడు, మళ్ళీ కొత్త బట్టలు ఇస్తాడు. అంటే ఎన్ని పూలను చేసినా మనల్ని పరిశుద్ధం చేయడానికి అది మర్చిపోకుండా, దెబ్బలు కొట్టినా మనల్ని పరిశుద్ధం చేయటం, మొట్టికల్లు కొట్టినా మనల్ని పరిశుద్ధం చేయటానికి, అది ఒళ్ళోకి తీసుకున్నా మనల్ని పరిశుద్ధం చేయటానికి, ఇవన్నీ ఏది చేసినా మనం తాకినా మనం చూసినా మనతో ఒక మాట మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన మౌనం, ఆయన మౌనం అనుగ్రహం, ఆయన మాట అనుగ్రహం, మాట్లాడకపోతే అనుగ్రహం, చూపు అనుగ్రహం. గురువు అంటే అనుగ్రహం. గురువు పనిచేస్తున్నాడని మనకుంటాం, గురువు పనిచేస్తున్నాడు మనకు అలా కళ్ళ కింద కనిపిస్తాడు, లోపల పనిచేసేవాడు లేడు. లోపల అసలు ఆయన పనిచేసి మనకు పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది, లోపల గుదలే, లోపల నేననేది లేదు, లోపల ఆయన తెలియకుండా పని జరుగుతూ ఉంటుంది. కానీ సంకల్పం ఉండదు అక్కడ, ఆయన తెలియకుండా పని జరిగిపోతూ ఉంటుంది. వీళ్ళని ఏదో ఉద్ధరించాలని అలా అనుకోడు, ఉద్ధరించాలని అనుకుంటే వాడు గురువు కాదు. వాళ్ళు బాగు చేయాలి, వీళ్ళు బాగు చేయాలని గురువు అనుకోడు అసలు. గురికి వాడు కలక్ కదండి, వాడు కల జ్ఞానం వస్తుంది, వాడు తెలియకుండా శక్తి తరంగాలు, జ్ఞాన తరంగాలు ప్రపంచంతో వ్యాపిస్తారు. నా మాటలు నిరసించి నా మాటలు అశాంత శక్తివంతమని. ఈ మాటలు ఎవరు జింటికి వెళ్ళక్కర్లేదు. కొండలు దాడతాయి, నదులు దాడతాయి, సముద్రాలు దాడే చొచ్చుకుని ప్రపంచంతో వ్యాపిస్తాయి. ఇది ఎవరో వ్యాపింపజేయటం, ఆ మాటల్లో ఉన్న శక్తి అలా ప్రవహిస్తున్నారు చెప్పండి. అంటే నీకు భక్తి అంటే శరణాగతి, భక్తి అంటే శరణాగతి. నువ్వు శరణాగతి చేసినప్పుడు నీ శరణాగతి నిజమైతే ఏం ఉదయించదు. భగవంతుడు ఎలా చేశాడు అలా చేశాడని కూడా నీకు అనిపించదు. కన్నంత భగవంతుడు మాకు అన్యాయం చేశాడని ఎలా అంటారు? అంటే భగవంతుడి మీరు అంటే ఇష్టం లేదా? నువ్వు డిజర్వ్ ఇట్. నువ్వు అలా చేస్తే కన్నా బాగుపడవు, నువ్వు అలా చేస్తే కానీ నీ పొగరు అనవు. నీకు అర్థం అవుతుందా? అందుకే ఎలా చేశాడు కానీ అంతేకాని మీకు మీద విరోధం కాదు. యూ డిజర్వ్ ఇట్. నీకు అలా చేస్తేనే కానీ నువ్వు బాగుపడవని చేస్తాడు అంతే. అందుకని మీ మీద విరోధం, భగవంతుడి విరోధం ఏంటో, భగవంతుడి విరోధం ఏమో. భగవంతుడి జీవకోటి ఏంటి? భగవంతుడి విరోధాలు స్నేహాలు ఏముండవు. అభిమానాలు మేనాడు అభిమానుడు మేనాడు అభిమానం అంటే యుద్ధం ఎందుకు పంపేస్తాడు? కృష్ణుడికి స్వయంగా మేనాడు కదా భీముడు, అభిమానుడు చనిపోయాడు కదా యుద్ధంలో, అనేక మంది చనిపోయారు కదా. పాండవులు తెలపవాళ్ళు కూడా అనేక మంది చనిపోయారు కదా. అక్కడ అజ్ఞానం అని కాదు, ఆ జీవుడికి ఏది చేస్తే మంచిది అది చేస్తా ఉంటాడు. స్వాతంత్రుడు చెప్పినట్ట ఐ టు లివ్ యూ టు డై. స్వాతంత్రుడు సింగ్ జైల్లో పెట్టాడు, జైల్లో పెట్టి విషయం పెట్టి చంపించారు. చెప్పి ఈ విషయం తాగమన్నారు, తాగించేసి చంపించారు. ఆ ముందు రాత్రి కొంతమంది భక్తులు వచ్చామన్నారంటే భక్తులు ఈ జైలు పగలగొట్టేస్తాం, తలుపులు పగలగొట్టేస్తాం, మనం పారిపోదాం అన్నారు. ఆ మనుషులు అనే విషయం పెడతారనక స్వాకృతి చేయమన్నాడంటే ఐ టు డై, నా శరీరం చనిపోయే టైం వచ్చింది. యూ టు లివ్, మీరు ఇంకా కొంతకాలం బతకాలి. నేను చనిపోవడం మంచిది, మీరు బతకడం మంచిది, ఈశ్వర్ నిర్ణయం. మీరు నేను కూడా ఈశ్వర్ నిర్ణయాన్ని గౌరవిందాం అన్నాడు స్వాకృతి. ఈశ్వర్ నిర్ణయం మీరు గౌరవించండి, నేను కూడా గౌరవిస్తాను. నేను ఇప్పుడు చనిపోవడం అవసరం, మీరు ఇంకా కొంతకాలం బతుకుంటాం అవసరం. అది ఈశ్వర్ నిర్ణయం, ఈశ్వర్ నిర్ణయాన్ని బతికిందాం. అంటే మనం గొర్రెలు కొండనేసి కొట్టుకుంటే ఎవరికి నష్టం? గొర్రెకే నష్టం. భగవంతుడి సంకల్పాన్ని మనం ఢీకోవడం కూడా అంటే ఉండదు. అంటే ఈశ్వరుడికి ప్రణాళిక ఉంటుంది. ఏం లేదు, ఈశ్వరుడికి ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం సృష్టిని నడుపుతూ ఉంటాడు, ఆ జీవకోటి ప్రకారం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఈశ్వరుడు గుడ్డితనంగా నడుపుతాడు, ప్రణాళిక లేకుండా నడుపుతాడని అలా అనుకోకండి. అది భగవంతుడు మనకి అంటే ఆ కర్మ ఫలితం అలా అనుసంధానం చేస్తాడు. ఆ కర్మ ఫలితం వాళ్ళు చూడండి, మీ బిడ్డల వాళ్ళు మీరు సుఖపడినోళ్ళు ఉన్నారు, మీ బిడ్డల వాళ్ళు దావాలు చేసి మిమ్మల్ని రోడ్డు కోర్టెక్కించిన వాళ్ళు ఉన్నారు, మీ బిడ్డల వల్ల మీరు సుఖపడిన వాళ్ళు ఉన్నారు, బిడ్డల వల్ల చాలా మంది బాధలు పడిన వాళ్ళు ఉన్నారు, కోర్టుకెళ్ళి కూడా ఉన్నారు. అది అంటే ఏంటంటే వీళ్ళు పొందవలసిన అనుభవాలు. ఈ మధ్యన పెద్ద మనిషి ఉన్నాడు, పూర్వజన్మలో నా శత్రువులు అందరూ మా ఇంటికాడ పుట్టారన్నాడు. రోజు పేసిందంటూ పూర్వజన్మలో నా శత్రువులు ఏం చేశాడంటే, భగవంతుడు ఏం చేశాడంటే, నా శత్రువులు ఇద్దరు బయట ఉన్నారు, నా శత్రువులు ఈ శత్రువులు ఇంకా దగ్గరికి తీసుకురావాలి మా దగ్గరికి అనుకున్నాడు. అనలే పూర్వజన్మలో నాకు ఎవరైతే ఎవరో శత్రువులు ఆడు మా ఇంటికాడ పుట్టిలా చేశాడండి, ఇంటికి తీసుకొచ్చేసాడు. వాళ్ళకి నాకు పనేమి లేదంటే రోజు కోర్టుకు వెళ్ళాను. నేనేమో వాళ్ళ మీద దేవాలు, వాళ్ళు నా మీద దేవాలు. ఇంకా తండ్రి కొడుకులు అని ఏమి లేదు, శత్రువులు అన్నాడు. నా శత్రువులందరూ తీసుకొచ్చి మా ఇంటికాడ పడేశాడు. అంటే దూరంగా ఉంటే మీరు కక్ష తీర్చుకోలేరు, ఇంట్లో పడండి, ఇంట్లో ఉంటే బాగా కక్ష తీర్చుకోవచ్చు. ఇది భగవంతు, ఇది కూడా భగవంతు ఆయన చెప్పింది రైతే. ఇది కూడా భగవంతుని ప్రణాళిక, ఇది కూడా భగవంతుని ప్రణాళిక. అదే నువ్వు నెమ్మదిగా ప్రాక్టీస్ చేయి, నువ్వు అలవాటు చేసుకో. ప్రాక్టీస్ చేయాలంటే అభ్యాసం చేయాలి. ఏంటది అభ్యాసం చేయాలి? యాంకారం ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే, యాంకారం ఎంత గమ్మత్తుగా ఉంటుందో 2000లోనే రామకృష్ణ పరమహంస గారిని ఎప్పుడైనా చూడటం ఉంటుంది కూడా. చూడటం వచ్చి చూసి వెళ్తూ ఉండడు. చాలా దూరం కలకత్తాకు బాగా దూరం, కానీ ఆ బ్రాంచ్ వాళ్ళు ఎప్పుడు చూసి వెళ్తాడు. ఆయనకు తర్కం అంటే ఇష్టం. ఆయనకేంటి తర్కం ఇష్టం అంటే బుద్ధికి అహంకారం లేదంటున్నారు, యేసుక్రీస్తుకి అహంకారం లేదంటున్నారు, ఇంకా మహమ్మద్కి అహంకారం లేదంటున్నారు, వీళ్ళందరూ అహంకారం ఉన్నవాళ్ళు అన్నాడు. ఇంకా యేసుక్రీస్తు నా మార్గమును అనుసరించండి అన్నాడు, ఆడి మార్గం తప్పించి మార్గాలు లేవా, అది అహంకారమే కదా, నా మార్గమును అనుసరించండి అని చెప్పాడు. మరి ఆడి మార్గం తప్పించి ఇంకా అహంకారం ఇంకా మార్గాలు లేవా, అది అహంకారమే కదా అన్నాడు. ఆడు రామకృష్ణుడు అన్నాడు, ఏరే ఏ రామందరు ఆడికి అహంకారం ఉంది వీడికి అహంకారం ఉందని చెప్తున్నప్పుడు నీ చెప్పి నీ అహంకారం కదా అన్నాడు. ఇవి ఆడికి అహంకారం ఉంది వీడికి అహంకారం ఉంది నువ్వు చెబుతున్నావు, కాదు చెప్పేది ఎవరు? నీలోని చైతన్యం చెబుతుందా, నీలోని ఆత్మ చెబుతుందా? నీలోని అహంకారమే వాళ్ళకి అహంకారం ఉందని చెబుతున్నావు. అంటే నీలో ముందు ఆళ్ళ గొడవ నీకెందుకు, నీ ముందులో నీ అహంకారం పోగొట్టుకు. ఆళ్ళ గొడవ నీకెందుకే, నువ్వు సర్టిఫికెట్లు దక్కర్లేదు వాళ్ళకి, నీ అహంకారం నువ్వు పోగొట్టుకు. ఆళ్ళు అహంకారం ఉందని ఎవరు చెబుతున్నారు? నీలో అహంకారం చెబుతుంది, ముందు అది పోగొట్టుకు. ముందు నీ రోగం ఏది నువ్వు పోగొట్టుకు. నీ రోగం నువ్వు పోగొట్టుకుంటే, నీ అహంకారం నువ్వు పోగొట్టుకుంటే వాళ్ళ అహంకారాలు అవునో కాదో నీకు తెలుస్తుంది. ముందు నీకు పోగొట్టుకో, నీ ముందు నీకు ఏదైనా జాడ్జి ఉంటే అది పోగొట్టుకో. ఒకసారి స్వామీజీ అన్నాడు, స్వామీజీ దగ్గర కూర్చున్నాడు, రామకృష్ణుడు దగ్గర కూర్చున్నాడు. ఏం చెప్పదు స్వామీజీని కూర్చుని నలుగురు ముగ్గురు అక్కడ కూర్చున్నారనుకోండి కాదు. ఆ స్వామీజీ వివేకానంద చిన్నపిల్లడప్పుడు మామూలుగా రెప్ప వాల్చకుండా 15 సంవత్సరాలు చూసాడు. ఆడు వంక చిన్నపిల్లడు అప్పుడు ఏదో ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నాడు, అదే రెప్పలు వాల్చుకుంటాడు వంక అలా చూసాడు. ఇప్పటికే ప్రేమగానే చూసాడు, అదేం చూసాడు ప్రేమగానే చూశాడు, ప్రేమగా చూసేవాడు. ఊరికే 5 నిమిషాలు 10 నిమిషాలు చూసుకున్నవాడు. చూసుకుంటాడు. ఒకసారి ప్రశ్న అడిగాడు రామకృష్ణుడు, భగవంతుడికి రూపం ఉందా రూపం లేదా అని. ఏమని అడిగాడు? భగవంతుడు నిరాకారుడా సాకారుడా? ఆడికి రూపం ఉందా రూపం లేదా ఏమనుకుంటున్నారు? రూపం ఉన్నాడా రూపం ఉన్నాడా రూపం లేనివాడా? అంటే అది ఇంటర్మీడియట్ చదువుతున్నాడు చిన్నపిల్లవాడు. గురుదేవ్ రామకృష్ణుడు అని గురుదేవుడు అనేవాడు. ఏమనవాడు? గురుదేవుడు. గురుదేవ్ భగవంతునికి రూపం ఉండొచ్చు, రూపం లేకపోవచ్చు, రూపం లేకపోవచ్చు, రూపం రూపం ఉండొచ్చు. అది ఏదో రకంగా ఉంటాడు. ఎవడు అసలు భగవంతుడు ఉన్నాడా లేదని మనకు కావాలి. భగవంతుడు అసలు ఉన్నాడా లేదని ఉన్నాడనుకోండి, ఆయన భక్తులని ఉంటాడు, ఆయన రూపంగా ఉండొచ్చు, రూపం లేకుండా ఉండొచ్చు. ఎలా ఉన్నా దేవుడే కదా. నీరు గడ్డ కట్టచ్చు, నీరు గడ్డ కట్టకపోవచ్చు, నీరు కెరటం కింద వచ్చు, నీరు కెరటం కింద ఉండొచ్చు, నీరేమో ఇదేంటి బుడగల కింద ఉండొచ్చు. ఎలాగని నీరు ప్రవహిస్తున్న నీరు, ప్రవహిస్తున్నది నీరు, ఆగి ఉన్నది నీరు, ఆ నీరు బుడగల కాబు, ఆ నీటిలో కెరటాలు కెరటాలు లేరు. అప్పుడు నీరు ప్రవహిస్తుందనుకోండి నీరే, నీరు ప్రవహించడం ఆగిపోయింది అనుకోండి నీరే, ఆ గాలికి ఆ నీటిలో కెరటాలు వచ్చాయనుకోండి అంతా నీరే. ఆయన రూపం ఉండొచ్చు, రూపం లేకపోవచ్చు, రూపం ఆయన పని చేస్తూ ఉండొచ్చు, అది పని మానేసి కూర్చోవచ్చు. పని అదే దేవుడు ఉన్నాడా లేదని సమస్య. దేవుడు ఉన్నాడనుకోండి ఆయన ఇష్టం వచ్చిన ఉంటుంటాడు, మనకెందుకన్నా వండర్ఫుల్గా అన్నాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదని సమస్య. ఉన్నాడనుకోండి ఆడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, రూపంగా ఉంటాడు, అరూపంగా ఉంటాడు. ఒకసారి శరీరాన్ని తొడుగుతాడు, ఒకసారి శరీరాన్ని తొడవడం. నీకు అర్థమవుతుందండి, ఒకసారి నిన్ను మామూలుగా గురువు భగవంతుడు గురు రూపంలో వచ్చి నేను అనుగ్రహిస్తాడు. ఏ రూపంలో నిన్ను అనుగ్రహిస్తే మంచిది? ఆ రూపంలో అనుగ్రహిస్తాడు. ఒకసారి గురు రూపం ధరిస్తాడు భగవంతుడు, ఒకసారి యుద్ధం చేస్తాడు, ఒకసారి గురు రూపం ధరిస్తాడు, ఒకసారి పని, ఒకసారి రజోగుణంతో ఉంటాడు, ఒకసారి సత్వగుణంతో ఉంటాడు. అసలు ఉన్నాడా లేదన్నది ముఖ్యం అండి. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందో ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, వండర్ఫుల్ రాదు. ఏమని చెప్పాడు, నువ్వు చిన్నది పెద్ద పెద్దవాడు అయిపోలేదురా, నువ్వు చాలా అద్భుతంగా చెప్పావు, వండర్ఫుల్, నువ్వు కారణ జన్ముడు రా అన్న. ఏదో కారణం కోసం పుట్టావు, నీలో భోగవాంచలేదు. నువ్వు ఈ ప్రపంచంలోనే భోగాలన్నీ మనం అనిపించగలని కొంతమందికి ఎంతసేపు ప్రపంచాన్ని నాకేద్దాం. ఇప్పుడు ఈ మౌలి శంకలు నాగుతారు చూడండి, ఎంతసేపు భోగవాంచే అంటే నీవు అస్వాలు నాగుతూ ఉంటారు లోకాన్ని. ఈ చెవులతో ఏదో గొడవలు ఏంటో అంటారు, కళ్ళు ఇంకా పనేమి లేదు, ఇంద్రియాల ద్వారా లోకాన్ని నాకటి వాళ్ళు చచ్చిపోరకు నాగుతూ ఉంటారు. ఎంతలా నాకేస్తారంటే ఆ మామిడి పండు నాగుతంటే, మామిడి తెంగ నాగుతంటే నాలుగు ఎరబడిపోతుంది కానీ వీళ్ళు నాకటం మాన. ఆ టెంకలో గుంజి అయిపోయిందని తెలుసు, ఇంకా నాగుతూ ఉంటాను, కేవలం అంటిపెట్టుకుని ఉంటాము. కొంతమంది అన్నం తినే చేతులు నాగుతారు, కొంతమంది అన్నం తినేసి అది ఏం నెయ్యి దిగుడు ఉందో ఏదైనా ఇంకా ఏ అనుభవం బిగిడిందేమో అలా చేతులు నాగుతారు. ఈ మధ్య పక్కన బాబు నాగటం ఎనలేకపోతున్నాం, కావచ్చు ఇంకా కూర పెట్టించుకోయా అన్నాడు. ఆ నాగటం చూడలేకపోతున్నాం, కొన్ని అదనంగా కూర అడిగి పెట్టించుకొని నాకటం ఏంటన్నాడు, నాకేస్తారు. ఆ నాకు ఎలా నాకేస్తారంటే ఆ నాలుగు ఎరబడిపోతుంది. అలాగే కొంతమంది ప్రపంచంలో భోగం అలా నాగటే పని నాగుతూ ఉంటారు. అరే నరేంద్ర, నువ్వు భోగవాంఛలు విడిచిపెట్టి వచ్చావు భూమి మీద, నువ్వు సాధన చేసి పోగొట్టుకోలేదు అక్కర్లేదు, అన్ని విడిచిపెట్టే నువ్వు వచ్చావు, అంటే నువ్వు కారణం జన్మడు. నువ్వు నీకు ప్రపంచాన్ని ప్రపంచాన్ని భోగించాలని నీకేం లేదు, ప్రపంచాన్ని భోగించాలని నువ్వు లేదు, అంటే నువ్వు కారణం జన్మడు. అంటే అనేక ఇంద్రియాలు ఉన్నాయి, ప్రతి ఇంద్రియానికి ఒక భోగం ఉంటుంది. నువ్వు ఏ భోగ వాంఛ లేదు, నీకు ఏ భోగకాంక్ష లేదు, భోగకాంక్ష లేదు. కడిగిన ముళ్ళు మల్లె పువ్వు లాంటి వాడు నువ్వు ఒక్కడే కదా ఈ 16 మంది అంతే. కడిగి చేసిన మల్లె పువ్వులు ఎటువంటి మామూలు మల్లె పువ్వులు కాదు, కడిగి చేసిన పుష్పాలు ఎటువంటివో దేవుడికి పెట్టినప్పుడు కడిగి చేసిన పుష్పాలే పెడతారు. కడిగి చేసిన పుష్పాలు ఎటువంటివో మీ 16 మంది అటువంటి వాళ్ళు అన్నాడు. మీరు నా కోసం మీ బంధువులు ఇంట్లో వాళ్ళని కూడా విడిచిపెడుతున్నారు, నా కోసం మీరు ఇంట్లో వాళ్ళని కూడా విడిచిపెట్టేస్తున్నారు. రామకృష్ణుడి శరీరం విడిచిపెట్టాక ఆ ఇంట్లో కొంపరోళ్ళు ఎవరు మా ఇంటికి రావద్దన్నారు. ఇప్పుడు వెళ్ళగాడు వెనకాల తిరిగి భోజనాలకు ఇంటికి సిద్ధం అవుతారా, ఇంటికి ఎవరు రానివద్దాం, మేము ఇంటికి రానివ్వన్నారు ఇంట్లో వాళ్ళు. ఎవరు నీకు ఇల్లు కాదు ఖాళీ ఇల్లు వచ్చి ఇల్లు జ్ఞాపకం వచ్చిందో అమ్మ నాన్న జ్ఞాపకం వచ్చారు మీరు, అప్పుడే ఆనందాలు పేర్లు పెట్టుకున్నారు, యోగానందనం వివేకానందనం ఇంకో యోగానం ఆనందం పెట్టేసుకుని ఇప్పుడు కొంపలు కూడా ఇంకా నీకు మేము సన్యాసులు ఇంకా మీరు గృహస్థులు మీ ఇంటికి రమ్మన్న రాము ఇంకా వాళ్ళని వదిలేసుకున్నారు. వాళ్ళు చిట్టి వారి వీళ్ళు పాడైపోయారు శుభ్రంగా, వాళ్ళు శుభ్రంగా వీళ్ళు ప్రపంచం గుర్తించాక మళ్ళీ మా ఊళ్ళు అంటాం మొదలు పెట్టారు, అది లోకం. వీళ్ళు ప్రపంచం గుర్తించాక ఆ సన్యాసి మా వాళ్ళని ఈ సన్యాసి మా వాళ్ళు అని చెప్పారు. ప్రపంచం గుర్తించాక అది మాయ, అదేంటది మాయ. పరవలసి పరవలసి శరీరం విడిచిపెట్టగానే వీళ్ళు ఎవరు చూసి వాళ్ళు ఉండడం వల్లనే ఆయన కొంపలకు రావద్దు అన్నారు. అంటే వాళ్ళ మీద కక్ష అనమాట. ఇవన్నీ ఎక్కడ ఇవన్నీ అహంకారం నుంచి వస్తాయి, అన్ని కూడా అహంకారంలోంచి వస్తాయి. అంటే ఏ ఆలోచన ఏ తలంపులు అంటే భగవంతుడి మీ ద్వారా మీరు శరణాగతి పొందితే మీ ద్వారా మీ శరీరం ద్వారా ఏ పని చేయాలో ఆ పని చేయిస్తూ ఉంటాడు, ఇక పని చేయిస్తూ ఉంటాడు, పని చేయిస్తూ ఉంటాడు. మీరు అహంకార రహితుడు లోపల గుర్రగానే ఉంటాడు, పైకి పని చేసినట్టు కనిపిస్తాడు. మీకు అర్థమవుతుంది, బయట కూడా వాడు వృధాన ఏం పడవు, అది ఏమైనా ఉంటే కదా అక్కడ ప్రతిబింబం చింకేము, ఆ మనస్సు అనే అర్థం అక్కడ ఉండదు. మన ఇప్పుడు అర్థం ఉంటే అందులో మన బొమ్మ కనిపిస్తుంది, అంతే అర్థం లేకపోతే ఏం కనిపిస్తుంది. అలాగే మనస్సు అనే జ్ఞానం అక్కడ జ్ఞానం దగ్గర మనస్సు అనే అర్థం ఉండదు, ఏది నీకు ప్రతిబింబం ఉండదు అక్కడ, ఏది పడదు. అంటే తేడా ఏంటంటే అజ్ఞానం చేసే ప్రతి పనికి కూడా ముద్ర పడుతున్నాడు మనస్సు. అజ్ఞానం చేసే నేను చేశాను ఇది సాధించాను అది సాధించాను అజ్ఞానం ఇది కొండ గుర్తు పెట్టుకోండి. అజ్ఞానం చేసే ప్రతి పని పోస్ట్ కార్డు మీద పోస్ట్ ముద్ర పడినట్టు, ఆ ప్రతి పని కూడా దాని తాలూకు ముద్ర మీ మనసులో పడదు. ఏమండి, జ్ఞానం చేసే అంటే నో మైండ్ స్టేట్ పొందినవాడు ఏ ముద్ర అక్కడ పడదు. ఒక ముద్ర ప్రాపంచానికి సంబంధించిన ముద్ర, మిమ్మల్ని ఎవరైనా పొగిడినా ఆ ముద్ర పడదు, ఎవరిని విమర్శించినా ఆ ముద్ర పడదు, ఏ ముద్ర పడదు. ఇక్కడ అజ్ఞానుడు, అజ్ఞానంలో మటుకు ముద్రలు పడతాడు, జ్ఞానంలో ఏ ముద్ర పడదు. ఊరికాడు పని చేస్తున్నట్టు మనకు కనిపిస్తాడు, కానీ ఇది గుర్తుపెట్టుకోండి, జ్ఞాని పని చేస్తున్నట్టు మనకు కనిపిస్తాడు. నేను పని చేస్తున్నా అనుకున్నాడు లోపల. ఈ స్టేట్ మనకు ఆత్మజ్ఞానం కలిగే కోసం, మనం పని చేసినట్టు కనిపించినా లోపల నేను చేస్తున్నానని ఉంటుంది మనకు. జ్ఞానికి ఏంటంటే పని చేస్తూ ఉంటాడు, మనలాగే పని చేస్తూ ఉంటాడు, కానీ నేను చేస్తున్నానని వాడు లోపల గొల్లగా ఉంటాడు. లోపల నేను చేస్తున్నానని తలంపాడు ఉండదు, ఏం చేద్దాం నేను లేదు కాబట్టి. పని చేస్తూ ఉంటాడు కానీ ఈ పని నేను చేస్తున్నానని అక్కడ అహంభావం ఉండదు కాబట్టి ఆ తలంపు ఏమి ఉండదు అక్కడ. మనకేంటంటే నేను చేస్తున్నానని భావన ఉంటుంది, పని కనిపిస్తూ ఉంటుంది, అది ఆ పని చేసినప్పుడు ఈ పని నేనే చేస్తున్నాను అనుకుంటా ఉంటాడు. జ్ఞానం ఏం చేస్తా అంటే పని చేస్తూ ఉంటాడు, ఈ నేనే తలంపు అక్కడ లేదు కాబట్టి లోపల గుర్రగా ఉంటాడు. లోపల అంతా ఖాళీ, లోపల లగేజ్ ఉండదు, లోపల లగేజ్ ఉండదు, అంతా ఖాళీ. బయటికి పని చేస్తూ ఉంటాడు, లోపల లగేజ్ ఏముండదు, పని జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడ నీకు ప్రపంచం మీద భగవంతుడి మీద తప్పించి నీకు అనురక్తి ఎక్కడా ఉండకూడదు. ఎక్కడ డ్యూటీ చెయ్యి, నీ ఇంట్లో వాళ్ళ పట్ల కూడా నీకు డ్యూటీ చేయండి, కానీ మనస్సు మటుకు భగవంతుడి మీద ఉండాలి. నీ చేతులు ఏదో పని చేసుకోనివ్వండి నీ చేతులు, కానీ మీ ఇంట్లో వాళ్ళ పట్ల ఏదైనా డ్యూటీ ఉంటే డ్యూటీ చేయి, కానీ మనస్సు మటుకు భగవంతుడి మీద ఉండాలి. అక్కడ అనురక్తి ఎక్కడ ఉండాలంటే భగవంతుడి మీద ఉండాలి, మీ ధ్యాస కూడా భగవంతుడి మీద ఉండాలి. అలాగే డ్యూటీ మీరు మామూలుగా మీ డ్యూటీ మీరు చేయొచ్చు. అసలు సన్యాసి అంటే ఎవరు చెప్పారంటే కృష్ణుడి గీతలో కర్మ ఫల త్యాగి సన్యాసి, త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు, త్యాగి కానివాడు జ్ఞాని కాలేడు, కర్మ ఫల త్యాగి సన్యాసి, కర్మ ఫల త్యాగి సన్యాసి. వాడు పని చేస్తూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు, వాడు వచ్చింది తింటాడు, రాని దాని కోసం ఎదురు చూడడు. మీకు పాల్గొతున్నారు, మీరు వచ్చింది తింటాడు, రాంది కోసం రాంది కోసం ఎదురు చూడ్డు. జ్ఞానం ఎలా ఉంటాడంటే ఎక్కడో ఎక్కడో మలికపురంలో జ్ఞానం చెట్టు ఉందనుకోండి, మలికపురంలో జ్ఞానం చెట్టు ఉందనుకోండి, ఆ జ్ఞానకాయ ఏమో ఎవరో మలికపురం భక్తులు తెచ్చి ఇచ్చారనుకోండి, ఆ జ్ఞానకాయ ఎవరో తెచ్చి నాకు ఇచ్చారనుకోండి కాదు. జ్ఞానం ఏమనుకుంటాడంటే అది కాసినప్పుడే, ఆ జ్ఞానకాయ కాసినప్పుడే నేను తినటం కోసం భగవంతుడికి కేటాయించాడు. మీరు పాల్గొస్తున్నారు, మీ నమ్మకం కుదరదు ఈ మాటల మీద. అంటే అది తయారైనప్పుడే నా నోట్లోకి ఏ వస్తువు రావాలో, అది ఏ తోట చివరి కాకినాడలో అది కాసినా వాళ్ళ ద్వారా వచ్చి నా నోట్లో పడిపోతుంది. ఆ పండు కాసినప్పుడు ఇది ఎవరి నోట్లోకి వెళ్ళాలని నిర్ణయపడుతుంది. భగవంతుడికి అడ్మినిస్ట్రేషన్ అంత వండర్ఫుల్గా ఉంటుంది. ఆ చెట్టుని కాసినప్పుడే అది ఎవరి నోటికి వెళ్ళాలో నిర్ణయం పడి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో చాలా సంపద ఉంది, ప్రపంచంలో చాలా సంపద, అంతులేని సంపద ఉంది. ఈ అంతులేని సంపద ఎవరి ప్రార్థాన్ని బట్టి ఎవడ కోటాకి వాడు వెళ్తాను. వాళ్ళు నాది నాదని తినేస్తున్నారు, ఇదంతా ఈశ్వరుడు అని వాళ్ళకి తెలియక, ఈ సంపద అంతా ఎవరిదండి? సంపద కలవాడు ఈశ్వరుడు, సంపద కలవాడే ఈశ్వరుడు. నువ్వు ఏదైనా తింటే తిను, ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే ఏదైనా తింటే తిను, అది నీదని తినకి ఈశ్వరుడిదని తిను. నువ్వు దేహంలో నేను ఉండగానే జ్ఞానం వచ్చేసింది, ఆత్మజ్ఞానం వచ్చేసింది, అది పెచ్చ పెచ్చ గంతులు ఎక్కువ ఈ పెంచి పెంచి వేషాలు ఎందుకంటే దేహంలో మీకు మనకు దేహంలో నేననే తలంపు ఉందా తెలుస్తుందా? ఉంది. ఆ దేహంలో నేననే తలంపు ఉన్నప్పుడు నాకు జ్ఞానం వచ్చేసింది, బ్రాహ్మణ చేసి పొందాను అనేది పెద్ద మాటలు చెప్పకుండా. ఆ దేహంలో నేనున్నంత కాలం రాముడి దగ్గర ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడో మీరు కూడా భగవంతుడి దగ్గర ఎలా ఉన్నాడు జ్ఞాపకం పెట్టుకోండి. రాముడి దగ్గర ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడో మీరు అర్థం. అలాగే ఆ దేహంలో నీకు దేహంలో నేనైన తలంపు కూడా రాముడి దగ్గర అజ్ఞానం ఆంజనేయులు ఎలా ఉన్నాడు, నువ్వు కూడా మీరు కూడా భగవంతుడి దగ్గర ఎలా ఉన్నాడు. అంటే రాముడి పని ఆంజనేయ స్వామి పని, రాముడి ఇష్టమే ఆంజనేయ స్వామి ఇష్టం. నీకు అర్థం అవుతుందా? ఆయన ఇష్టం ఈయన ఇష్టం. కొంతమంది అంటే ఉంటారు మాకు ఇష్టాలు అంటే ఏమి లేవండి, మీ ఇష్టం మా ఇష్టం అని చెప్తారు. ఈ దేహంలో నేనున్నంత కాలం భగవంతుడి దగ్గర మనం అలా ఉండాలి, అలా ఉంటే బాగుపడతాం. అందుకని దేహంలో నేను పెట్టుకుని నేనే రాముడు అనుకుంటే ప్రయోజనం లేదు, చెడిపోతాం. మనకేంటి చెడిపోతాం? ఆ రోగం ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఆ రోగం అర్థానికి రోగానికి తగిన మందు వాడాలి. మన దేహంలో నేను దేహగతమైన నేను మనకుందనుకోండి, దేహగతమైన నేనుగా జ్ఞానం వచ్చేసింది జ్ఞానం వచ్చేసింది అనుకోకూడదు. దేవుడితో నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. అయితే నేను నాకు ప్రత్యేకంగా నేను స్వతంత్రం కాదు, ప్రత్యేకంగా నేను స్వతంత్రం నీ ఆజ్ఞ సరిగ్గా అవగిస్తాను. అది అలా ఉండాలి దేహంలో. మన దేహంలో అహంకారం పెట్టుకుని గర్వం పెట్టుకుని నాకేదో జ్ఞానం వచ్చేసిందంటే మళ్ళీ మనం మోసం చేసుకోకూడదు. కొంతమంది ఇంద్రియాలతో పనిచేయరు, సోమర్థనంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఇంద్రియాలతో పనిచేయరు, సోమర్థనానికి అలవాటు పడిపోతూ ఉంటారు. ఒక రకంగా సోమర్థనానికి అలవాటు పడిపోతే ఇంద్రియాలతో ఏమి పనిచేయరు, సోమర్థనానికి అలవాటు పడిపోతూ ఉంటారు. వాళ్ళు డంబాచారం అన్నాడు. వీళ్ళు లోపల ఆశ ఉంటుంది, పైకి ఆశ లేనట్టు నటిస్తారు. లోపలేమో ఆశ ఉంటుంది, పైకి ఆశ లేనట్టు నటిస్తారు. వాళ్ళు డంబాచారం. ఇంకోడు ఉన్నాడు ఎవడు, ఆడి కథ మీకు చెప్పాను లేదు. కొంతమంది మనుషులు ఇలా ఉంటారు, ఆడికేదో పేరు ఉంది. ఆడు ఆడు ఏం చేస్తాడంటే మీరు మీ గడ్డి పరికి ఎక్కడన్నా మీ బట్ట ఎక్కడన్నా పోయింది అని తెచ్చి మీకు ఇచ్చేస్తాడు. మీరు కూడా మీ గడ్డి పరికి పట్టుకెళ్ళారనుకోండి, గడ్డిపర పట్టుకెళ్తే అక్కడ మర్చిపోయి ఏమంటే మీరు గడ్డిపరకు మర్చిపోయారు మా ఇంటికాడ మీకు చేసి ఇచ్చేస్తాడు. ఎందుకే అంత దూరం నుంచి గడ్డిపరకు ఎందుకు ఇచ్చామంటే నేను సిన్సియర్ అని చెప్పారు. ఏమండి మిమ్మల్ని పూర్తిగా నమ్మనిస్తాడు, మిమ్మల్ని పూర్తిగా నమ్మనిస్తాడు. నమ్మనిచ్చిన తర్వాత ఏం చేస్తారు, మీ మోటార్ దగ్గర ఏర్పడతారు, అది పెట్టితాలని ఇచ్చిపోతారు. అప్పుడు దాకా నమ్మిన మిమ్మల్ని నమ్మనిచ్చి మొత్తం తర్వాత పెట్టేంత ఒకసారి పట్టిపోతారు. అటువంటి బుద్ధిమంతులు ఉన్నారు. అక్కడికి ఏదో పేరు ఉందంటే అక్కడికి గమ్మత్తుగా ఉందా పేరు. ఎంతసేపు మీరు ఏదో చిన్న గడ్డి పరకు మర్చిపోతే మీ ఇంటికి తెచ్చేస్తాడు 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని. కానీ మీరు ఎలా గడ్డి మేము ఒప్పుకోకుండా మీరు మా ఇంటికాడ మర్చిపోయి మీ ఇంటికి తెచ్చి ఇచ్చేసానంటాడు. అలా పూర్తిగా నమ్మనిస్తాడు, సగం సగం కాదు. పూర్తిగా నమ్మనిస్తే ఇప్పుడు తాళం చేయాలి అడిగి ఇచ్చేస్తారు, అది తాళం చేయాలి రానిస్తాడు అడి చేతికి మొత్తం ఈ బంగారం అంతా పట్టిపోతాడు. అటువంటి వాళ్ళు కొంతమంది అంటారు, అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు డంబాచారు. డంబాచారులు అంటే ఏంటి, లోపల ఆశ ఉంటుంది, వైరం ఉంటుంది, రాగద్వేషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి లోపల, అన్నీ ఉంటాయి. పైకి జ్ఞానం కింద నటిస్తారు, పైకి వాడి జ్ఞానం కింద బుద్ధిమంది కింద నటిస్తారు వాళ్ళని డంబాచారులు అన్నారు. అంటే లోపల నల్లగా ఉంటారు, బయటికి చల్లగా కనిపిస్తూ ఉంటారు. లోపల ఎలా ఉంటారు, నల్లగా ఉంటారు. బయటికి ఎలా కనిపిస్తూ ఉంటారు, బాగా చల్లగా ఉన్నారు, వీళ్ళు స్వచ్ఛంగా ఉన్నారు అనిపిస్తుంది. గీతలో వీళ్ళని అందరి గురించి ఏమని చెప్పారంటే డంబాచారులు అని చెప్పారు. లోపల డార్క్ గా ఉంటారు, బయటికి వైట్ గా ఉంటారు. బయటికి ఆ రకమైన మనస్తత్వాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు రామకృష్ణుడి దగ్గర ఏముందంటే అలా చూసేవాడు మనుషులంతా, అలా చూసి అందరికి ఒక మాట చెప్పాడు కదా, అందరికీ ఒక మాట చెప్పాడు కదా. ఎవరికి ఏ మాట చెప్తే బాగుంటుందో ఆ మాట చెప్పాడు, ఎవరికి ఏ మాట చెప్పాడో ఆ మాట చెప్పాడు. అంటే వారికి తగిన మంది మనం ఆడికి మనసుకి మెచ్యూరిటీ లేనప్పుడు, మనసుకి మెచ్యూరిటీ లేనప్పుడు మనసుకి మెచ్చి అంటే పక్వత లేనప్పుడు, అరగత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు పెద్ద మాటలు చెప్పకూడదు. వాళ్ళు గొప్ప ఎంతవరకు మాట్లాడు గ్రహించగలరు అంతవరకు చెప్పాలి, ఆ మెచ్యూరిటీని బట్టి చెప్పాలి. అందుకని పెద్ద మాటలు చెప్పకూడదు. అలాగే వచ్చిన వాడిని ఆ ముక్కు ముఖం కాళ్ళు కళ్ళు చూసేవాడు, ఆ ముక్కు అది చూసేవాడు, ఆయన ఆ ముక్కు చూసి ముఖం చూసి చెప్పేసేవాడు. అంటే దేనికి మనకు వస్తాడు, ఎంతవరకు మనం చెప్పవచ్చు ఎంతవరకు మనం చెప్పకూడదని. అంటే ఆ ఫేస్ని బట్టి వాడికి చెప్పి మాటలు చెప్పుకోడు, ఆ ఫేస్ని బట్టి. అంటే అరగత మించి యోగ్యత మించి మాటలు చెప్తే వాడు జీర్ణం కాక పాడైపోతాడు. ఆ మెచ్యూరిటీ చూసుకోవాలి మనం, వాడు లోపల మెచ్యూరిటీ చూసుకోవాలి. సరే అందరే కాలం సరే ఏమంటే విగ్రహారాధన మంచిదే కాదా అని అడిగారు ఎవరు, నేను స్వామీజీ. విగ్రహారాధన చేస్తున్నారు కదా అది మంచిదే కాదు, కొంతమంది మన భక్తుల్లోనే కొంతమంది విగ్రహాన్ని ఆరాధించకూడదు అంటారు, కొంతమంది విగ్రహాన్ని ఆరాధించాలంటారు, రకరకాలుగా చెప్తారు. కొంతమంది భక్తులు కూడా సాకారాన్ని ఆరాధించారు, నిరాకారాన్ని ఆరాధిస్తారు, ఒక రకరకాల తత్వాలు ఉంటాయి. ఆయన ఏమన్నారంటే, ఎవరు అడిగారండి ఒక మీటింగ్ ఏమడిగారంటే, మీరు విగ్రహాలు చాలా మంది ఆరాధిస్తున్నారు కదా హిందువులు మంచి జనం, విగ్రహాన్ని ఆరాధించడం వల్ల మా గురుదేవుడు ఉన్నాడు రామకృష్ణుడు, నిరంతరము ఖాళీని ఆరాధించుకోడు, నిరంతరము ఖాళీ ఆయనకైనా కష్టం ఉన్నా ఖాళీ తిరిగి చెప్పుకోడు, ఆయన కష్టం నైవేద్యం కూడా అది నిజంగా తింటుందని పెట్టుకోడు, ఆ విగ్రహం నిజంగా తింటుందని పెట్టుకోడు నైవేద్యం కూడా, అది విగ్రహం కాదు వేసవకాలం ఇసునికాయని పెట్టి తుడిచి ఆ విగ్రహాన్ని ఖాళీ వేసవకాలం అట్లండి ఇసునికాయని పెట్టి ఇచ్చిపోయి ఇసిరిపోడు ఎవరండి రామకృష్ణ అంటే ఆయన గుడికెడతాడు, ఆయనకి గుడికెడతానమ్మా గాలి తగలాడు. తర్వాత ఈ పదార్థాలు ఇది పెడతారు కదండి ఏదండి నైవేద్యం, ఆ నైవేద్యం పెట్టినప్పుడు అది వేడిగా ఉంటే ఇసునికాయ పెట్టి ఇసిరిపోడండి, ఎంత వేడిగా పెడితే అమ్మ నోరు కావుతున్నాం. మనం చూస్తే పెట్టాడు అనుకుంటాం కదా, ఇప్పుడు మనం వేడి వేడి తినం కదండి, అలాగే వేడిగా ఉంటే ఇసిన కన్ను పెట్టి అలాగే ఇసిరి తర్వాత ఆ చల్లారని పెట్టుకోడట్టు ఆ నైవేద్యం పెట్టేవాడు, అది అప్పుడు నోరు కాలిపోద్దు. ఇలా చేసేవాడు బాహ్యంగా చూస్తే విగ్రహారాధన అంటే మనకు అనిపిస్తుంది. విగ్రహారాధన వల్ల పరమహంసలు తయారైతే విగ్రహారాధన నేను ప్రోత్సహిస్తాను. వాడుతా విగ్రహారాధన వల్ల పరమహంసలు తయారవుతున్నారనుకోండి, రామకృష్ణులని గొప్ప గొప్ప పరమహంసులు యోగులు తయారవుతాయండి విగ్రహారాధన వల్ల. విగ్రహారాధన సపోర్ట్ చేయడం నాకు అభ్యంతరం లేదన్నాడు. విగ్రహారాధన చేసి ఎవరైనా బాగుపడి ఉంటే మనకు అభ్య ఆక్షేపించక్కరు, విగ్రహారాధన వల్లే పరమహంసలు తయారవుతాయండి, విగ్రహారాధన మనం ఆక్షేపించొద్దు అన్నాడు. తర్వాత విగ్రహారాధన వల్ల నిగ్రహం వస్తుంది, మీరు విగ్రహాన్ని నిరంతరం ఆరాధించడం వల్ల నిగ్రహం వస్తుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి, ఓం నమో వెంకటేశ ఆ నామం చేసుకుంటే రూపాన్ని అంటిపెట్టుకుంటాను, అంటే రూపాన్ని ధ్యానం చేస్తా ఉండాలి నామాలు చేసుకుంటాడా, ఆ రూపాన్ని ధ్యానం చేయాలండి నామాలు చేయాలండి. అదే నామ సిద్ధాంతం అంటారు. ఏంటండి నామ సిద్ధాంతం అంటే మీరు నామాలను చేయగా చేయగా మీ మనస్సు ఇతర విషయాన్ని ఆలోచించడం మానేసా నామాన్ని పట్టుకుని ఉంటుంది. మీరు నామాన్ని అది ప్రీతిగా చేయాలి. నేను జపం చేస్తున్నామంటే ఫలితం కనపట్టాలి అంటారు చాలా మంది, అలా అంటారు. మీరు చేసే జపం మీద నామం మీద మీకు ఇష్టం ఉంటే కదా, మీరు జపం చేస్తున్నారు అనుకోండి అసలు ఆ నామం మీద మీకు ఇష్టం ఉంటే కదా, ఆ నామానికున్న బలం మీకు తెలిస్తే కదా, ఆ నామానికున్న శక్తి మీకు తెలిస్తే కదా నామానికి, ఆ నామానికున్న శక్తి ఆ నామానికున్న బలం ఒకటి. అత్యంత ప్రీతిగా చేయాలి నామాన్ని, అత్యంత ప్రీతిగా మీరు చేస్తే అది సిద్ధిస్తుంది, మీకు నామం సిద్ధిస్తుంది. అంటే అత్యంతలో రహస్యం ఏంటంటే మీరు అత్యంత ప్రీతిగా చేస్తున్నారనుకోండి నామాన్ని, అలాగే నామాన్ని జపించి బాగుపడిన వాళ్ళు మహాత్ములైన కబీరు తర్వాత తుకారాం వీళ్ళందరూ నామ కేవలం నేరాబాయి వీళ్ళందరూ నామాన్ని జపించే గొప్ప గొప్ప యోగదేవాలి. ప్రాణాయామాలు ఇటువంటి తెలుగు అంటే నామ మీకు ఎప్పుడు దాని పరిచయం ఎప్పుడు కనిపిస్తుంది అంటే నామ సిద్ధాంతంలో మీరు నామం చేస్తున్నారనుకోండి ఆ నామం మీ మనస్సుతోటి ప్రాణంతో కలిసిపోవాలి. మనకు రెండున్నాయి, ప్రాణం ఒకటి మనస్సు ఒకటి. మనస్సు ఏమో ఆలోచిస్తుంది, ప్రాణం పని చేసుకునే శక్తి ఇస్తుంది. మనకు రెండున్నాయి, మనం చేసే నామం ఈ రెండు ఆటలతో కలిసిపోవాలి. ఏ రెండు ఆటలు ఉన్నాయి, ప్రాణంతో మనస్సుతో ఆ రెండాటితో ఏకం అయితే ఇప్పుడు ఈ నామం, అప్పుడు నామం వల్ల వచ్చే ఫలితం మీకు తెలుస్తుంది, అది తెలియదు. అంటే యాంత్రికంగా చేయకూడదు, ఇష్టంతో చేయాలి. ఏ పనులు సరే మీ ఏ పని చేసినా మన అయిష్టంతో చేయకూడదు, అక్కడ మనస్సుని అక్కడ పెట్టి చేయాలి, హృదయాన్ని అక్కడ పెట్టి చేయాలి. అప్పుడు దాని తాలూకు ఆ పని తాలూకు వైభవం మనకు తెలుస్తుంది. ఇప్పటికే యాదాలాపంగా మీరు చిన్న పని చేసినా పర్లేదు, మనస్సు అక్కడ ఉండాలి, హృదయం అక్కడ ఉండాలి. ఆ ప్రీతిగా చేయాలి, ప్రీతిగా చేయాలి. మీరు ఎవరికైనా పని చేస్తున్నారనుకో, ఎవరికైనా ఎవరికైనా ఉపకారం చేయాలి. మీ సొంత పని ఎలా చేసుకున్నారో వాళ్ళకు కూడా అలా చేసి పెట్టాలి. పని చేయటం అంటే మీ సొంత పని మీ ఇంటికే ఎలా చేయాలి. ఎవరి వాళ్ళకి మీరు ఏదైనా పని చేయాలనుకుంటే చేసే శక్తిలోకి ఊరుకోండి, అది కదా. ఎవరి వాళ్ళకి మీరు ఏదైనా పని చేయాలని మీ సొంత పని ఎలా చేసుకుంటారో మీకు అర్థమవుతుంది. వాళ్ళ పని కూడా అలా చేసి పెట్టారు. ఇంగ్లాండ్ అమెరికా బాగుపడటానికి ఏ కారణం, యూరప్ దేశాలు అమెరికా అది బాగుపడటానికి ఏ కారణం ఏంటంటే, మీరు పని అప్పచెప్పేసి వెళ్ళిపోండి. మరి మీ ఇంట్లో దిలిపేయమన్నారనుకో, ఇల్లు దొరకమన్నారనుకోండి, ఇక్కడ కాపలా ఉండాలి. మన ఇండియా పద్ధతి ఏంటంటే కాపలాదారులో కూడా పని చేసేవాడు అక్కడ, కలుపు తీసేవాడు అక్కడ, ఆ గట్టి మీద కూర్చోడు అక్కడ, ఆ గట్టి మీద కూర్చోబోదాడు చేయడు. అందరూ పని బద్దకొస్తారు. ఇండియా అంటే అందరూ పని బద్దకొస్తారు, అందరూ పని బద్దకొస్తారు. పని చేయరు, ఫలితాన్ని ఆశిస్తారు. కొన్ని పని చేసి ఫలితాన్ని ఆశించాలి పర్లేదు, పని చేయరు, ఫలితాన్ని ఆశిస్తా ఉంటారు. ఏదైనా తిండి పెడితే ఇడ్లీలో కలిసిపోతూ ఉంటారు. మామూలుగా తిండి పెడితే ఇడ్లీలో కలిసిపోతూ ఉంటారు, పని చెబితే పిల్లల్లో కలిసిపోతూ ఉంటారు. మీకు అర్థమవుతుందే, తిండి అనుకోండి పెద్దోళ్ళు కలిసిపోతూ ఉంటారు. అంటే కొంచెం ఎక్కువ పెడతారు పెద్దోళ్ళు. ఏదో పని చెప్పారనుకోండి పిల్లలకు పని చెప్పరు కదా, పిల్లలు కలిసిపోతాం. ఇది ఇండియా పద్ధతి. ఇదేంటిది, ఇది ఇండియా పద్ధతి. అమెరికా ఇంగ్లాండ్ ఏది, మీరు ఏదైనా ఇంటికాడ పని చెప్పారనుకోండి, మీరు వెళ్ళిపోయారనుకోండి మీ పని మీద, మీరు ఏ పని చెప్పారో నూటికి నిరుపాటు ఇష్టంగా చేసి వెళ్ళిపోతారు. మీరు దగ్గర ఉంటే చేయటం, దగ్గర లేకపోతే చేయకపోవడం, పద్ధతి ఉండదు. ఆంకా దేశాలు బాగుపడ్డం. మనందరం పని దొంగరం. యజమాని ఉంటే ఒక రకంగా చెప్తాం, యజమాని లేకపోతే ఇంకా అన్నింటిలోనూ దొంగరం. వడ్డం దగ్గర కూడా దొంగరం. యజమాని అక్కడ కూర్చుంటే ఒక రకంగా వడ్డిస్తారు, యజమాని లేకపోతే తింగర తింగర వడ్డిస్తారు. చివరి పెళ్లిళ్ళ దగ్గర కూడా దొంగరం. యజమాని అక్కడ ఉన్నాడు అనుకోండి, అది సిన్సియర్గా వడ్డిస్తూ ఉంటారు. యజమాని లేడు అనుకోండి, ఏదో రకంగా లాంఛనం కోసం ఏదో వడ్డం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఒక రకంగా కపట జీవితం. ఏమండి వంచన, కపట జీవితం, వంచన జీవితం. మనల్ని మనం వంచన చేసుకోవడం, ఇతరులను వంచన చేసుకోవడం. తర్వాత మీరెవరు, ఇందాక ఎవరో చెప్తున్నారు మళ్ళీ దుఃఖం కాదు, ఏదో కారణం వల్ల దుఃఖం కాదు. మీరు ఎక్కువ దుఃఖపడతా అంటే జీవుడి రూపంలో ఉన్నప్పుడు దేవుడు, జీవుడి రూపంలో దేవుడు ఉన్నాడు. మీకు అర్థమవుతుందా, జీవుడు దేవుడు, జీవుడి రూపం, జీవుడి రూపంలో ఎవడున్నాడు, దేవుడు ఉన్నాడు. ఏమండి అంచేత మీరు ఎక్కువ ప్రతిదానికి మీ మనసుని మీరు బాధ పెట్టుకుంటున్నారనుకోండి, మీరు దేవుణ్ణి అగవరపరుస్తున్నట్టు, దేవుణ్ణి పీడిస్తున్నట్టు. మీరు ఏదో విషయం ప్రతి కొంపకే ఏదో ఒకటి ఉంటుంది. మిమ్మల్ని మీరు మీ జీవుని మీ మనసుని మీరు అస్తమానం బాధ పెట్టేసుకుంటున్నారనుకోండి, అనుకోని మాట. మీరు దేవుణ్ణి అగవరపరుస్తున్నట్టు. ఏం చేయాలి, ఈ జీవుడు దేవుడు వాడు. ఏమండి శరీరం మీ తల్లిదండ్రులు లేరు, మీ లోపల జీవుడు తల్లిదండ్రులకి సంబంధం లేదు, తల్లిదండ్రులకి మీ లోపల జీవుడికి సంబంధం లేదు. ఒకసారి జ్ఞానానంద ఎవరు తండ్రి గారి జ్ఞానానంద వర్లముండలో కూర్చుండగా ఊయిసి అన్నాడు ఎవరు, ఈయన ఎవరు అన్నాడు. ఈయన ఎవరంటే ఎవరు జ్ఞానానంద నా శరీరానికి తండ్రి అన్నాడు. నా తండ్రి దేవుడే, నా తండ్రి ఎవడు దేవుడే. ఈయన ఎవరంటే నా శరీరానికి తండ్రి, నాకు శరీరాన్ని ఇచ్చిన తండ్రి. అసలు తండ్రి ఈయన కదా, అసలు తండ్రి దేవుడు. ఇది జీవుడు దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. ఈ శరీరాలు, ఈ శవాలను ఇచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు, ఈ శవాలను ఇచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి తర్వాత జ్ఞానం ఇచ్చిన వాడు కూడా తండ్రి. ఈ శవాలను ఇచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు, జ్ఞానం ఇచ్చిన వాడు కూడా తండ్రి. జ్ఞానం ఇచ్చిన వాడిని, జ్ఞానం ఇచ్చిన వాడు ఆ తండ్రి, జ్ఞానం ఇచ్చిన వాడు కూడా తండ్రితో సమానం. స్వామీజీ వాళ్ళు అన్నారు రామకృష్ణుడు, రామకృష్ణుడు అని ఎప్పుడు పిలవలేదు. అంటే దేవుడే గురు రూపంలో ఉన్నాడు, దేవుడే అని గురుదేవ్ అనవారు. ఏమనవారు, గురుదేవ్. అంటే గురుదేవ్ అంటే దేవుడు గురు రూపంలో ఉన్నాడు, అంచేత మీలో అది మీ జీవుడు, జీవుడు దేవుడు వాడే. జీవుడు శరీరం మీ తల్లిదండ్రులు, కానీ లోపల జీవుడికి తల్లిదండ్రులకి సంబంధం లేదు. ఆ జీవుడు ఎవరు వాడు? దేవుడు వాడు. అంచేది మీరు మీ జీవుని అస్తమానం ఏదో గొడవ తెచ్చుకుని బాధపడిపోయి ఏదో బెంగ పెట్టుకుని కల్పించుకుని, కొంతమంది కల్పించుకుని ఏడుస్తూ ఉంటారు, ఏదో కల్పించుకుని బాధపడి ఏదో మిమ్మల్ని మీరు హింస పెట్టేసుకోవడం, ఇతరుల్ని హింస పెట్టి అంత పొరపాటు, మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవడం కూడా అంతే పొరపాటు. తర్వాత ఎవరు మమ్మల్ని చూసి జాలి పట్టడం లేదనుకుంటారు, ఎందుకు మిమ్మల్ని చూసి జాలి పట్టి అదే బలహీనత. అలా మిమ్మల్ని చూసి ఎందుకు ఎవరు జాలి పడాలి? ఇతరులు మనం చూసి ఎందుకు జాలి పడాలి? దానివల్ల మనకు బలహీనత వస్తుంది, దానివల్ల మనకి బలహీనత వస్తుంది. అవి ఇతరులను హింస పెట్టే ఎటువంటిదో, నీ మనస్సును అస్తమానం పీడించుకోవడం కూడా అటువంటిది. ఇతరులను పీడించడం వల్ల ఎటువంటి దోషం వస్తుందో, మిమ్మల్ని మీరు పీడించుకోవడం కూడా అదే దోషం వస్తుంది. అంటే జీవుణ్ణి మీరు బాధ పెడుతున్నారంటే దేవుణ్ణి బాధ పెడుతున్నట్టు. అయ్యి దేవుడు ప్రతినిధి, ఎవరి ప్రతినిధి? దేవుడు అంబాసిడర్. మీకు జ్ఞాన మార్గంలో ఈ బ్రెయిన్ ఎక్కువ ఉపయోగించాలి, భక్తి మార్గంలో ఎంత ఎక్కువ ఉపయోగించగలరు అంటే భగవంతుడు చెప్పిందే శాస్త్రం, భగవంతుడు చెప్పిందే శాస్త్రం. ఆ భగవంతుడి వాక్యాన్ని మీరు నమ్ముతారనుకోండి, పూర్తిగా నమ్ముతున్నారనుకోండి, మనసు అక్కడ ఆగిపోదు. మనసు అక్కడికే వాండరింగ్ ఉండదు, అది వాగిపోదు. మనసు ఆ భగవంతుడు చెప్పిన దాన్ని మీరు నమ్ముతారంటే అది వాక్యం అక్కడ ఆగిపోతుంది. అంచేది శాస్త్రం ప్రమాణంగా పెట్టుకుని శాస్త్రాన్ని అనుసరించి మనం నడిస్తే బాధలు ఉండవు. శాస్త్రాన్ని ధిక్కరించి నడిస్తే మనం తప్పుదారిని వెళతాం, తప్పుదారిని వెళితే మనం మన రైట్ మార్గంలో పెట్టడానికే భగవంతుడు మొట్టికలు ముడతాడు. నాకు తప్పిపోయిన గొర్రెలు అంటే బాగా ఇష్టం, ఇష్టం ఏమంటాడు? నాకు తప్పిపోయిన మనుషులు, తప్పిపోయిన మేకలు, తప్పిపోయిన గొర్రెలు అంటే బాగా ఇష్టం. అంటే దాని అర్థం ఏంటంటే గొర్రెలు రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటారు, కొన్ని ఏ కుంటి ఉన్నాయని కొన్ని వెనక పడిపోతారు, లేదా కొన్ని దారి తప్పిపోతారు. యేసుక్రీస్తు అన్నాడు రోడ్డు అంటే వెళ్ళిపోయి గొర్రెలు అంటే నాకంటే అట్లంటే వాటికంటే ఆ రోడ్డు 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 వదిలేసి ఇంకో తప్పు రోడ్డుకి వెళ్ళిపోయినా ఆ మిగతా మేకలతో నడవని మేక కుంటి మేకలు తొందరగా నడవం, అటువంటి ఏంటి నాకు ఇష్టం. అంటే నా సహాయం ఎవరికాలు రోడ్డు మీద వెళ్ళిపోతున్నా మేకలు, ఆటికి నా సహాయం ఆటలకి ఎందుకు? ఈ కుంటి మేకలకి రోడ్డు తప్పిపోయి వెళ్ళిపోయినా అనుకోండి, మళ్ళీ కరెక్ట్ రోడ్డుకి తీసుకురావడానికి. అంటే తప్పిపోయిన మేకలు, తప్పిపోయిన గొర్రెలు రోడ్డు మీద నిదానంగా వెళ్ళే వాళ్ళ కంటే ఈ పాడైపోయిన వాళ్ళు నాకంటే వాళ్ళంటారు నాకు ఎక్కువ ఇష్టం. ఆరోగ్యవంతుల కంటే అనారోగ్యంగా బాధపడి కూడా అంటారు నాకు ఇష్టం. ఆరోగ్యవంతులు నా సహాయం ఎందుకు? అనారోగ్యవంతులకు కావాలి. నిదానంగా ఉన్నవాడికి నా సహాయం ఎందుకు? పాడైపోయిన వాడికి నా సహాయం కాదు. తప్పిపోయిన గొర్రెలన్నా, తప్పిపోయిన మేకలన్నా ఎక్కువ ఇష్టపడతాను, వాళ్ళ గురించి శ్రమ పడతాను. వాళ్ళు అక్కడ అలా గౌతమ బుద్ధుడు వాళ్ళు ఎంత కరుణామయులు అంటే, వాళ్ళది మేకల మందం చూస్తే కొన్ని మేకల కాళ్ళు 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 వంకరలు అంట, మిగతా మేకలు గబగబా వెళ్ళిపోతాయి, వెళ్ళలేదు తొందరగా. అప్పుడు ఈ గౌతమ బుద్ధుడు అటువంటి దృశ్యం చేసి ఆ కుంటి మేకని బుధాన్ని నేర్చుకున్నవారు వాళ్ళు కరుణామయులు. ఎవరు వాళ్ళు? వాళ్ళు కరుణామయులు. ఆ కుంటి మేక బాధ చూడలేక అది బుధాన్ని నేర్చుకుని అడిచేవాడు. యేసు కూడా అటువంటి వాడు, అందరూ కరుణామయులే. ఆ నేను విడిచిపెడితే దయగతం, ఆ నేను విడిచిపెడితే అందరూ కరుణామ, అందరూ దయామయులు. అంతే దయలో మహాసముద్రులాడు. అజ్ఞానంలోంచి మనిషి ఎప్పుడైతే బయటకు వచ్చాడో, మాయలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో, వాళ్ళు సముద్రంలో ఎంత నీరు ఉంటుందో వాళ్ళ హృదయంలో అంత దయ ఉంటుంది. సముద్రంలో ఎంత నీరు ఉంటుందో వాళ్ళ హృదయంలో అంత దయ ఉంటుంది, అంత జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానానికి ఏం పరిమితులు కావు, ఆ జ్ఞానానికి ఏం పరిమితులు లేవు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని రామకృష్ణుడు అడుగువాడు భక్తులు. అలా రమణ మహర్షి గారు అటువంటి అడగరు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అనేవాడు. ఎవడు భక్తులు? కొంతమంది కరెక్ట్గా చెప్పారు, కొంతమంది భక్తులు ఎవరైనా ఎంత దాక్కున్న వాళ్ళ పట్టేస్తున్నారండి మీరు. నేను ఎటువంటి వాడినో తెలియకుండా నీకు మరుగున ఉందామనుకుంటున్నాను, ఎక్కడో దాక్కుని మారుమూలం దాక్కుందామనుకుంటున్నాను. మరుగున పడింది ఏంటి, ఇలా పట్టేస్తున్నారండి మీరు, దాన్ని పట్టేసుకుంటున్నారంటే మీరు. నేను మా అమ్మకి మా నాన్నకి తప్పించిన ఎవరినో వాళ్ళకి మిగతా వాళ్ళకి తెలియదు. మా అమ్మకి మా నాన్నకి తెలిసిన ఏమన్నా మిగతాడు ఎవరికి తెలియదు. మిగతాడు ఎవరికి తెలియాలని అనుకుంటారు, ఎంత జాగ్రత్తగా అందరు పట్టేసుకుంటున్నారు అంటాను. అంటే జాగ్రత్తగానే ఉంటున్నాను, మీకు తెలియకుండా బిహేవియర్లు నన్ను పట్టేసుకుంటున్నారు. మీకు ఆ ప్రవర్తనలో దొరికేస్తున్నాను, మీకు దొరకకూడదని అనుకుంటున్నాను కానీ దొరికేస్తున్నాను. అని దాచుకుందామని దాచుకోలేకపోతున్నాను. కొండ మీద కొండ మీద ప్రకాశిస్తున్న దీపాన్ని ఎవడ చూడకుండా ఉండగలడు. మీ ఇంట్లో దీపం ఎవడ కనపడకుండా మీరు చూపించవచ్చు, మీ ఇంట్లో దీపం కనపడకుండా మీరు ఆపిచేయచ్చు, ఎవరికి కనపడకూడదని. కొండ మీద ప్రసంగిస్తున్న దీప కొండ మీద ప్రకాశిస్తున్న దీపాన్ని చూడకుండా ఎన్ని కళ్ళు ఎన్ని వేరు కళ్ళను మనం మూయగలం. మీ ఇంట్లో కానీ మీ ఇంట్లో దీపం ఉంటే మీరు తలుపులు వేసేసుకొచ్చి ఆవిడ కొండ మీద ఉన్న దీపాన్ని చూడకుండా ఎన్ని వేల మంది కళ్ళు మనం మూయగలం. మీరు విచారణ చేసి లేదా శరణాగతి వల్ల కానీ మీరు లోపల బ్రాహ్మస్థితి పొందుతూ ఏదిగా ఉన్నా మనం దాని తాలూకు ఎరుక మనకు వస్తే మీ ద్వారా అందే శాంతి, మీ శాంతి కిరణాలు, మీ ద్వారా అరిగే కాంతి కిరణాలు, మీ ద్వారా వచ్చే వెలుగు ప్రపంచానికి మీరు చేసినంత మీ ద్వారా వచ్చే సహాయం ఎవరి ద్వారా రాదు. ఒక రిలయ అంటే సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం. ఆ సత్య సాక్షాత్కారం పొందిన వాడి ద్వారా ప్రపంచానికి వాడి ద్వారా జరిగే ఉపకారం ఎవరి ద్వారా జరగదు. అది మాటలకు అందదు, మన శాస్త్రం ఉంది కదా, అది బుద్ధికి అందదు, మాటలకి అందదు, మాటలకు అందదు. భగవంతుడు మాటలకు అందడు, నోటికి అందడు, మన మనస్సుకి అందడు, మన బుద్ధికి కూడా అందడు. ఒకసారి రామకృష్ణానందని ఆయన పేరు పెట్టుకున్నాడు, మెడ్రాస్ రామకృష్ణ మఠం ఆయన స్థాపించాడు. ఇది రామకృష్ణుడు చెప్తున్నాడు, మాటలకు అందడు, శాస్త్రం ఉండదు, మాటలకు అందడు, బుద్ధికి అందడు, నీకు అర్థం, రాతలకు అందడు, ఎవడు దేవుడు లేడంటే ఉన్నాడు, దేనికి అందడు, ఇంద్రియాలకు అందడు, మనస్సుకి అందడు, మన మెదడుకు అందడు, దేనికి అందడు. అంటే రామకృష్ణానంద అన్నారు వాళ్ళందరూ ఏనుగు రాడు గట్టుడులే. ఈ రామకృష్ణ మరి ఎవరికి అందకపోతే ఎలా చెబుతున్న వాళ్ళు, ఎవరికి అందడం మీరే చెబుతే మన నోటితోడు మీరు దేవుడి గురించి ఎలా చెబుతున్నారు, పెద్ద ప్రశ్న. ఏంటి దేవుడు ఎవరికి అందరం చెప్పటానికని మీరు చెబుతున్నారు కదా, మళ్ళీ మీ నోటితోడు మీరే చెబుతున్నారని మరి మీకు ఎలా అంటున్నాడు అంటున్నాడు. ఏమైనా బుద్ధికి అందడం నేను చెబుతున్నాను, బుద్ధికి అందడం మాట్లాడి శుద్ధ బుద్ధికి అందుతాడు. ఏం బుద్ధి అది, శుద్ధ బుద్ధి అయితే, పవిత్రమైన బుద్ధి అయితే, ఏకాగ్రమైన బుద్ధి అయితే, యోగ్యమైన బుద్ధి అయితే, చూడండి వాడు మనం యోగ్యుడు అంటాం చూడండి, ఏకాగ్రమైన బుద్ధి అయితే, యోగ్యమైన బుద్ధి అయితే, అర్హత అనే బుద్ధి అయితే, బుద్ధి శుద్ధి అయితే వాడికి అంది. బుద్ధికి అందర బుద్ధికి అందరం నేను చెబుతున్నా కానీ శుద్ధ బుద్ధికి అందరం నేను చెప్పటం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే మన బుద్ధి కూడా శుద్ధి అయితే, నీకు అర్థమవుతుంది, మన బుద్ధి నిర్మలమైతే, మన బుద్ధి శుద్ధమైతే, మన బుద్ధికి ఏకాగ్రత వస్తే, మన బుద్ధికి పవిత్రత వస్తే, మన బుద్ధికి కూడా అందుతాడు. పవిత్రమైన బుద్ధికి, శుద్ధ బుద్ధికి, ఏకాగ్రమైన బుద్ధికి అందుతాడు, మామూలు బుద్ధికి అందడు. అంటే ఓరల్లీ పీపుల్కి అందడు, ప్రాపంచిక మనుషులు అంటారు చూడండి వాళ్ళకి అందడు శుద్ధ. అంటే స్వపార భేదం లేని వాడు, స్వపార భేదం ఎలా ఉంటుందో తెలియని వాడికి అందుతాడు. స్వపార భేదం తెలియని వాడికి, స్వపార భేదం ఎలా ఉంటుందో తెలియని వాడికి అందుతాడు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం, అంటే భగవంతుడి మీద ఎంత ప్రేమ కలగాలంటే మీకు ఇతరుల మీద ప్రేమ ఉంది కదా అది ప్రేమ. కానీ మీకు ఇతరుల మీద ఉన్న ప్రేమ కంటే నీ మీద ఉన్న మీ ప్రేమ ఎక్కువ. కానీ మీ భర్త అంటే మీకు ప్రేమ, మీ భర్త అంటే మీకు. కానీ మీ మీద ఉన్న మీ మీద మీకున్న ప్రేమ మీ భర్త మీద ఉండదు. అంటే మీకు గాయపరుస్తాడు మీ భర్త, వాడికి ఈరోజు అయిపోతారు. మీరు ఒక ఇంట్లో ఉన్న మనసులు దూరంగా ఉంటారు, శరీరాలు అక్కడ ఉంటాయి, మనసులు దూరంగా ఉంటారు. మనసులు దూరంగా ఏమంటే ఎలా ఉంది పరిస్థితి అంటే ఇది కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఏదో కట్టుకున్నాం కాబట్టి కాలక్షేపం చేయాలి కదా. ఎలా ఉంది పరిస్థితి అంటే అని కూడా వాళ్ళే చెప్తారు, ఇంచుమించి ఏదో కాలక్షేపం చేస్తూ ఉండాలి. అలా కాలక్షేపం అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్టుగా మీరు మీ భర్తను కూడా ప్రేమించాలి. ప్రేమ లేదంటే ఉంది, ఏదో 5 పైసల ప్రేమ, 5 పైసల ప్రేమ ఉంది. కానీ మీ మీద మీకు 1 రూపాయి ప్రేమ ఉంటుంది, 100 పైసల ప్రేమ ఉంటుంది. కానీ మీ భర్త మీద అంత ప్రేమ ఉండదు. ఇంచేది మీకు ఏదైనా భంగం చేస్తున్నాడు అనుకోండి, మీ స్వేచ్ఛకు అడ్డు వస్తున్నాడు అనుకోండి, మీ సుఖానికి అడ్డు వస్తున్నాడు అనుకోండి, మీకు అర్థం అవుతుందే ఎడ్డు అంటే తిడ్డు అంటున్నాడు అనుకోండి, తూర్పు అంటే పడవలు అనుకుంటున్నాడు అంటున్నాడు అనుకోండి, మీకు అప్పుడు నెమ్మదిగా ప్రేమ తగ్గిపోతుంది. మీ జీవితంలో మీరు చూడండి, మీరు జీవితంలో మీరు చూడండి, ప్రేమ తగ్గిపోతుంది. కొంచెం మీరు మేము పుట్టింటికి వెళ్ళి వస్తా ఉంటాను కాదండి, ఆ చెక్క భర్తలు ఏం చేస్తారని అల్లొద్దు అని పిచ్చి పిచ్చి వాళ్ళు ఏదో అంటా ఉంటారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు చెప్తే నీ ఇష్టం అమ్మాయి ఎడిచిరు అంటారు. వెళ్ళమని అనరు, నీ ఇష్టం ఉంటుంది. అది గడుచుంటారు వాళ్ళు, గడుచుళ్ళు అమ్మ ఇది అల్లొద్దని మానరు. వాళ్ళు లౌకికంగా ఏం చేస్తారంటే నీకు అది నీ ఇష్టం అమ్మా అంటారు. ఏమంటారు, మేము వెళ్ళమని చెప్పాం, వెళ్ళొద్దని చెప్పాం, నీకు ఇష్టమైతే వింటారు. అందుకని నీకు వెళ్ళమని అంటారు, అది వెళ్తానంటే వద్ద అంటారు, వద్దనే వెళ్ళటం మానరాడు, వెళ్ళి వచ్చేస్తారు. అది గడిచోడు అనమాట. ఎవడు ఈ అమాయకులు ఏం చేస్తారు, అయ్యద్దు వెళ్ళొద్దు అన్ని కవ్యానికని చెప్తారండి. అప్పుడు మానసికంగా వాళ్ళు దూరం అయిపోతారు. ఇక్కడ ఇక్కడ ఏం చెబుతున్నారంటే నీ మీద నీకున్న ప్రేమ నీ బిడ్డల మీద ఉండదు, నీ భర్త మీద ఉండదు. నీ మీద నీకు విపరీతంగా ప్రేమ ఉంటుంది, అది సహజం కదా. మీరు మీ బిడ్డలు కూడా మిమ్మల్ని కష్టాలు పెడతాంటే నువ్వు మానసికంగా వదిలేస్తారు, అంటే మానసికంగా దూరంగా ఉంటారు. ఊరికి ఊహ అంటే ఊహ అనుకుంటారు, మీరు బాగున్నారంటే మీరు బాగున్నారంటే మనసులో ఏముండదు. మీ మనసులో డ్రైగా ఉంటారు. ఎలా ఉంటారు, అది డ్రైనెస్ ఉంటారు. కొంతమందికి ప్రేమ లేని కర్మ, ప్రేమ లేని జన్మ, మీకు అర్థం, ప్రేమ లేని జ్ఞానం, అవి ఎందుకు పనికిరావాలి? ఇప్పుడు పంచదార లేని కాఫీ, పంచదార లేని పాలు ఎలా ఉంటాయో మీకు అర్థం అవుతుందా? ఆ ప్రేమ లేని కర్మ, ప్రేమ లేని జన్మ, ప్రేమ లేని పని. కొంతమంది పని చేస్తారు కానీ అందులో ప్రేమ ఉండదు. ఇక మెకానికల్గా చేసేస్తారు, కొంతమంది పని చేస్తారు అందులో ప్రేమ ఉండదు. కొంతమంది కాఫీ ఇస్తారు అందులో ప్రేమ ఏముండదు. అందులో ఆ కాఫీలో ప్రేమ ఏముండదు. మనకు ఏదో ఇస్తారు, ఏదో చేయాలి, లాంఛనం, ఎన్ని లాంఛనాలు ఉంటాయి. అలాగే మీ ఇంట్లో వాళ్ళ మీద సంసారం గడవడం కోసం మీ ఇంట్లో వాళ్ళ మీద మీకు ప్రేమ ఉన్నా లేదన్నా నటించాలి. నటించకపోతే సంసారం అడగదు, నటించకపోతే సంసారం. అంటే మీకు మీ ఇంట్లో ఉన్న సభ్యుల మీద ఎంత ప్రేమ ఉంటో దేవుడి మీద అంత ప్రేమ సరిపోదు. అంటే దేవుడి మీద మీకు ఎంత ప్రేమ ఉండాలంటే మీ మీద మీకు ఎంత ప్రేమ ఉండాలో దేవుడి మీద ఎంత ప్రేమ ఉండాలి. మీకు 1 రూపాయికి 100 పైసలు, 100 పైసలు ప్రేమ మీకు ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళ మీద ఉంటుంది 10 పైసలు 20 పైసలు, దాన్ని బట్టి ఏదో ప్రతంగాన్ని బట్టి ఉంటుంది. మీ పేరు మీ మీద మీకు 100 పైసలు ఉంటుంది, 100 పైసలు ఉంటుంది. మీ మీద మీకు ఎంత ప్రేమ ఉందో అలాగే ఈశ్వరుడి మీద అంత ప్రేమ ఉంటాయని లభ్యం వచ్చాడు. మళ్ళీ ప్రేమలో ఏమి స్వార్థం కనపడకు. ఆ ప్రేమలో అంటే ఈశ్వరుని మన మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు కూడా అది ప్రేమ అంటారు. మీకు అర్థం అవుతుంది, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు, మీరంటే మీకు ఇష్టమే దాని ప్రేమ. ఇతరులను ప్రేమించినప్పుడు ప్రేమ అంటారు. నన్ను నేను ప్రేమించుకుంటున్నానని మీరు అంటారు. ఎవరైనా ఇతరులను ప్రేమిస్తామంటే మిమ్మల్ని ప్రేమిస్తామని అంటారు. మీకు అర్థం, మిమ్మల్ని మీరు ప్రేమించుకునేటప్పుడు మీరు ఇది మిమ్మల్ని మేము ప్రేమించుకుంటున్నాం అంటారు. అంటే అది ప్రేమకు అతీతమైన ప్రేమ. అది ప్రేమని నోడి చోడు చెప్పడానికి వీల్లేదు, అది నోటితో చెప్పలేరు. మరి ఇట్ ఇస్ బియాండ్ రిటన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఇస్ బియాండ్ స్పోకెన్ ఎక్స్ప్రెషన్. మీ మీద ఉన్న మీ ప్రేమ అది నోటితో చెప్పలేరు, మాటలకు అది అండి, ఆ ప్రేమ అనే మాట కూడా అక్కడ సరిపోదు. అంటే ఇష్టం ఎంత ఉండాలంటే మీ మీద మీకు ఎంత ఇష్టం ఉందో ఈస్తాడి మీద అంత ఇష్టం ఉండాలి. మీరు అనుకున్న పని ఒక్క పని అవ్వదనుకోండి, మీరు అనుకున్న పని ఒక్క పని అవ్వదనుకోవడం, అయినా ప్రేమ అక్కడ నిలబడి ఉండాలి. ఏమీ బ్యాలెన్స్ తప్పకూడదు. పర్వదు జ్ఞానం అంటే ఉరికే తెలివితేటలకు సంబంధించింది కదా, అది మహాసముద్రం. జ్ఞానం అంటే కేవలం ఈ తెలివితేటలకు సంబంధించింది కదా, తలకాయకి సంబంధించింది కదా. కొంతమంది ఈ తలకాయకు సంబంధించిన జ్ఞానం అనుకుంటారు, తలకాయకు సంబంధించింది కాదు అది, మీరు ఇంటలెక్చువలిజం కాదు అది. కేవలం జ్ఞానం అంటే తెలివి కాదు, మామూలుగా తెలివి ఉండి తెలివైన వాళ్ళు ఉంటారు చూడండి, అటువంటి తెలివి కాదు. మహాసాగరం అదేంటది, మహాసాగరం అసలు అక్కడ మీకు అందులోంచి జ్ఞానసాగరంలోకి వెళితే పుట్టుకని చావని మీకు అర్థమవుతుందా, లేకపోతే మంచి అని చెడ్డని పుణ్యమని పాపమని ఇది కుడి అని ఇది ఎడమని అలా భేదము లేని ప్రభావంలోంచి బయటకు వచ్చేస్తాడు. ఆ భేదం లేని స్థితిలోంచి భేదం ఎలా ఉంటుందో తెలియని స్థితిలోంచి బయటకు ఇందులోకి వచ్చేస్తాడు. ఎక్కడికి ఆ భేద బుద్ధిలోంచి భేదం ఎలా ఉంటుందో తెలియని స్థితిలోకి వచ్చేస్తాడు. దానికి ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి. దానికేముండాలి, ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి. అంటే మాయ ఏంటి, భేదం అంతా మాయ. భేదం అంటే మా ద్వైతం అంతా మాయ. నువ్వు వేరు నేను వేరైన బుద్ధి కూడా మాయ, అంతా మాయ. ఇదంతా మాయ, నువ్వు వేరు నేను వేరైన బుద్ధి. ఈ మాయలోంచి ఎవడు వస్తాడు, ఈ మాయలోంచి ఎవడు రాగలంటే మాయకి యజమాని ఎవడు, భగవంతుడు. మాయకి యజమాని ఎవడు, భగవంతుడు. అంటే భగవంతుడి దయ ఎవడుకుందో, నన్ను మాయలోంచి విడిచిపెట్టమని భగవంతుని అడిగితే ఆయన విడిచిపెట్టాడు, అలా కాదు. భగవంతుడికి మనం ప్రేమిస్తే సరిపోదు, మన ప్రేమ నిజమైంది అయితే ఆయన ప్రేమ కూడా మన మీద శిరస్సు మీద వర్షం వస్తుంది, మన శిరస్సు మీద. ఆయన చలం గారు ఒక చోట అన్నారు, నా శంకుడు నేను ఇప్పుకోలేను, నా శంకుడు నేను ఇప్పుకోలేను, నా బంధాలు నేను ఇప్పుకోలేను, నేను నా శంకుడిలోంచి నేను బయటకు రాలేను, నా బంధాల్లోంచి నేను బయటకు రాలేను. కనిపించే సంఖ్యలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి కనిపించని సంఖ్యలు లేకుంటున్నాయి, కనిపించే వాసనలు కొన్ని ఉన్నాయి కనిపించని వాసనలో కొన్ని ఉన్నాయి. అంటే ఈ బంధాల్లోంచి బరువైన రాళ్ళలోంచి నేను బయటకు రాలేను. ఈ బంధాలు విడిచిపెట్టడానికి, ఈ బంధాల్లో నేను బయటకు తీయడానికి, మీకు అర్థమైంది, కష్టాల్లోంచి నేను బయటకు తీయడానికి, ఈ వేదనలోంచి నీకోసం నేను పడే వేదన నుంచి బయటకు తీయడానికి అనుగ్రహం తప్పించిన ప్రయత్నం సరిపోదు. ప్రయత్నం చేస్తాను, నా ప్రయత్నం సరిపోదన్న సంగతి నాకు తెలుస్తాం. అంటే అనేక జన్మల నుంచి బరువైన రాళ్ళు ఉన్నాయి, కొన్ని సంస్కారాలు చాలా బరువుగా ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు మనం ఏనుగు పెద్ద పెద్ద ప్రవాహంలో ఏనుగులు కూడా కొట్టిపోతాయి. గోదావరికి వరద వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద ఏనుగులు కూడా కొట్టిపోతాయి. మనం గట్టి మీద ఉండగా ఏనుగులు చచ్చిపోయిన ఏనుగులు లేపాలంటే మనం 100 మంది కలిస్తే కానీ లేపడం. అదే నీటి ప్రవాహంలో అది ఒకటే కొట్టిపోతుంది, దాన్ని ముట్టుకోక్కడ అది ఒకటే కొట్టిపోతుంది. అలా నీ అనుగ్రహం ఉంటే, నీ దయ ఉంటే ఏనుగులు పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి, నదికి వడద వచ్చినప్పుడు ఎలా కొట్టుకుపోతా ఉంటాయో. నా బంధాలు, నా పూర్వజన్మను తీసుకొచ్చే వాసములు, పూర్వజన్మను తీసుకొచ్చే సంస్కారాలు, నీకు అర్థమవుతుంది, నన్ను గత జన్మల నుంచి వచ్చే అలవాట్లు, ఎన్ని అనుగ్రహం ఉంటే మహాప్రవాహంలో చెట్లు కొట్టుకున్నట్టు చెట్టు కొట్టుకుపోతే ఎంత బరువైన వాసనలేను. అది అనుగ్రహం ఉండాలి. ఏముండాలి, దేవుని దయ ఉండాలి. భగవంతుడు అంటే గాలి నీళ్ళు అంటాడు, భగవంతుడు అంటే ఎటువంటి గాలిడీలా అంటాడు. ఇప్పుడు చూడండి, ఈ గాలిడీ వాళ్ళు కత్తి మింగేస్తారు, మనం ఎదుర్కొన్న కత్తి మింగేస్తారు, మళ్ళీ కత్తి బయటకు చేస్తారు. ఏమంటే డబ్బాల నుంచి 20 కింద పెడతాడు, రూపాయలు కారిపోతూ ఉంటాడు, రూపాయలు కారిపోతూ ఉంటాడు. డబ్బాలో రూపాయలు పెడతాడు, రూపాయలు కారిపోతాడు. నోట్లో ఏదో పెడతాడు, మళ్ళీ నోట్లోంచి చేసి కత్తి నోట్లో పెడతాడు, మింగేస్తాడు, మళ్ళీ ముక్కు ఇంకో మళ్ళీ నోట్లోంచి చేస్తాడు, రకరకాలు చేస్తాడు. భగవంతుడు కూడా గారిడి ఎన్నో చమత్కారాలు చేస్తాడు, ఎన్నో చమత్కారాలు చేస్తాడు. ఇదంతా ఆయన లీల, ఇదంతా ఆట ఆయన కూడా, ఇదంతా ఆయన లీల, ఇదంతా ఆయన ఆట. అది ఒక లీల అంతే, అదొక ఆట, అదొక రే, అదొక ఆట. అయితే రామకృష్ణుడు ఏమన్నా అంటే, నేను యంత్రాన్ని అయ్యా, నువ్వు యంత్రాన్ని నడిపేవాడు నువ్వు, నేను యంత్రాన్ని నువ్వు నడిపేవాడు నువ్వు, మరి ఎలా నడిపిస్తే ఎలా నడవలసిందే, ఇష్టం ఉన్న ఇష్టం లేక నేను యంత్రాన్ని యంత్రవాడు నడిపేవాడు నువ్వు. ఈ గాలిడేవాడు అసాధ్యం, ఈ గాలిని వాళ్ళు చేస్తే ఎటువంటి గొప్ప పనులు చేస్తున్నాడు అనుకోండి అంటే భగవంతుడు కూడా ఇది అసాధ్యము మనం అనుకున్న సాధ్యం చేసేస్తాడంట. ఇది సాధ్యమే తప్పనిసరిగా జరిగిపోతుందంటే జరగకుండా చేసేస్తాడు. ఏంటని ఆశ్చర్యపోకండి, అది ఆయన లీల, ఆయన ఆట, ఆయన ఆయన మాయ, ఆయన లీల, ఆయన ఆట. ఇది తప్పనిసరిగా ఇది జరుగుతుంది రేపు అనుకున్నది అది ఆగిపోతున్నాడు. ఇది ఎప్పుడూ జరగదు, ఈ జన్మలో జరగదు అనుకున్నది రేపే జరిగిపోతున్నాడు. ఇవన్నీ ఎవడు చేస్తున్నాడు, ఏంటి ఇంత గొప్ప పని జరిగిపోయింది అనుకుంటున్నావు, ఇది జరుగుతుంది అనుకున్నాం, జరగదు ఇలా అనుకుంటాం కదా. నీకు ఆశ్చర్యం కలుగుతుంది, నీకు ఆశ్చర్యం కలుగుతుంది, నీకు అబ్బురం కలుగుతుంది. కానీ భగవంతుని మటుకు ఇది ఒక ఆట, ఇది ఒక లీల, ఇది ఒక మాయ. మన లీలలో భాగం, మనం ఈ లీలలో భాగం. ఏదో రామకృష్ణుడు చిన్న కథలు చెప్తా ఉంటాడు ఇంట్లో పిల్లలు. మీరు ఏ వస్తువులు పడేస్తారు వాళ్ళ దగ్గర ఆడుకుంటా ఉంటారు, అంటే మీ పనికి అడ్డు రాకుండా పడేస్తారు వాళ్ళు. ఈ లక్క పెడతలు, రైళ్లు, విమానాలు, ఫ్యాన్సీ కొట్లు అమ్ముతారు కదా, అవి పడేస్తారు. వాళ్ళు ఆడుకుంటా ఉంటారు, వాళ్ళు ఆడుకుంటా ఉంటారు. ఆ సరదా తీరిపోయాక అమ్మాని ఏడుస్తారంట. అప్పుడు లక్క పెడతలు ఎదురుకుండా ఉన్నాయి, ఆ సరదా తీరిపోతుంది. ఒక అరగంట ఎంతసేపు ఆడుకుంటారు, ఈ లోపల మీకు వంట అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆడుకుని ఎంతసేపు ఆడుకుంటారు, అమ్మా అని ఏడుస్తారట. అప్పుడు ఏం చేస్తున్నాయి, ఆడుకోవడం అయిపోయింది కదా, అప్పుడు ఈవిడేళ్ళు ఎత్తుకుంటుందట. ఎవరు ఆ ఏడుపు మొదట్టాక ఈ అమ్మాయిలు ఎత్తుకుంటున్నారు. ఆ భగవంతుడు కూడా అంతే, భగవంతుడు కూడా అంతేనా అయ్యా. ఎలా అంటే మీరు నామరూపాలన్న ఆస్తులు, పొలాలు, పదవులు, అంతస్తులు ఏ ఉన్నా కదా, డాబులు, గౌరవాలు, సన్మానాలు, ఈ ఇలా ఆడుకొని ఇస్తాడు మమ్మల్ని. చుట్టాలు, స్నేహితులు, మీకు అర్థం అవుతుంది, ఊరేగింపులు, అవమానాలు, సన్మానాలు, మీకు ఎంతసేపు ప్రపంచంలో ఈ బొమ్మలే కదా అని. ఆల్ బాడీస్ ఆర్ షాడోస్, ఈ శరీరాలు అన్ని బొమ్మలు. ఈ శరీరం ఆల్ బాడీస్ ఆర్ షాడోస్, మీ శరీరం బొమ్మే, నా శరీరం బొమ్మ, ఇవన్నీ బొమ్మలే. ఈ ఒక బొమ్మ చూసి ఇంకో బొమ్మ, ఈ ఒక బొమ్మ ఇంకో బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది, ఇవన్నీ బొమ్మలే. కొన్ని బొమ్మ, ఈ ఒక బొమ్మ ఇంకో బొమ్మతో ఆడుకుంటాను, ఓ బొమ్మ ఇంకో బొమ్మతో స్నేహం, ఒక బొమ్మ ఇంకో బొమ్మతో విరోధం, ఇలా ఆడుకుంటూ ఉంటారు ఈ బొమ్మలు. ఒక బొమ్మ ఇంకో బొమ్మతో ఆడుకుంటారు. ఈ బొమ్మలు అంటారా బాబా, నీ సరదా తీరిక అవి దేవుడు అని ఏడుస్తారు. అంటే మన గురించి గడ్డాలు మీసాలు వచ్చినాయి, కానీ మనం కూడా చంటి పిల్లడాలి. ఇంకా మీసాలు మటుకు వచ్చేసి, మీసాలు మటుకు వచ్చేసి జుట్టు పెంచేసాం, కానీ మనం కూడా ఆ చంటి పిల్లడాలి. ఇలాగా ఆ పిల్లలు బొమ్మలాడి సరదా అయిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తాడు, ఏడుస్తే తల్లి వచ్చి చచ్చుకుంటుంది. అలా ఈ ప్రపంచంలోనే భోగాలు, ప్రపంచంలోనే వాసనలు. మీకు అర్థమైంది, ప్రపంచంలో సరదాలు, ప్రపంచంలోనే ఎంజాయ్మెంట్స్, భోగవాసనలు, అవన్నీ లగ్జరీస్. ఇవన్నీ ఆట అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇదంతా లేదని అర్థమైందో, వీటి మీద మీకు విరక్తి ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ఏడవటం మొదలు పెడతారు భగవంతుడి కోసం. అప్పుడు వచ్చిందమ్మ ఆయన గుళ్ళు వేసుకుంటాడు. మీరు చూడండి, తల్లులు పిల్లలు ఆడుకున్నంత దగ్గరికి వెళ్ళరు, అలా ఆడుకునే ఉండి ఆడుకునే ఉండి అనుకుంటారు. అది ఏడ్చినప్పుడు వచ్చి మళ్ళీ సంకలం వేసుకుంటారు భగవంతుడు కూడా అంతే. వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారు పిల్లలు, ఆట ఆ వస్తువులతోటి, ఆ వస్తువులతోటి ఆట సరదా తీరిపోయిన తర్వాత. మనం కూడా ఈ ప్రపంచానికి సంబంధించిన భోగాలు, విలాసాలు, ఇష్టాలు, అయిష్టాలు, ఇవన్నీ ప్రపంచానికి సంబంధించిన ఆట అయిపోయిన తర్వాత అప్పుడు నీకు దేవుడు జ్ఞాపకం వచ్చి ఏడుస్తావు ఇదంతా ఆట అని తెలిసాక, అప్పుడు భగవంతుడు వచ్చి తన ఊళ్ళోకి నన్ను తీసుకుంటాడు. కుట్ర అంతయ్య కోసి గుణమగా పాలించు, గురు రూపమ వెలుగు అరుణాచల. నువ్వుగా గురువు గురువు అంటే గురబండోళ్ళు చెప్పి గురువు కదది, గురువు గురువు అంటే నాలో ఉన్న కుట్రంతా తీసేది, నాలో ఉన్న ఫారిన్ మ్యాటర్ అంతా తీసేది. అంటే ఈ పిల్లలు చూడండి, పిల్లలు దిమ్ము చేసుకొస్తారు అనుకున్న ఇంటికి, ఆ దిమ్ము దిరిపేస్తారు, వాళ్ళు స్నానం చేయిస్తారు, వాళ్ళని స్నానం చేయిస్తారు, వాళ్ళు దిమ్ముతో ఉండగా ఎత్తుకోలేదు, అది దిరిపేస్తారు. తిరిపేసిన తర్వాత ఆయన స్నానం చేయిస్తారు, మళ్ళీ బట్టలు మార్చేస్తారు, కొత్త బట్టలు తొడుక్కుంటారు, కొత్త బట్టలు తొడుక్కున్న అప్పుడు ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటారు. అది దుమ్ముతోడు వచ్చేస్తే ఎత్తుకోరండి, ముందు స్నానం చేయించేసి మళ్ళీ కొత్త బట్టలు వేసేసాడికి మీకు అర్థమవుతుంది. అప్పుడు ఎత్తుకుని ఆవిడ ముద్దు పెట్టుకుంటారు, కిచ్ చేసుకుంటారు. అలాగే అరుణాచలేశ్వరు కూడా నాలు అంటే దుమ్ము అంటే నాలు ఉన్న చెడ్డ గుణాలు, చెడ్డలబాట్లు, అలవాట్లు లేక అందులోంచి నన్ను విడిపించు అంటే మీకు అర్థం. ఈ లోక వాసన, శాస్త్ర వాసన, దేహ వాసన, ఈ డాములు, దర్పాలు, ఏమంటే ఇవన్నీ వీటిలోంచి, గొడవలోంచి, ఈ ద్వైత బుద్ధిలోంచి నన్ను విడిపించు, ఈ ద్వైత బుద్ధిలోంచి నన్ను విడిపించు. దుర్గుణాలు తీసేయి, దుర్గుణాలు కానీ అంతటితో సరిపోదు. సద్గుణాలు చూడు, అలంకరించు. దుర్గుణాలు తీసేస్తే సరిపోదు. అంటే గోడకు దుర్గుణాలు లేవు, అలాగని గ్రేట్ కాదు. ఈ గోడకు ఏదైనా చెడ్డ అలవాట్లు ఉన్నాయో లేవు, అలాగని గోడన మహాత్ముడు అనలేదు. చెడ్డ అలవాట్లు ఏమి లేదు, చెడ్డ చెడ్డ అలవాట్లు తీసేస్తే సరిపోదు. మంచి గుణాలతోటి, మంచి అలవాటుతో నన్ను సంస్కరించు, నన్ను సంస్కరించు. సంస్కరించి అప్పుడు నీ స్వరూపాన్ని నాకు అంటే ఏ రకంగా తీర్చిదిద్దితే నేను బాగుపడతాను ఆ రకంగా తీర్చిదిద్దు. ఒకవేళ ఏదైనా నా జీవితంలో వంకరలు తెప్పాలంటే చెప్పు, మీకు అర్థమవుతుంది. వంకరలు అంటే ఎన్ని వంకరలు చెప్పినా నన్ను నీలో ఒక భాగం చేసుకో. ఎన్ని వంకరలు తీసుకున్నా నీ హృదయంలో నాకు చోటు ఇది అవసరమైతే నా జీవితాన్ని ఎన్ని వంకరలు చెప్పినా నువ్వు నీ ఎన్ని హృదయంలో నాకు వాటాయి. భగవంతుడు హృదయంలో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అంటే మనం దేహవాసన ఎక్కువ ఉంది కాబట్టి భగవంతుని కూడా విగ్రహ రూపంలోనే మనం ఆరాధించగలం. అంటే కృష్ణుని కూడా ఏమని చెప్పాడంటే భగవంతునికి రూపం లేదు, నామం లేదు, కానీ దేహాభిమానులు అందరికీ ఓ రూపం ఉన్నది ఏంటి, నామం ఉన్న దేవుణ్ణి ఆరాధించుకోవడం మంచిదన్నాడు. అంటే రూపం లేదు, అసలు వస్తువుకు రూపం లేదు, నామం లేదు. నేమ్ లెస్, ఫారం లెస్, యాక్షన్ లెస్. వారు ఉంటారంతే, వారు ఎలా వారు వారు ఉంటారంతే, ఇలాగ ఉంటారు అలాగ ఉండరు. దేవుడు ఎలా ఉంటాడు, ఉంటాడు, ఇలాగ ఉండరు అలాగ ఉండరు. ఇదంతా మన ఊహక, ఇలా ఉంటాడు అలా ఉంటాడనే మన ఊహ. అంతే వారు ఉంటారు, ఉన్నమాట నిజమే, కానీ ఇలా మనలాగా ఇలా ఉండరు. మంచివాళ్ళని చెడ్డవాళ్ళని మనం ఏదో అనుకుంటా ఉంటాం కదా, పెద్దవాళ్ళని తక్కువ వాళ్ళని ఇలా అనుకోవటం ఉండదు అక్కడ. కానీ ఉంటారు, అనుకోవటం ఉండదు. అనుకునేవాడు అనుకునేవాడు జీవుడు, అనుకోవటం వచ్చిందంటే వాడు జీవుడే. ఊరకున్నవాడు దేవుడు, అనుకున్నవాడు జీవుడే. ఊరకున్నవాడు ఊరకున్నవాడు దేవుడు, అనుకునేవాడు జీవుడు. అసలు మనకు తలంపులు వస్తున్నంత కాలం మనకు పునర్జన్మ రాదు. అవి ఎవడు ఆపుచేరాడు దాన్ని. అంటే నువ్వు కుట్ర ఎంతకు పోసి దేవుడికి తెలుసు వాడిని ఎప్పుడు ఎలా మరమొచ్చేయాలో తెలుసు. ఆ సందర్భం వరకు వేచి చూస్తాడు, కంగారు పడ్డు. ఆ సందర్భం వచ్చే వరకు ఓపుకు పడతాడు. అక్కడికి ఎప్పుడు సర్జరీ చేయాలో మనకు కంగారు పడతాడు సర్జరీ చేయడు. అంటే అలా ఓపుగ్గా ఉంటాడు. ఆ టైం వచ్చిన వాడు చేసి చేసేస్తాడు, సైలెంట్గా చేస్తాడు. మామూలుగా పెద్ద మనుషులు కూడా, బుద్ధిమంతులు కూడా చేసి పని సైలెంట్గా చేస్తాడు. మామూలుగా బుద్ధిమంతులు ఎలా చేసినప్పుడు దేవుడు అలరంతి చేస్తాడు, దేవుడు సైలెంట్గా చేస్తాడు. ఆడు ఏ పని చేసినా దేవుడు సైలెంట్. కొంతమంది ఏమంటారు, గురువులు పని చేయటం లేదు మనకు అంటారు. రమణ మహర్షి అన్నారు, ఈ ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుంటే, ఈ ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరుగుతాం అనుకున్న ఆకులు కనపడవు. అంటే గురువు చేసే పని మీ కళ్ళు అందుకోలేదు. మీ గురువు చేసే పని మీ కళ్ళు అందుకున్నాక గురువు పని లేకుండా ఉన్నాడే మనకుంటారు. అంటే గురువు చేసే పని ఎక్కువ లోపల జరుగుతూ ఉంటుంది, గురువు చేసే పని ఇన్నరగా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అది మీరు రెండు కళ్ళు అందుకోలేవు, మీరు రెండు కళ్ళు అందుకోలేదు. మీ ఫ్యాన్ చూడండి, ఓ మాదిరిగా తిరుగుతాంటే ఆకులు కనపడతాయి. ఫుల్ స్పీడ్లో ఉండగా తిరుగుతూ ఉంటుంది, మనకు గాలి వస్తూ ఉంటుంది, ఆకులు కనపడవు. అంటే గురువు చేసే పని అలాగ సౌండ్ ఉండదు, సౌండ్ ఉండదు, జరగవలసింది జరిగిపోతూ ఉంటుంది. నిశ్శబ్దం అంటే గురువు చేసే పని ఎలా ఉంటుందంటే నిశ్శబ్దంగా ఉంటుంది, సైలెంట్గా చేస్తాడు. సరే, నీ పక్కన కూర్చున్న వాడు కూడా నీకు చేస్తున్న మంచి తెలియని వాడు వాడు అది యేసుక్రీస్తు చెప్తాడు. నువ్వు చేస్తున్న పని నీ కుడి చేయి చేసే పని ఎడం చేయికి తెలియకూడదు, నీ ఎడం చేసే పని నీ ఎడం చేయి చేసే పని కుడి చేయికి తెలియకూడదు. అందరికీ తెలియాలి అనుకుంటే నీ అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోడు, నీ అహంకారాన్ని నశింపజేయటం మొదలు దాన్ని ముస్తాబు చేస్తున్నావు అంటాడు. ఎందుకు అందరికీ తెలియవలసిన పని ఏంటి, అందరికీ తెలియవలసిన టామ్ టామ్ ఎందుకు, టామ్టామ్ ఎందుకండి? అసలు నీవు కుడి చేయి చేసే పని ఎడం చేయికి తేలేక్కర్లేదు, ఎడం చేసే పని కుడి చేయికి తేలేక్కర్లేదు. నువ్వు ఏదైనా పని చేస్తే అది అందరికీ తెలియాలనుకుంటే ఆ రోజు కాలేజ్ అజ్ఞానంలో కూరుకుపోతావని చెప్పాడు. దానివల్ల పుణ్యం రావచ్చు. దానివల్ల పుణ్యం వస్తే భౌతిక సుఖాలు, పుణ్యం వల్ల ఏమి లేదు, మన సుఖాలు వస్తాయి. ఆ సుఖాలు అనుభవిస్తే కాలప్రవాహంలో పెట్టిపోతుంది. మీరు పుణ్యం వల్ల సుఖం వస్తుంది, ప్రాపంచిక సుఖాలు వస్తాయి, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. పుణ్యం వల్ల ఏమొస్తుంది? మీకు భోగాలు వస్తాయి. పుణ్యం వల్ల ఏమొస్తాయి? బాగా భోగాలు వస్తాయి. జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. అంటే మన ఏ మేక జ్ఞానం మీద ఉండాలి, మన ఏ మీద జ్ఞానం. అసలు జ్ఞానం వస్తేనే కానీ మనం స్వతంత్రం అవ్వలేదు. మన ఆ జ్ఞానం వచ్చే వరకు అస్వతంత్రులుగా ఉండవలసింది. ఆ జ్ఞానం వస్తేనే కానీ స్వతంత్రం అవ్వలేము. అంటే మీకు భగవంతుడు అనుగ్రహం రాకుండా ఇంద్రియ నిగ్రహం సాధ్యం కాదు, మనో నిగ్రహం సాధ్యం కాదు. మన ప్రయత్నం చేసినా మనకి ఫెయిల్ అవుతూ ఉంటాం. కానీ దేవుని అనుగ్రహం ఉంటే ఒడ్డుకు వచ్చేస్తాం. ఆయన అనుగ్రహం రాకుండా ఏది సాధ్యం కాదు. ఇందాక చెప్పాను చూడు, భగవంతుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. అసాధ్యాన్ని సాధ్యం చేయగలడు, సాధ్యాన్నే అసాధ్యం చేయగలడు. ఏం చేయాలి? రెండు అతను చేతిలో ఉన్నాయి. ఇది చేయలేడు భగవంతుడు, ఇది చేయలేడని మనం అనుకోకూడదు. ఏదైనా చేయగలడు. ఈ సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది. సృష్టికి ఏది మనం ఇప్పుడు లాస్ట్లో మీకు చెప్పేది ఏంటంటే, నీకేమైనా డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ డబ్బులు మీ సొంతంగా దేవుడి అనుకోండి. ముగిస్తున్నాం. మీకు ఏదైనా డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ డబ్బులు మీ సొంతం అనుకోకుండా దేవుడిదే. ఆ దేవుడు మీకు ఇస్తే వచ్చింది కదా, లేకపోతే ఎలా వచ్చింది? మీరు అన్నం తింటున్నారనుకోండి, అది దేవుడిది అనేది తినండి. మంచినీళ్ళు తాగుతున్నారనుకోండి, అది దేవుడి అనేది తాగండి. మీకు అర్థమవుతుందా? మీకు డబ్బు మీరు దేవుడు మీరు ఎవరికైనా ఇస్తున్నారనుకోండి, ఏదైనా మామిడి పండు ఇస్తున్నారనుకోండి, మనకు దేవుడు ఇచ్చాడు, మనం ఇంకా దేవుడికి ఇస్తున్నాం అనుకో. మీకు మామిడి పండు మీరు ఇంకెవరికైనా ఇస్తున్నారనుకోండి, ఇచ్చింది ఎవడు? దేవుడు. గివర్ ఎవడు? దేవుడు. రిసీవర్ ఎవడు? పుచ్చుకున్నాడు దేవుడు. ఇంకా మీరు ఎక్కడున్నారు? ఇక మీరు ఎక్కడున్నారు? రిసీవర్ ఎవడు? దేవుడు. గివర్ ఎవడు? దేవుడు. ఇచ్చేవాడు దేవుడు, పుచ్చుకునేవాడు దేవుడు. ఇంకా మనం ఎక్కడున్నాం? ఆ ఇచ్చింది దేవుడే. తినేవాడు దేవుడు. ఇంకా మన ఎక్కడ లేము. గొల్లలు మనలో ఏదో విశేషం ఉందని మనం ఊహించుకోవడం వస్తాం. మనలో ఏమీ లేదు. మనలో ఏదో విశేషం ఉందని మనం ఏదో ఊహించుకున్నాం అంతే. దైవశక్తి లేకుండా మనం ఏం చేయలేము. దైవశక్తి లేకుండా మనం ఏం చేయలేము. అంటే మీకు సంపద ఉంటే దాచుకోండి, మీరు అది మీది అనుకోకుండా దేవుడిది అనుకోండి. మీకు ఎవరైనా మంచి పిల్లలు ఉన్నారనుకోండి, మీ సంతానం మంచివాళ్ళు అనుకోండి, దేవుడు ఇచ్చాడు అనుకోండి. అదే మీకు ఎవరైనా బుద్ధిమంతులు ఉంటే, మీ అబ్బాయిలు బుద్ధిమంతులు అనుకోండి, దేవుడు ప్రసాదించాడు అనుకోండి. అంతే. మీరు ఏది అన్నం తిన్నది మీ సొంతం అనుకోకండి. అన్నం కూడా మీ సొంతం కాదు, దేవుడి అనుకుని తినాడు. మన సొంతం అంటే సృష్టిలో ఏమి లేదు, ప్రతిది దేవుడిది. అది ఇస్తే మనం తింటాం, లేకపోతే ఏమి లేదు మనకి. మీ సొంతమని ఈ సృష్టిలో మీ సొంతమని ఏది అనిపించొద్దు. అన్నమే కాదు, ఏది అనిపించొద్దు. దీనికి ఓనర్ ఇస్తాడు, దీనికి యజమాని ఆయనకి మనం కేటాయించింది. అంటే ఏది ఇచ్చినా నైవేద్యం పెట్టి తిను, ఏది ఇచ్చినా ఆయన దానికి నువ్వు తిను. అది సొంతం అనుకుని ఏది తినవద్దు. నువ్వు నీ సొంతం అనుకునే ఏది తినవద్దు. ఇది ఆయన ఇస్తుంది అనుకో. నువ్వు తినే అన్నం కూడా ఆయనదే మనం తింటున్నాం అనుకోవాలి. అయ్యే నువ్వు మందంటే ఏమి లేదు, అంతా దేవుడు. అంతా దేవుడు. ఒకసారి ఇస్తూ ఉంటాడు, లాగేస్తూ ఉంటాడు. భగవంతుడు ఇస్తూ ఉంటాడు, మళ్ళీ తీసేస్తూ ఉంటాడు. మనకేమో సంకటం, ఆయనకు ఆటాన. మనకేమో సంకటం ఎలా జరిగిపోయింది అంటే కొంప అనుకుంటాను. ఆయన ఇస్తూ ఉంటాడు, మళ్ళీ తీసేస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు, తీసేస్తూ ఉంటాడు. ఏదో రకంగా మన పొగలు అడచడానికి చూస్తాడు. మనకు పొగలు ఉందని మనకు తెలియకపోయిన దేవుడు తెలిస్తూ ఉంటాడు. ఆడు ఏదో రకంగా ఎక్కడో చోట టైం చూసినా అది మొట్టుకెళ్ళి కొట్టేస్తాడు. ఆ నాలుగు మొట్టుకెళ్ళి ఎందుకు పడతాడు? మనలో వంకరలు తీయడం, మనల్ని చెడగొట్టడం కాదు, మనల్ని పాడు చేయటం కాదు. మన బుద్ధిలో ఏమైనా వంకరలు ఉంటాయి. ఆ వంకరలు ఉన్నాయని మనకు తెలియదు. నాలుగు మొట్టికాయలు మొట్టి శిక్షించడానికి మొట్టడు, వంకరలు తీయడానికి మొట్టుతాడు వాడు దేవుడు. మన మీద ఈశ్వరుడికి పగేం ఉండదు. మొట్టుతాడు, మొట్టడం. ఒకసారి పరిపశుద్ధి పెట్టి నొక్కేస్తాడు. ఆ నొక్కేది ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీ శరీరంలో వంకరలు తీయటాను వాడు దేవుడు. కృష్ణుడు ఎంతమంది చంపేశాడు, ఎంతమంది చంపేశాడు అనుకుంటాం. ఎవడైతే కృష్ణుడు చంపాడో వాడికి ఆయన స్వరూపం ఇచ్చేవాడు వాడు దేవుడు. ఎవడైతే కృష్ణుని చంపాడు వాళ్ళందరికీ ఆయన స్వరూపం ఇచ్చాడు. రావణాసుడు రాముడి విరోధే. ఒకసారి అన్నాడు రాముడు మంచితనం నేను భరించలేకపోతున్నాను. వాళ్ళు విరోధులు అవటం ఏం చేద్దన్నాడు అంటే యుద్ధం జరుగుతుంటే ఓ రోజు ఇక్కడికి ఇది చేతిలో ఆయుధాలు అన్ని పగిలిపోయింది. ఎవరికి రావణాసుడికి రథం ఇరిగిపోయింది, గుర్రాలు చచ్చిపోయారు, ఒళ్ళంతా చెమట పట్టేశాడు, ఒళ్ళంతా చెమటగా ఉంది. అప్పుడు రాముడు చంపేనని చంపేయించువాడి ఎవరినైనా. వాడు అంటాడు రాముడు, నీ చేతిలో ఆయుధాలు లేకుండా నేను చంపడం, నీ చేతిలో ఆయుధాలు లేకుండా నేను చంపడం, నీకు గుర్రాలు లేవు, నీ గుర్రాలు చచ్చిపోయి నీకు రథం పగిలిపోయింది, రథం పగిలిపోయింది, నీ చేతిలో ఆయుధాలు లేని నిన్ను నేను చంపడం, నువ్వు ఇంటికి వెళ్ళిపో, స్నానం చేసి శుభ్రంగా భోంచేయి, శుభ్రంగా భోంచేసి మళ్ళీ రేపు పొద్దున స్నానం చేసి రేపు పొద్దున్న భోంచేసి మా కొత్త గుర్రాలు కొత్త రథాలు కొత్త ఆయుధాలు ఇంకా ఉంటాయి కదా నీ స్టోర్లోనే అన్నీ వేసుకురా అంటాడు. అన్నీ అప్పుడు రేపు నీ ఆయుధాలు నీ చేతిలో నేనప్పుడు నేను చంపను అంటాడు ఎవడు రాముడు. అప్పుడు రావణాసుడు ఇంటికి వచ్చి అంటాడు, ఏంటాడు మంచితనం నేను భరించలేకపోతాను. ఒక శత్రువు నోటంటే ఈ మాట రావటం ఎలా ఉంచాడు రాముడు. ఏంటాడు ఆడు ఆడలో ఉన్న గుడ్నెస్ నేను భరించలేకపోతున్నాను అంటాడు, ఆళ్ళు ఉన్న సహృదయాన్ని నేను భరించలేకపోతున్నాను. కొంతమంది గుడ్నెస్ మనం భరించలేము. అది ఏం చేద్దంటే వాళ్ళ శరీరంలో ఎముకలు ఉండవు, వాళ్ళ శరీరంలో నరాలు ఉండవు, వాళ్ళ శరీరంలో ఎముకలు ఉండవు నరాలు ఉండవు, మొత్తం అంత మాంసం. వాళ్ళు ఎముకలు ఉండవు, వాళ్ళకి నరాలు కూడా ఉండవు, ఎక్కడికి వచ్చిన మాంసం. అటువంటి వాడు రాముడు అని అంటాడు. వాడు సౌకర్యదాన్ని నేను భరించలేకపోయాను. అలా ఏ శత్రువు ఉంటాడండి అలాగా అంటే వాడు డ్యూటీ ప్రకారం చేయాలి. రాముడికి ఆడి మీద ద్వేషం లేదు, ఎవడి మీద రావణాసుడు డ్యూటీ చేస్తున్నాడు అది. అక్కడ ద్వేషం కక్ష ఏమి లేదండి. అంటే జంటలు నేను గాడ్ అనేది ఆయనకు ఒక్కడికే పేరు, మర్యాద పురుషోత్తముడు. ఏమంటారా రాముడిని, రాముడిని మర్యాద పురుషోత్తముడు. రాముడు జితేంద్రుడు కదా, అతీంద్రుడు. మనకంతకి ఇంద్రియాలు ఉన్నాయని తెలుస్తుంది, ఇంద్రియాలు నిగ్రహించుకుంటున్నాం మనం. రాముడు అలా కాదు, ఇంద్రియాలు ఉన్నా ఇంద్రియాలు లేని వాడితో సమానం. భగవద్గీతలో జితేంద్రియత్వం గురించి చెప్తారు, ఇంద్రియాలను జయించాలని. ఇంద్రియాలు ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేసుకోవడం మనం ప్రయత్నం చేస్తున్నాం. అలా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు జితేంద్రుడు అవుతాడు. రాముడు జితేంద్రుడు కాదు, ఇంద్రియాలు ఉన్నాయి, ఆడికి ఇంద్రియాలు ఉన్నాయని ఆడికి తెలియదు, వాడు రాముడు. వాళ్ళు ఏమంటారు జితేంద్రుడు అన్నప్పుడు జితేంద్రుడు అంటే ఆయన అఘోరపరచినట్టు. ఏంటి అతీంద్రియుడు అంటే జీవిత ఇంద్రియాలు ఉన్నాయి కానీ ఇంద్రియాలు ఉన్నాయనానికి తెలియదు అంటే అతీంద్రుడు. జితేంద్రుడు వేరు, అతీంద్రుడు లక్ష్మణుడు జితేంద్రుడు, రాముడు అతీంద్రుడు. మన భగవద్గీతలో జితేంద్రుడు అంటే అటువంటి వాడు కాదు రాముడు, అది సుప్రీం స్టేట్. అంటే ఇంద్రియాలు ఉన్నా లేని వాడితో సమానం వాడు రాముడు. సరే ముగిస్తున్నాం, మళ్ళీ మనం ఇక్కడ కలుసుకుందాం. మీరు వ్యాసకాలం ఇది మనం ఈ ఏప్రిల్లో 2-3 మీటింగ్లు ఉన్నాయి. అంటే ఇది సందర్భంలో పెడతాం. ఏప్రిల్లో పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం ఓపెనింగ్, ఎక్కడ మండపేటలో, మండపేటలో అంత దూరం కూడా మీరు చెంపడు రావద్దు, మేము డ్యూటీకి వెళ్ళాలని వెళుతున్నాం. మేమైతే డ్యూటీకి వెళ్ళాలి కదా, డ్యూటీకి వెళ్ళి డ్యూటీ చేయాలని వెళుతున్నాం. ఏప్రిల్ 6 అక్కడ అదే ఏప్రిల్ 9 భీమవరం కాలేజీ ఓపెనింగ్. భీమవరం కాలేజీ కొత్తగా కాలేజీలు పెట్టారు, మనం ఓపెనింగ్ వెళ్ళకూడదు, ఓపెనింగ్ వెళ్ళకూడదు, ఓపెనింగ్ వెళ్ళకూడదు ఎక్కువ అయిపోతున్నాడు. అంటే వాళ్ళు వచ్చాడు అంటే ఏదో మొహమాటం పడుతున్నాం, వెళ్ళకూడదు అనుకుంటున్నాం. అంటే మళ్ళీ వాళ్ళు వచ్చాడు కూడా మొహం పడడం, ఓపెనింగ్కి వెళ్ళకూడదు, ఓపెనింగ్కి వెళ్ళకూడదు. మళ్ళీ మేము సిద్ధం అవుతున్నాం అక్కడికి, ఓపెనింగ్ వెళ్ళకూడదు అనుకునే వాళ్ళని కీళ్ళే వెళ్ళి వాళ్ళు ఇంకా వాళ్ళు పిలిచేది వాడికి మొహం మాటపడి మనం వెళుతున్నాం. జరిగింది ఇది 6 ఓపెనింగ్, ఏప్రిల్ 9 ఓపెనింగ్, ఏప్రిల్ 9 ఏమో ఒక మీటింగ్ ఓపెనింగ్, ఇక్కడేమో ఏప్రిల్ ఓపెనింగ్ సందర్భంలో మధ్యాహ్నం మీటింగ్లు ఉన్నారు. మండపేటలో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కట్టారు, అది ఒకటి ఓపెనింగ్. ఇంకా ఈ నెలకు సంబంధించిన తర్వాత మీటింగ్లు వచ్చి 22 ఇసుకడులో రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి కోలులో ఆదివారం మళ్ళీ 25వ తారీఖున జిన్నూరు రమణ కేంద్రం ఈశ్వరుడు ఆశీస్సులు. ఎవడైతే సృష్టిని నడుపుతున్నాడు, ఎవడైతే సృష్టికి యజమానం, ఎవడైతే సృష్టికి ప్రభు, మన జీవకోట అందరికీ ఎవరైతే భక్తో వాడు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, వాడు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, వాడు ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని, మనకు సరైన మార్గం చూపించి మార్గంలో నడుపుతాడని, ఆశీస్సులు ఉంటాయని ఉన్నాయని నేను ఒకసారి హృదయపూర్వకంగా మనందరికీ ఆయన అనుగ్రహం వర్షం మన నెత్తి మీద అందరి మీద కురవాలని ఒకసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు చేసుకుంటున్నాం.